ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। ओम ज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वांशाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंगायते गिरीं यत्कृपातमहं वंदे श्रीगुरुं दीनतारिणां। మళ్ళీ మీ అందరిని ఇలా కలవటం, మీతో కృష్ణకథ చర్చలో పాల్గొనడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను, చాలా సంతోషంగా భావిస్తున్నాను. ప్రభుపాదులు వారు మనకి సొసైటీని ఏర్పాటు చేసింది మొదటి తరగతి బ్రాహ్మణులుగా తయారు చేయటానికి. అందువల్ల ప్రభుపాదులు వారి సొసైటీని ఏర్పాటు చేసింది. సమాజానికి నిర్దేశం దిశానిర్దేశం చేసేటువంటి వాళ్లు లేక సమాజం ఒక ఆధ్యాత్మిక చింతన లేక భౌతికమైనటువంటి అభివృద్ది దిశగా అడుగులు వేస్తున్నటువంటి సమాజాన్ని ప్రభుపాదులు వారు చూశారు. పాశ్చాత్య సంస్కృతి ప్రబలిపోతూ ఉండడం ప్రభుపాదులు వారు చూశారు. తన వంతుగా ఆయన ఈ దిశని మార్చడానికి ప్రభుపాదులు వారు ప్రయత్నం చేశారు. ఝాన్సీలో లీగ్ ఆఫ్ డివోటీస్ అని పెట్టడం జరిగింది. అంటే దాని యొక్క ఫలితం ఎలా వచ్చిందనేటువంటి చూడడం కంటే ఆయనలో ఉండేటువంటి తపన్ని మనం చూడవచ్చు. భారతదేశంలో ప్రతి కుటుంబాన్ని అడుగుతున్నట్టుగా ప్రభుపాదులు వారు అడిగారు, మీలో ఒక్కరిని, మీ పిల్లల్లో ఒక్కరిని నాకు దయచేసి ఇవ్వండి, నేను వారిని బ్రాహ్మణులుగా తీర్చిదిద్ది ఈ సమాజ సేవకి ఉపయోగిస్తాను, మీకు ఇంతమంది పిల్లలున్నారు కదా అని ప్రభుపాదులు వారు అడిగి అర్థించారు. అయినప్పటికీ కూడా భారతదేశంలో అంత తగినటువంటి రెస్పాన్స్ ఆయనకి రాలేదు. ఇదంతా మంచికే, ఎందుకనంటే ప్రభుపాదులు వారు వెళ్లాల్సింది భారతదేశంలో కాదు పాశ్చాత్య దేశాల్లోకి, ఎందుకనంటే ఆయన గురువుగారు ఆయన ఆదేశించారు కాబట్టి. తర్వాత ప్రభుపాదులు వారు భారతదేశానికి వచ్చిన తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్కరుగా భారతీయులు ప్రభుపాదులు వారి యొక్క ఈ ఉద్యమంలో చేరటం, ఈ కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడంలో పూర్తిగా జీవితం ధారపోయటం ప్రభుపాదులు వారికి ఎంతో బలాన్ని ఇచ్చింది. ఆ సందర్భంలో ప్రభుపాదులు వారు ఒక మాట అన్నారు, మనలాంటి వాళ్ళందరికీ కూడా చాలా ఉత్తేజాన్ని ఇచ్చేటువంటి మాట అది. ఒక్క భారతీయుడు ఇంత సేవ చేయగలిగితే ప్రతి భారతీయుడు కూడా గనక దీని గనక ఈ సేవ చేయడానికి పూనుకున్నట్లయితే ప్రపంచంలో ఎంత మార్పు తీసుకురావచ్చు అనేటువంటి మాట ప్రభుపాదులు వారు అన్నారు. అంటే దాని అర్థం మనందరం కూడా ప్రభుపాదులు లాంటి గొప్ప సర్వీస్ చేస్తామని కాదు, ప్రభుపాదులు వారి యొక్క స్పిరిట్ తీసుకుని ఒక్క భారతీయుడు ఇంత సేవ చేయగలిగితే అంటే ఆయన ఎంత ఎక్స్టెంట్ ఆఫ్ సర్వీస్ చేశారనేటువంటిది కాదు, ఆయన స్ఫూర్తిని మనం తీసుకుని ఆ స్ఫూర్తితో గనక మనం సమాజ ఉద్ధరణ గనక పాల్పడినట్లయితే చైతన్య మహాప్రభు ఎంత సంతోషిస్తారు. భారత భూములే మనుష్య జన్మ హైలయార, జన్మ సార్థక కొరి కరో పరోపకార, ఇది మిషన్ స్టేట్మెంట్. ఉద్యమ స్ఫూర్తి ఇది, ఉద్యమ వాక్ ఇది, భారతీయులందరికీ ఉద్యమ వాక్, ఉద్యమ స్ఫూర్తినిచ్చేటువంటి వాక్ ఇది. మనందరం కూడా క్లియర్ గా చెప్పొచ్చు, చైతన్య మహాప్రభు యొక్క ప్రత్యేక కృప మన మీద ప్రభుపాదులు వారి ద్వారా పడకపోయి ఉన్నట్లయితే ఈ రోజు ఈ స్థితిలో ఉండేటువంటి వాళ్ళం కాదని తప్పనిసరిగా చెప్పొచ్చు. వేరే ఎన్నో వైష్ణవ సాంప్రదాయాలు ఉండవచ్చుగాక, కానీ ఆ వైష్ణవ సాంప్రదాయాలు మన హృదయాన్ని తాకే విధంగా మనల్ని బహుశా ఆకర్షించలేకపోయావేమో. మరి చైతన్య మహాప్రభు యొక్క సాంప్రదాయంలో వచ్చినటువంటి చైతన్య మహాప్రభు యొక్క అనుయాయుల యొక్క గొప్పతనం ఎంతది అని అంటే, చాలా చాలా తుచ్చస్థితిలో ఉండేటువంటి వ్యక్తులను కూడా పరివర్తనలోకి తీసుకొచ్చేటువంటి గొప్ప సంస్కృతి చైతన్య మహాప్రభు యొక్క అనుయాయుల స్థితి. అందుకే భక్తి సిద్ధాంత సరస్వతి ఒక మాటను చెప్పారు, దేర్ హ్యాస్ నెవర్ బీన్ అండ్ దేర్ విల్ నెవర్ బీ సచ్ బెనిఫాక్టర్స్ ఆఫ్ ద సొసైటీ యాజ్ లార్డ్ చైతన్యస్ ఫాలోవర్స్. చైతన్య మహాప్రభు యొక్క అనుయాయుల గొప్పతనం ఏమిటంటే, ఇంతకుముందు ఎప్పుడూ అలాంటి జరగలేదు, ఇంతకుముందు జరిగే అవకాశం కూడా లేదు. ఏమిటి అంత గొప్ప, ఈ సమాజానికి గొప్ప బెనిఫిట్ ఇచ్చినటువంటి చైతన్య మహాప్రభు యొక్క అనుయాయుల కంటే బెనిఫిట్ ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు కూడా, గొప్ప ప్రయోజనం కలిగించినటువంటి వాళ్ళ కంటే ఎవరు, ఇంకొకరెవరు కూడా అలాంటి వారు లేరు అనేటువంటిది భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చెప్పడం జరిగింది. అయితే నేను ఆలోచిస్తున్నాను, ఇవన్నీ కూడా మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ లాంటివి, ఉత్సాహాన్ని ఇచ్చేటువంటివి. బట్ ఈ ఎనర్జీ అనేటువంటిది అలాగే నిలిచిపోవాలి అని అంటే మనం కొంత కృషి చేయాలి. ఎప్పుడైతే మనం ఇలాంటి విషయాలు వింటామో, మనం ఆ మిషన్తో ఐడెంటిఫై చేసుకుంటాం, ఆ ఉద్యమంతో ఐడెంటిఫై చేసుకుంటాం, ఎస్ నేను కూడా ఈ ఉద్యమంలో పాల్గొనాలి అనేటువంటి ఒక స్ఫూర్తి కలుగుతుంది. ఇప్పుడు ఆ స్ఫూర్తి మెల్లమెల్లగా ఏమైపోతుందంటే డైడౌన్ అయిపోతుంది. ఇలా డైడౌన్ అయిపోవడానికి కారణం ఏంటి, ఇలా చనిపోవడానికి కారణం ఏమిటి, దాన్ని ఎప్పుడు ఎలా ఇలాగే నిలుపుకుంటూ ఇంకా వృద్ధిలోకి తీసుకునేటువంటి పని మనం ఏమైనా చేయగలమా అనేటువంటిది మనం ఆలోచించాలి. గతసారి మనం చాలా విపులంగా చర్చ చేయడం జరిగింది వ్యక్తి ప్రధాన విద్య, విషయ ప్రధాన విద్య గురించి. దానికి సంబంధించి నేను ప్రశ్నలు కూడా ఇచ్చాను, బహుశా మీరు అందరూ దాని గురించి చర్చ చేస్తుంటారని అనుకుంటున్నాను. ఒకవేళ చర్చించకపోతే దయచేసి చర్చించండి, వేరే భక్తులతో చర్చించండి. దాంతో పాటుగా నేను 9 ప్రశ్నలు కూడా ఇచ్చాను. ఆ 9 ప్రశ్నలు కూడాను ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరితో చర్చించేటువంటి విధానాలు అవి. అంటే ఆ 9 ప్రశ్నల ద్వారా మనం మొత్తం మన కృష్ణ చైతన్యంలో జరిగేటువంటి విషయాలన్నీ కూడా కవర్ అవుతాయి ఆ 9 ప్రశ్నల ద్వారా. సో వాటిని దయచేసి మీరు సీరియస్ గా స్వీకరించండి నా ప్రార్థన. ఇక ఈ విషయ ప్రధాన విద్య, వ్యక్తి ప్రధాన విద్యలో చాలా కూలంకషమైనటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అవి పూర్తిగా నేను చర్చ చేయకపోయినా మీ చర్చలో అవి వచ్చి ఉండుంటే, దాంట్లో మీకు ఏమైనా అనుమానాలు ఉండి ఉంటే క్లాస్ చివరిలో ప్రశ్నల సమయంలో మీరు అడగవచ్చు. మీరు పూర్తిగా దాంతో విభేదించవచ్చు. విభేదించి దాంట్లో ఎందుకు విభేదిస్తున్నారో కూడా తెలియజేయాలి. మీ విభేదనకి శాస్త్రాధారం ఉందా లేదా తెలియజేయాలి, లేదా నేను చెప్పిన దానికి శాస్త్రాధారణ ఉందా లేదని మీరు అడగవచ్చు. సో ఈ రకంగా మనం ఏం చేస్తామంటే, ఈ రకమైనటువంటి చర్నింగ్ లో మనకి ట్రూత్ అనేటువంటిది బయటకు వస్తుంది. అయితే ఇక్కడ ఒక జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏంటంటే, ఛాలెంజింగ్ మోటివేషన్స్ తో, లేకపోతే నాకే అన్ని తెలుసు అనేటువంటి భావనతో గనక ముందుకెళ్ళినట్లయితే మనకి ట్రూత్ అనేటువంటిది రాదు. ట్రూత్ ఎప్పుడు వస్తుంది అంటే, ట్రూత్ కోసం తీవ్రమైనటువంటి, సత్యం కోసం తీవ్రమైనటువంటి అన్వేషణ జరుపుతూ మనం ప్రశ్నలు వేసినట్లయితే సత్యం బయటకు వస్తుంది. కానీ ఆల్రెడీ ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ తో, అంటే నాకు ఆల్రెడీ ఒక అభిప్రాయం ఉంది, ఆ అభిప్రాయాన్ని నేను ముందుకు తోయడానికి నేను దానికి అనుబంధమైనటువంటి ప్రశ్నలు వేసినట్లయితే ట్రూత్ బయటపడదు. ఏం బయటపడుతుంది? ఫాల్సీగా బయటపడుతుంది, అంతకుమించి ఏం బయటపడుతుంది. సో అందువల్ల లెట్ ఇట్ ఆల్ ప్రే, మనందరం కూడా భగవంతుని ప్రార్థిద్దాం. ఏంటంటే ఈ చర్చ ద్వారా మనకు రావాల్సింది ఏంటంటే సత్యం రావాలి, మనల్ని అందరినీ ముందుకు నడిపించేటువంటి సత్యం రావాలి, చైతన్య మహాప్రభు మూమెంట్ ని ముందుకు తీసుకువెళ్లేటువంటి సత్యం, ఆ స్ఫూర్తి మనందరిలో కలగాలని, ఆ స్ఫూర్తితో మనందరం ముందుకెళ్లాలని మనందరం కూడా ఆశిద్దాం. సో ఈరోజు నేను చర్చ చేయాలనుకునేటువంటి విషయం ఏంటంటే చైతన్యం. సాధారణంగా జరిగేటువంటిది ఏమిటంటే, మనం ప్రభుపాదుల వారు ఈ ఉద్యమానికి పేరు ఎందుకు పెట్టారు, కృష్ణ చైతన్యం, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం అని పేరు పెట్టారు ప్రభుపాదుల వారు. సాధారణంగా మనం కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలని పరిశీలనాత్మకంగా చూడం, అనవసరమైన విషయాలను పరిశీలనాత్మకంగా చూస్తాం, కానీ ముఖ్యమైన విషయాలను మాత్రం పరిశీలనాత్మకంగా చూడం. ప్రభుపాదుల వారికి చాలా మంది చాలా సజెస్ట్ చేశారు ఈ సొసైటీ పేరు ఇలా పెట్టాలి, అలా పెట్టాలి, అలా పెట్టాలని. గాడ్ కాన్షియస్నెస్ పెట్టమని చెప్పారు చాలా మంది. ప్రభుపాదుల వారి కృష్ణ ఈజ్ గాడ్, వై షుడ్ ఐ నేమ్ ఇట్ యాజ్ గాడ్ కాన్షియస్ సొసైటీ అన్నారు. భగవంతుడు దేవు కృష్ణుడు అయినప్పుడు నేను గాడ్ కాన్షియస్ సొసైటీ ఎందుకు పెట్టాలి, కృష్ణ కాన్షియస్ సొసైటీ అనే పేరు పెడతాను. అది బాగా చర్చిస్తాం కానీ కాన్షియస్నెస్ ఎందుకు పెట్టారనేటువంటి చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంటర్నేషనల్ సొసైటీ ఫార్ కృష్ణ కాన్షియస్నెస్. ఈ కాన్షియస్నెస్ అంటే ఏమిటి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిచ్చారు, ప్రస్తుతం దీని స్థితి ఏమిటి, ఇది ఉండాల్సినటువంటి స్థితి ఏమిటి, ప్రస్తుత స్థితిలో దీని ప్రభావం ఏముంటుంది, ఉండాల్సినటువంటి స్థితిలో దీని ప్రభావం ఏముంటుంది, దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ప్రశ్నలు. ఈ ప్రశ్నలకి మనం సమాధానాలు వెతకాలి ఈ చర్చా కార్యక్రమం ద్వారా. మొట్టమొదట అసలు ఈ చైతన్యం అంటే ఏమిటి, చైతన్యం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఏమిటిది. ఎవరెవరైతే ఇందులో ఇంతకుముందు పాల్గొనలేదో ఈ చర్చలో, పాల్గొన్న వారు కూడా చెప్పొచ్చు, బట్ ఇంకా డీపర్ గా చర్చ జరుగుతుంది. మనం ఆ రోజు కొద్దిసేపు మాట్లాడుకున్నాం చైతన్యం అంటే ఏమిటి అనేటువంటిది, బట్ ఇంకా చాలా డీప్ గా దాని గురించి చర్చ జరగబోతుంది. చైతన్యం అంటే ఏమిటి, డిస్కషన్ ఈజ్ ఓపెన్ ఫర్ అదర్స్. మీరు ప్యాసివ్ గా దయచేసి పాల్గొనొద్దు, ఫుల్ యాక్టివ్ గా ఉండాలి. నిద్ర వస్తే నిలబడండి, లేకపోతే మంచినీళ్ళు తాగండి, మొహం కడుక్కోండి, ఏం చేస్తారో చేయండి, బట్ దయచేసి ఇందులో పూర్తిగా పాల్గొనడానికి ప్రయత్నించండి. చైతన్యం అంటే ఏమిటి నవగౌర, చైతన్యం అంటే మన ఉద్దేశం. ఓకే, నచ్చిత్రాగవ, మన భావాన్ని వ్యక్తపరచడం చైతన్యం. మురళిగా ఉందా, ఆలోచన చింతన, ఆలోచన చింతన రెండు ఒకటే కదా, ఒక రకంగా చెప్పాలనుకుంటే. సరే, ఆలోచన చింతన భావన కోరిక ఇవన్నీ కలగలిపిందే చైతన్యం. వెరీ గుడ్. అంటే మామూలుగా మనం స్టడీ చేస్తే ఒక శవానికి బ్రతుకున్నటువంటి వ్యక్తికి మధ్య ఉన్నటువంటి తేడా ఏమిటి, చైతన్యం ఈ వ్యక్తిలో లేదు, చనిపోయిన శవంలో చైతన్యం లేదు, అందులో చైతన్యం ఉన్నది అని అంటాం. అంటే ఆ చైతన్యం ఎలా బహిర్గతం అవుతుంది, ఫలాని వ్యక్తి చైతన్యవంతుడు అని చెప్పి ఎలా చెప్పగలుగుతాం మనం, ఎప్పుడు చెప్పగలుగుతాం, కదలిక బట్టి, యాక్టివిటీస్, కదలిక యాక్టివిటీస్, ఇంకా జీవం. అదే జీవం ఉంది అని అంటున్నాం, బట్ ఆ జీవం ఎలా ఉంది అని చెప్పగలుగుతాం అంటున్నాం. ప్రతిస్పందించే విధానం, ఓకే వెరీ గుడ్, ప్రతిస్పందన అనేటువంటిది ఉంటుంది. సో అంటే ఈ చైతన్యం ఉండేటువంటి వ్యక్తికి ప్రతిస్పందన ఉంటుంది, చైతన్యం లేనటువంటి వ్యక్తికి ప్రతిస్పందన అనేటువంటిది లేదు. ఎస్ కౌస్తవా, స్పర్శ. సో ఇవన్నీ కలగలిపి మనం ఎలా చెప్పొచ్చునంటే మూడు రకాలుగా చెప్పొచ్చు. థింకింగ్, ప్రభుపాద వారు చెప్పారు ఇది, చైతన్యం అనంటే సింప్టమ్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఆర్ సింప్టమ్స్ అంటే దాని యొక్క ఏముంటారు, సింప్టమ్స్ ఏముంటారు నిత్యముక్త ప్రభు, చిహ్నాలు, ఆత్మ యొక్క చిహ్నాలు. సింప్టమ్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఆర్ థింకింగ్ ఫీలింగ్ విల్లింగ్. థింకింగ్ అనంటే చింతన లేదా ఆలోచించగలగటం, ఫీలింగ్ అంటే అనుభూతి పొందటం, విల్లింగ్ అంటే సంకల్పం చేయటం. ఈ మూడు కూడా చైతన్యం యొక్క చిహ్నాలు, సంజ్ఞలు. చైతన్యం అనేటువంటిది ఈ మూడిటి ద్వారా బహిర్గతం అవుతుంది. మరి ఈ చైతన్యం మనకి ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, చైతన్యం అనేటువంటిది ఆత్మ నుంచి వచ్చింది అంతేనా, మీరు అంటుంది అదేనా కరెక్ట్, దాని మీద నిలబడతారు కదా. ఓకే వెరీ గుడ్. ఆత్మ నుంచి చైతన్యం వచ్చింది అంటే ఆత్మిక చైతన్యం ఇవ్వబడిందా, లేకపోతే దాని స్వతసిద్ధంగా ఆత్మక చైతన్యం ఉన్నదా. ఆత్మకి స్వతసిద్ధంగా చైతన్యం ఉంది ఒక వాదన, వెరీ గుడ్. చైతన్యం లేనటువంటి ఆత్మస్థితి ఎక్కడైనా ఉందా, ఇది నా ప్రశ్న మీ అందరికీ, ఆలోచించండి. చైతన్య రహితమైన ఆత్మస్థితి ఎక్కడైనా ఉన్నదా, ఉంది, ఉంటే ఎక్కడుంది. ఈ సృష్టి యొక్క అంతమైనప్పుడు జీవి చైతన్యరహితంగా భగవంతుని మహావిష్ణువు యొక్క శరీరంలో చైతన్యరహితంగా ఉంటుంది. మళ్ళీ సృష్టి జరిగినప్పుడు ఆ జీవి మళ్ళీ సృష్టిలోకి వచ్చి చైతన్యవంతంగా అవుతుంది. అంటే ఆత్మ అనేటువంటి దానికి చైతన్య రహిత స్థితి ఒకటి ఉన్నది. ఆయన విభేదిస్తున్నారు, చూద్దాం ఏమిటా విభేదం. వెరీ గుడ్. మహాచైతన్యం యొక్క ప్రభావం వల్ల చైతన్యం నిష్క్రియమైంది కానీ చైతన్యం లేకపోలేదు అని అంటారు. అంటే ఈ చైతన్యం ఉండడం ఉండకపోవడం, క్రియత్వం ఉండడం ఉండకపోవడం అనేటువంటిది ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో ఉంది? అది భగవంతుడి చేతిలో ఉంది. అంటే చైతన్యం భగవంతుడు మనకిచ్చినటువంటి ఒక వరం. సో అది ఒప్పుకుంటారు కదా. సో మొత్తం మీద కంక్లూజన్, ఉదాహరణకు పర్వతాలు. పర్వతాలు యాక్చువల్ గా జీవులు. చెట్లు, పర్వతాలు. చెట్లంటే అట్లీస్ట్ కనీసం కొంత చైతన్యాన్ని చూపిస్తాయేమో కానీ పర్వతాలు అసలు కూడా చూపించవు. చెట్లు అయితే కనీసం చూపిస్తాయి కదా. ఎప్పుడైనా మనం కొన్ని చెట్లకి ఇలా గట్టిగా కొడితే దాని నుంచి ఏదో ద్రవం కారుతుంది, అంటే అది దాని ఏడుపు అలా బయటపడుతుంది అనమాట. లేదా ఇంకోటి జరుగుతుంది, ఇంకోటి పాలు వస్తాయి, లేకపోతే ఇంకోటి ఏదో జరుగుతుంది. బట్ మీకు ఈ పర్వతాల్లో చైతన్యం అనేటువంటిది కనబడదు. బట్ మనకు శాస్త్రం చెప్తుంది ఏంటంటే పర్వతాలు కూడా జీవులు అని చెప్పేసి చెప్తాం. సో ఈ రకంగా మనకు అర్థం కాని బహిర్గతం కానటువంటి చైతన్యం కలిగినటువంటి జీవులు కూడా చాలా ఉన్నాయి. బట్ నేను తీసుకొచ్చేటువంటి పాయింట్ ఏంటంటే ఈ చైతన్య స్థితిని కలగజేసింది ఎవరు అనంటే భగవంతుడు మనకి ఇచ్చాడు. భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప వరం ఏమిటంటే ఈ చైతన్య స్థితి. ఈ చైతన్యం అనేటువంటిది భగవంతుడు ఇచ్చినటువంటి చైతన్యం దేనికి ఇచ్చాడు? భగవంతుడి చైతన్యాన్ని దేనికి ఇచ్చాడు? రీసెంట్ గా నేను ఒక ప్రభుపాదులు వారి యొక్క లెక్చర్ విన్నప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ప్రభుపాదులు వారు అంటే ఇంతకుముందు ఎప్పుడు వినలేదు. ఎన్నో లెక్చర్లు విన్నాను కానీ ఆ లెక్చర్లో చాలా చాలా అమేజింగ్ అనిపించింది, చాలా అద్భుతంగా అనిపించింది ప్రభుపాదులు వారు ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్. ఏంటంటే ప్రభుపాదులు వారు ఏమన్నారంటే ఏకో బహుశ్యాం అనేటువంటి మాట గురించి చెప్తున్నారు. ఎదుట ఏకో బహుశ్యాం విన్నారు ఇంతకుముందు? ఏకో బహుశ్యాం అని అది ఓకే. నేనంటుంది ఏకో బహుశ్యాం అనేటువంటి మాట విన్నారా ఇంతకుముందు? వినలేదా? విన్నారు. అది మనకి వేదాంత సూత్రాల్లో ఒక భాగం. అది ఏకో బహుశ్యాం అనేటువంటి దాని అర్థం ఏమిటో ప్రభుపాదులు వారు వివరిస్తూ చెప్తున్నారు. ఏమిటి అర్థం అంటే భగవంతుడు ఏకత్వం కలిగినటువంటి భగవంతుడు అనేకుడుగా బహుగా విభజన విస్తారం చెందాడు. ఆ విస్తారం చెంది జీవులుగా విస్తారం చెందడం జరిగింది. అంటే ఈ జీవులందరూ కూడాను విస్తారం చెందినటువంటి భగవంతుడు, భగవంతుని యొక్క విస్తారాలు అని చెప్పేసి ప్రభుపాదులు వారు చెప్తున్నారు. ఏకో బహుశ్యాం. అయితే ఈ విస్తారం ఎందుకు జరిగింది? భగవంతుడు ఎందుకు విస్తారంగా ఇంతమంది జీవుల్ని సృష్టించడం జరిగింది? దానికి కారణం ఏమిటి? నందబలరాం, ఇక్కడ జీవుడు కాదు కదా, ఇక్కడ మనం మాట్లాడుతుంది ఎవరి గురించి? భగవంతుడి గురించి మాట్లాడుతున్నాం. భగవంతుడు విస్తార రూపంగా జీవులుగా విస్తార రూపంగా చెందడానికి కారణం ఏంటి? ఏకో బహుశ్యాం. అంటే భగవంతుడు కూడాను రిలేషన్షిప్ అనేటువంటిది నిజమైనటువంటి ఆనందం ఇచ్చేటువంటిది ఏమిటంటే రిలేషన్షిప్, సంబంధం. సంబంధం అని అంటే అర్థం ఏంటి? ఇంకో వ్యక్తి ఉండాలి. కాబట్టి భగవంతుడు ఏం చేశాడు? తనని తాను ఎక్స్పాండ్ చేసుకున్నాడు. ఆ ఎక్స్పాన్షన్ లో భాగంగా మనందరం కూడాను సృష్టింపబడ్డాం. సో ఈ రకంగా జీవులందరూ కూడాను సృష్టింపబడడానికి మూల కారణం ఏంటంటే భగవంతుడి యొక్క ఆనంద శక్తి. అది దాన్ని బహిర్గతం చేయడం కోసం, భగవంతుని యొక్క ఆనంద శక్తిని బహిర్గతం చేయడం కోసం, భగవంతుడు సంతోషపడడం కోసం, భగవంతుడు తన బిడ్డలతో ఆనందించడం కోసం ఈ యొక్క విస్తారాలు అనేటువంటివి జరిగింది. సో జరిగిన తర్వాత ప్రభుపాదులు ఒక ముఖ్యమైన మాట చెప్తున్నారు. ఏంటంటే బహిర్గతం అయినటువంటి జీవి మళ్లీ భగవంతుడిలో కలిసిపోవాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు అనుకుందాం. ఎవరు అలాంటి ఆలోచన కలిగి ఉంటారు? మాయావాదులు. సో మాయావాదులు సాధారణంగా భగవంతుని యొక్క శరీరంలోనో లేదా వాళ్ళకి భగవంతుడు అనేటువంటి పదం లేకపోయినా బ్రహ్మంలో కలిసిపోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సో ప్రభుపాదులు వారు ఏమంటారంటే ఇది పిచ్చితనం, ఇది అంత భగవంతుని సంతోష పెట్టేటువంటి వ్యక్తిత్వం కాదు అని చెప్పేసి ప్రభుపాదులు వారు అంటున్నారు. ఎలా? ప్రభుపాదులు వారు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఒక స్త్రీ తాను గర్భవతి అయిన తర్వాత ఆ గర్భం నుంచి శిశు వచ్చిన తర్వాత శిశుతో స్త్రీ ఆడుకుంటుంది, లాలిస్తుంది, పాలిస్తుంది, అన్ని రకాలైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఏర్పాటు చేసుకుంటుంది స్త్రీ. బయటకు వచ్చినటువంటి బిడ్డ అమ్మతో ఇలా అన్నాడు, నువ్వు నన్ను ఎందుకు సృష్టించావో నాకు అర్థం కాలేదు, నాకు చాలా చిరాగ్గా ఉంది, నాకు చాలా కోపంగా ఉంది, కాబట్టి నేను బయటకు రాను, నేను మళ్ళీ లోనకి వెళ్ళిపోతాను, నీ గర్భంలో నన్ను పెట్టేసుకో అని చెప్పేసి అంటే ఆ స్త్రీకి ఎంత బాధ వేస్తుందో, భగవంతుడు కూడా తాను బహిర్గతం చేసినటువంటి జీవిని మళ్లీ నేను నీలో కలిసిపోతానంటే అంతే బాధేస్తుందంట. అంటే ప్రభుపాదులు ఎంత చక్కగా ఉదాహరిస్తున్నారో చూడండి. అంటే ఇంపర్సనలిజం అనేటువంటిది ఎంత తుచ్చమైనటువంటిది, భగవంతుడికి ఎంత నిరానందాన్ని కలిగిస్తుంది, ఎంత దుఃఖాన్ని కలిగిస్తుంది అనేటువంటి దానికి ఉదాహరణ ఇది అనమాట. సో నా పాయింట్ ఏంటంటే మనందరం కూడా చైతన్యవంతులుగా చేయబడ్డాం. ఈ చైతన్యం అనేటువంటిది ఒకనొక ప్రయోజనం కోసం మనకి ఇవ్వబడింది. ఏమిటా ప్రయోజనం ఏమిటి? వెరీ గుడ్, ఇందాకలా నవదీప్ ప్రభు చెప్పినట్టు భగవంతుడు తన్ను విస్తరించుకున్నాడు ఎందుకనంటే ఒక కుటుంబ బాంధవ్యాల మధ్యలో తాను చాలా సంతోషంగా ఉంటూ తన సంతోషాన్ని ఇతరులకు పంచిపెట్టడం కోసం భగవంతుడి యొక్క సృష్టిని చేయడం జరిగింది. సో కాబట్టి జీవి యొక్క విధి ధర్మం ఏమిటి అంటే భగవంతుడికి సంతోషాన్ని ఇవ్వటం జీవి యొక్క విధి ధర్మం. సో ఈ ప్యూర్ కాన్షియస్నెస్ దాన్ని ఏమంటారు, ఆ విధి నిర్వహణ చేసినప్పుడు, ఆ ధర్మ నిర్వహణ చేసినప్పుడు ఆ జీవికి ఏమున్నట్టు, శుద్ధ చైతన్యం ఉన్నట్టు. అంటే భగవంతుడు ఇచ్చినటువంటి ప్యూర్ కాన్షియస్నెస్ ని అతను ఉపయోగించుకుని భగవంతుడికి సంతోషాన్ని కలిగించడం అనేటువంటిది ప్యూర్ కాన్షియస్నెస్. మరి ఈ ప్యూర్ కాన్షియస్ స్టేజ్ నుంచి జీవి పతనం చెంది ఏ స్థితికి వస్తున్నాడు, కంటామినేటెడ్ కాన్షియస్నెస్ కు వస్తున్నాడు. ఇది శుద్ధ చైతన్యంలో జీవి యొక్క తపన ఏమిటి, భగవంతుణ్ణి సంతోష పెట్టడం. ఆ శుద్ధ చైతన్యావస్థ నుంచి పతనం చెంది జీవి ఏ చైతన్యావస్థకు వస్తున్నాడు, కలుషిత చైతన్య అవస్థకి వస్తున్నాడు జీవి. అంటే ప్రస్తుతం మనందరం ఏ అవస్థలో ఉన్నాం అనుకుంటున్నారు, అంటే ముందు మన నిజస్థితి గ్రహిస్తే తర్వాత ఎక్కడికి వెళ్ళాలో ఆలోచిద్దాం. ముందు గూగుల్ మ్యాప్ లో ఫస్ట్ యువర్ డెస్టినేషన్, ముందు ప్రస్తుతం యువర్ ప్రజెంట్ ప్లేస్ ఏమిటో వాళ్ళు అడుగుతారు. ప్రజెంట్ ప్లేస్ ఒకటి నిర్ధారిస్తే తర్వాత ఎక్కడికి వెళ్ళొచ్చు అనేటువంటి. సో మన ప్రజెంట్ ప్లేస్ ఏమిటి, కలుషిత చైతన్య అవస్థ అంతేనా. దాంతో బాగా అవస్థలు పడుతున్నాం మనం, కలుషిత చైతన్యంతో బాగా అవస్థలు పడుతున్నాం. అయితే ఫస్ట్ ఈ శుద్ధ చైతన్యం నుంచి కలుషిత చైతన్యానికి జీవి రావడానికి కారణం ఏమిటి అనేటువంటిది మనం ప్రశ్నించుకోవాలంటే మనం ఎలా ఈ స్థితిలోకి వచ్చి పడ్డాం, ఎందుకు వచ్చి పడ్డాం, ఇంత దురవస్థలోకి ఎందుకు వచ్చి పడ్డాం, ఏం తప్పు జరిగిందని. భగవంతుడు ఇచ్చేది అంతా కూడా ప్యూరే కదా. భగవంతుడు మనకేమో నువ్వు చావు అని చెప్పేసి మనకి కలుషిత చైతన్యం ఇవ్వలేదు కదా. భగవంతుడు మనకిచ్చింది శుద్ధ చైతన్యమో కలుషిత చైతన్యమో చెప్పండి, దీంట్లో ఏమైనా అనుమానాలు ఉన్నాయా? భగవంతుడు మనకిచ్చిన చైతన్యం కలుషిత చైతన్యమా శుద్ధ చైతన్యమా? భగవంతుడు పరమ పవిత్రుడు కాబట్టి ఆ పరమ పవిత్రుడు మనకిచ్చేటువంటిది ఏది కూడాను కలుషితం కాదు, అది పరమ పవిత్రమైనటువంటిదే. కాబట్టి మనందరం కూడా శుద్ధ చైతన్యం కలిగి ఉన్నటువంటి వాళ్లమే. ఒకప్పుడు, ఎప్పుడు, ఎక్కడ, మనందరం కూడా భగవంతుని యొక్క సన్నిధిలో, భగవంతుని యొక్క సాంగత్యంలో ఉన్నప్పుడు మనందరం కూడాను శుద్ధ చైతన్యం కలిగి ఉన్నటువంటి జీవులమే. ఇప్పుడు ఆ స్థితి నుంచి ఈ స్థితికి ఎలా వచ్చాం, ఏ తప్పు జరిగింది, ఇది మనందరం కూడా ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఆ తప్పు ఏదైతే జరిగిందో, ఇక్కడికి వచ్చి పడ్డామో, మళ్ళీ ఆ తప్పును సరిదిద్దుకుంటే మళ్ళీ అక్కడికి వెళ్ళొచ్చు. అది పాయింట్. వైష్ణవ ఫిలాసఫీ అంటే అదే. వైష్ణవ ఫిలాసఫీ అంటే నెగేషన్ కాదు, నాకు ఎలా వచ్చానో ఏం చేసా నాకు తెలియదు అంది కాదు, ఎలా వచ్చానో కూడా తెలుసుకోవాలి. అందుకే ప్రభుపాదులు దానికి వివరణాత్మకంగా వాళ్ళకి చెప్పారు, ఆ శుద్ధ చైతన్య స్థితి నుంచి పతన చైతన్య స్థితికి ఎలా వచ్చావు అని చెప్పేసి ప్రభుపాదులు వారు మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మీరు చాలా సంవత్సరాల నుంచి మీరు కృష్ణ చైతన్యంలో ఎన్నో క్లాసులు వింటున్నారు, పఠనం చేస్తున్నారు, కాబట్టి మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఎలా వచ్చాము అనేది. ఎలా వచ్చాను చెప్పండి, ఒక్కొక్కరు చెప్పండి. అసూయ, ఈగో. ఈగో అంటే అహంకారం. ఓకే, భగవంతుని విడిగా వచ్చి నేను భోగించాలనేటువంటి భావన, ఎంజాయింగ్ టెండెన్సీ, కంట్రోలింగ్ టెండెన్సీ. ఓకే, మిస్యూజింగ్ ద ఫ్రీ విల్. ఓకే, ఎంజాయింగ్,
బట్ ఆల్రెడీ మనం ఎంజాయ్ చేస్తున్నాం కదా.
ఇప్పుడు భగవంతుడి సన్నిధిలో భగవంతుడి యొక్క ఆనందం కోసం పనిచేస్తూ మనం కూడా ఆనందం పొందుతున్నాంగా, మళ్ళీ అక్కడ ప్రత్యేకమైన ఆనందం పొందాలనే ఆ కోరిక ఎలా ఉంటుంది? ఎంజాయ్మెంట్ ఎవడు ఎవడు పొందాలనుకుంటున్నాడు? ఎంజాయ్మెంట్ రానివాడు పొందాలనుకుంటున్నాడు. ఆల్రెడీ వీడికి ఎంజాయ్మెంట్ ఉంది కదా, సెపరేట్ ఫ్రమ్ కృష్ణ, లాటింగ్ అవుట్ టెండెన్సీ, వెరీ గుడ్, లాడింగ్ అవుట్ టెండెన్సీ. లాడింగ్ అవుట్ టెండెన్సీ అంటే అంటే అర్థం ఏంటి? నేను భగవంతుడితో ఉంటే రైట్, సేవించుకుంటూ భోగిస్తున్నాడు, నన్ను కూడా సేవించుకుంటూ నేను భోగించే విధంగా ఒక పరిస్థితి క్రియేట్ చేయబడితే బాగుంటుంది కదా అనేటువంటి భావన. రైట్, వెరీ గుడ్. నేను ఇప్పుడు సేవ చేస్తూనే ఎందుకు ఆనందపడాలి, సేవింపబడుతూ ఎందుకు ఆనందపడకూడదు అనేటువంటి కోరిక వచ్చింది. రైట్, మరి ఈ చెత్త కోరిక ఎలా వచ్చింది వాడికి, జీవికి? జీవుడికి స్వేచ్ఛ ఇవ్వబడింది. ఎవరి ద్వారా? భగవంతుడి ద్వారా జీవుడికి స్వేచ్ఛ ఇవ్వబడింది. ఈ ఇండిపెండెన్స్ కి ఎంజాయ్మెంట్ కి ఏమిటి కనెక్షన్ చెప్పండి? ఇండిపెండెన్స్ కి ఎంజాయ్మెంట్, నేను ఎలా అడుగుతుంటే ఇండిపెండెన్స్ అంటున్నారు మీరు. ఈ ఇండిపెండెన్స్ కి ఈ ఎంజాయ్మెంట్ కి కనెక్షన్ ఏంటి? అంటే స్వాతంత్రానికి భోగానికి కనెక్షన్ ఏంటి? వెరీ గుడ్. ఇండిపెండెన్స్ అనేటువంటిది ఒక టూల్, ఒక పనిముట్టు. దేనికి పనిముట్టు? ప్రేమని వ్యక్తం చేయడానికి ఇది ఒక పనిముట్టు. ఇండిపెండెన్స్ అనేటువంటిది మనకిచ్చినటువంటి భగవంతుడి యొక్క ప్రేమ. భగవంతుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అని మనం నమ్మాలంటే మనకి, మీరు చాలాసార్లు మన అందరం విన్నాం భగవంతుడు చాలా ప్రేమమూర్తి 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 అని విన్నాం. బట్ భగవంతుడు ప్రేమమూర్తి అని నువ్వు నిర్ధారణగా చెప్పగలిగేది ఏదైనా ఒక అవకాశం ఉందా? భగవంతుడు ప్రేమమూర్తి అని నీకు చెప్పడానికి, నువ్వు చెప్పగలగడానికి, నువ్వు అవగతం చేసుకోవడానికి నీ దగ్గర ఏదైనా నిరూపణ ఏదైనా ఉందా భగవంతుడు గొప్ప ప్రేమమూర్తి అని చెప్పడానికి? అవి తర్వాత, అవన్నీ తర్వాత వచ్చినాయి, అవన్నీ ఇక్కడ. నేనంటుంది అక్కడ, నేనంటుంది మనం మన జర్నీ మొదలైంది అక్కడ, అక్కడే కదా మన జర్నీ మొదలైంది. సో అక్కడ భగవంతుడు మనకి ప్రేమిస్తున్నాడు అని మనం ఎలా చెప్పగలం? హా, వెరీ గుడ్. భగవంతుడు జీవికి స్వేచ్ఛ ఇచ్చిన తర్వాత ఆ స్వేచ్ఛలో భగవంతుడు జోక్యం తీసుకోకపోవడం అది నిరూపణ అనమాట, అది నిర్ధారణ. అంటే భగవంతుడు మనం ప్రేమిస్తున్నాడు అనేటువంటిది నిర్ధారణ, దాని ద్వారా మనం చేయవచ్చు. సేమ్ ప్రిన్సిపల్ మనం కూడా అప్లై చేయాలి మన జీవితంలో కూడా. ఏమిటి మనం జీవితంలో అప్లై చేయాల్సినటువంటి ప్రిన్సిపల్ ఏంటంటే, కృష్ణ చైతన్యం అనేటువంటిది బలవంతంగా ఎవరి మీద రుద్దబడదు. అలా రుద్దబడేటువంటి కృష్ణ చైతన్యం అది కృష్ణ చైతన్యం కాదు. కృష్ణ చైతన్యం అనేటువంటిది స్వతహాగా జీవి యొక్క హృదయం నుంచి రావాల్సినటువంటిది. అలాంటి పరిస్థితి కల్పించాలి కానీ బలవంతంగా ఎవరి మీద రుద్దేసి నువ్వు చాంటింగ్ చేయవు, నువ్వు హియరింగ్ చేయనంటే వాళ్ళు ఇంకా దూరంగా వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో మనం ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాము అని అంటే అర్థం ఏమిటంటే, ఆ వ్యక్తికి మనం ఇచ్చేటువంటి స్వేచ్ఛే మనం ప్రేమిస్తున్నాం అనేటువంటి దానికి నిరూపణ అనమాట. ఎవరైనా సరే, ఏ సంబంధంలోనైనా సరే, ఏ సంబంధంలోనైనా సరే స్వేచ్ఛ లేకపోతే ఏమి లేదు, ప్రేమ లేదు, ప్రేమపూర్వకమైనటువంటి బంధం లేనట్టే లెక్క. ఇది ఒక ఇంపార్టెంట్ రూల్ ఇన్ రిలేషన్షిప్స్. ఎందుకంటే మనందరం కూడాను లవింగ్ రిలేషన్షిప్స్ లో భాగస్థలం కావాలనుకుంటున్నాం. కాబట్టి లవింగ్ రిలేషన్షిప్స్ అంటే ప్రేమపూర్వక సంబంధాలు అనేటువంటివి పెరిగేటువంటి అంశం ఏమిటి అంటే స్వేచ్ఛ అనేటువంటిది. స్వేచ్ఛ లేకపోయినప్పుడు ప్రేమపూర్వక అనేటువంటి సంబంధాలు అనేటువంటివి ముందుకు వెళ్ళవు. సో భగవంతుడు మనందరికీ కూడా స్వేచ్ఛనిచ్చాడు. ఇచ్చిన స్వేచ్ఛని వెనక్కి తీసేసుకుంటున్నాడా, తీసుకుంటున్నాడా లేదు చెప్పండి? తీసుకుంటున్నాడు. కండిషన్స్ అప్లై. ఎప్పుడు తీసుకుంటాడు? భగవంతుడు మనకిచ్చినటువంటి స్వేచ్ఛ ఇతర జీవుల స్వేచ్ఛని హరించే విధంగా ఉంటే భగవంతుడు మన స్వేచ్ఛని తీసేసుకుంటున్నాడు, లేకపోతే ఇంకా స్వేచ్ఛని ఇస్తున్నాడు భగవంతుడు. సో భగవంతుడు మన స్వేచ్ఛని తీసుకోవాలని ఇవ్వలే, దాన్ని దుర్వినియోగం చేస్తే తీసేసుకుంటున్నాడు, కానీ లేకపోతే ఇంకా ఇవ్వాలనే భగవంతుడికి ఉన్నది.
సో ఆ స్వేచ్ఛ మనకున్నది కాబట్టి ఆ స్వేచ్ఛతో మనం ఏం చేయొచ్చు, భగవంతుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించవచ్చు. కాబట్టి భగవంతుడు మనకు ఆ స్వేచ్ఛని ఇచ్చాడు. మరి స్వేచ్ఛ అంటేనే అర్థం ఏమిటి? స్వేచ్ఛ అంటేనే అర్థం ఏమిటి? స్వేచ్ఛ అంటేనే అర్థం అంటే మనందరం ఈ పరిస్థితికి ఎందుకు వచ్చాం అనేటువంటిది ఇక్కడ నిర్ధారణ అవబోతుంది అన్నమాట. స్వేచ్ఛ అంటేనే అర్థం ఏమిటి? అది ఓకే, అది అర్థమైపోయింది, నిర్ధారణ అయిపోయింది, ఎస్టాబ్లిష్ అయిపోయింది, నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తున్నా డిస్కషన్. స్వేచ్ఛ అంటేనే
ఎస్,
ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఉదాహరణ చెప్తాను చూడండి. నేను మీకు రెండు వస్తువులు ఇచ్చాను, రెండు వస్తువులు ఇచ్చి నెత్తి మీద గన్ పెట్టాను. నీకు రెండు ఇచ్చాను కానీ ఇది కనుక ఎంచుకోకపోతే నీకు కాల్ చేస్తాను అన్నాను అనుకో, అప్పుడు దాని అర్థం ఏమిటి? స్వేచ్ఛ ఇచ్చినట్ట, స్వేచ్ఛ ఇవ్వనట్ట. రెండు వస్తువులు ఇచ్చాను, రెండు వస్తువులు ఇచ్చాను కాబట్టి స్వేచ్ఛ ఉన్నట్టే. బట్ నేను గన్ పెట్టి ఇది గనక ఎంచుకోకపోతే మాత్రం నేను చంపేస్తానంటే అర్థం ఏంటి? స్వేచ్ఛ ఇచ్చినట్ట ఇవ్వనట్ట. ఆ కండిషన్ కూడా కాదు, ఇంక డైరెక్ట్ గా గన్ పెట్టేసి నువ్వు తీసుకోకపోతే చంపేస్తానంటే అర్థం ఏమిటంటే స్వేచ్ఛ ఇవ్వనట్టు. బట్ ఒకవేళ ఈ గన్ పెట్టకుండా నీకు ఇష్టం నువ్వు ఏదైనా ఎంచుకో అని అంటే అర్థం ఏమిటి? స్వేచ్ఛ ఇచ్చినట్టు. స్వేచ్ఛలోనే ఏముంది? ఎంచుకోవడం ఉంది. ఎంచుకోవడం అని అంటే ఏమిటి? భగవంతుడితో ఉండాలనైనా ఎంచుకోవచ్చు, భగవంతుడితో ఉండకూడదనైనా ఎంచుకోవచ్చు. అది స్వేచ్ఛలో భాగం. సో భగవంతుడు మనకిచ్చినటువంటి స్వేచ్ఛతో మనం భగవంతుడిని సేవించాలనైనా నిర్ణయం తీసుకోవచ్చు, లేదా భగవంతుడు ఇచ్చినటువంటి స్వేచ్ఛతో నీకులాగే నేను కూడా ఎంజాయ్ చేయాలనైనా ఆప్షన్ అయినా ఎంచుకోవచ్చు. నీకులాగే నేను ఎంజాయ్ చేయాలనే ఆప్షన్ ఎంచుకుంటే ఏమవుతుంది? అర్థమవుతుందా మాటలు? పాయింట్ అర్థమవుతుంది కదా. నీకులాగే నేను ఎంజాయ్ చేయాలి అనేటువంటి స్వేచ్ఛ భగవంతుడు ఇస్తే, భగవంతుడు ఇచ్చిన స్వేచ్ఛను అలా మనం ఉపయోగించుకుంటే ఏమవుతుంది? చైతన్యం కలుషితం అయిపోతుంది. చైతన్యం కలుషితమై మనం ఎక్కడికి వచ్చి పెడతాం? ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చి పెడతాం అన్నమాట. అది ప్రభుపాదులు వారు అన్నారు మనకి 3వ అధ్యాయంలో భగవద్గీతలో. అర్జునుడు అడుగుతాడు కదా ఈ ప్రశ్న, ఓ కృష్ణ ఏదో బలవంతంగా నన్ను తోస్తూ ఉన్నట్టుగా నేను చేయాలనుకున్నటువంటివి చేయలేకపోతూ ఉన్నాను, చేయకూడదన్నటువంటివి చేసే విధంగా నన్ను ఎవరో వెనక్కి తోస్తున్నట్టుగా ఉంది, అది ఏమిటో దయచేసి చెప్పు అని చెప్పి అడిగితే అప్పుడు కృష్ణుడు చెప్పినటువంటి మాట ఏమిటి? కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విద్ధియేన ఇహ వైరిణం. నీకు ఒక చాలా గొప్ప శత్రువు ఉందయ్యా, ఆ శత్రువు పేరు ఏం పేరు? కామము. ఆ కామము నిన్ను బలవంతంగా నీకు నీ ప్రయోజన విరుద్ధంగా నిన్ను తోస్తున్నది, నీకు అత్యున్నత ప్రయోజన విరుద్ధంగా కామం నిన్ను తోస్తుంది అని చెప్పేసి అర్జునుడికి కృష్ణుడు చెప్పాడు. అందులో మీరు పర్పట్ చదవండి, ప్రభుపాదులు ఒక ముఖ్యమైన విషయం రాస్తారు ఆ పర్పట్లో. ఎలాగైతే పవిత్రంగా ఉండేటువంటి, నిర్మలంగా ఉండేటువంటి, స్వచ్ఛంగా ఉండేటువంటి పాలలో గనక ఒక పులుపు పదార్థం ఒక చిన్న చుక్క పడినా ఏమవుతుంది? పాలు అనేటువంటివి విరిగిపోయి అవి పెరుగుగా ఎలాగైతే మారుతుందో, ఈ స్వచ్ఛంగా ప్రేమ అనేటువంటి ప్రేమ, భగవంతుడి మీద ఉండేటువంటి ప్రేమ ఏది చేరడం వల్ల, రజోగుణం అనేటువంటి ఒక పులుపు పదార్థం ప్రేమలో పడటం వల్ల ఇది ఎలా మారిపోయింది? కామంగా మారిపోయింది అన్నమాట. సో కామంగా మారిపోవడం వల్ల ఏమవుతుంది? జీవుడు అనేటువంటి వాడు భగవంతుని యొక్క భగవంతుని యొక్క సాన్నిహిత్యంలో ఉండకుండా, భగవంతుడి యొక్క ఆయన యొక్క అసోసియేషన్ లో ఉండకుండా, సాంగత్యంలో ఉండకుండా జీవి ఎలా ఆలోచిస్తాడు? భగవంతుడికి విరుద్ధంగా అతను లేకుండా ఉండేటప్పుడు నేను ఎంజాయ్ చేయాలనేటువంటి ఒక పరిస్థితిని కోరుకుంటాడు. ఆ పరిస్థితి కోరుకుంటే ఆ జీవికి దానికి అనుగుణంగా ఒక ఏర్పాటు చేయడం కోసం భగవంతుడు ఏం ఏర్పాటు చేశాడు? ఈ భౌతిక ప్రపంచాన్ని ఏర్పాటు చేశాడు. సో వెంటనే ఆ ఉన్నత చైతన్యం నుంచి మనం ఈ నిమ్న చైతన్యంలోకి వచ్చేసాం. సో ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చి పడ్డాం. సో ఇది మన కథ. మనం ఇక్కడికి వచ్చి పడ్డానికి ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి అంటే, భగవంతుడు ఇచ్చినటువంటి స్వాతంత్ర్యాన్ని మనం ఏం చేయటం వల్ల? దుర్వినియోగం చేయటం వల్ల. ఇప్పుడు ఒక మీ అందరికీ కూడాను ఒక అంటే హోంవర్క్ ఎక్సర్సైజ్. మనందరికీ ఈ మందిరంలో ఎంత స్వాతంత్ర్యం ఉన్నది, ఆ స్వాతంత్ర్యం దేనికోసం ఇవ్వబడింది, దాన్ని ఎన్ని రకాలుగా దుర్వినియోగం చేస్తూ ఉన్నాం. అంటే మీరు ఇంకొకరితో పంచుకోవాల్సిన పని లేదు, ఇది జస్ట్ మీ యొక్క స్థితి కోసం, అంటే మనందరి స్థితి మనకి అవగత అవ్వడం కోసం ఈ ప్రశ్న. మనందరికీ కూడాను ఈ మందిరంలో ఎంత స్వాతంత్ర్యం ఇవ్వబడింది, ఈ స్వాతంత్ర్యాన్ని మనం ఏ రకంగా ఉపయోగించుకోవడానికి ఇచ్చారు, ఏ రకంగా ఉపయోగించుకుంటున్నాం, ఏ రకంగా దుర్వినియోగపరచుకుంటున్నాం, ఇది హోంవర్క్ ఎక్సర్సైజ్. బోత్ రెండు, సద్వినియోగం ఎలా చేసుకుంటున్నాం, దుర్వినియోగం ఎలా చేసుకుంటున్నాం. సద్వినియోగం చేసుకోవడం వల్ల వచ్చే ఫలితాలు ఏమిటి, దుర్వినియోగం చేసుకోవడం వల్ల వచ్చే ఫలితాలు ఏమిటి, ఇది ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైనా సరే మనందరికీ స్వాతంత్రం ఉన్నది, ఆ స్వాతంత్రం ఎలా సద్వినియోగం చేసుకుంటున్నాం, దుర్వినియోగం చేసుకున్నాం. మరి ఇక్కడ ఎవరైనా అడగొచ్చు, ఏంటి అసలు జీవికి స్వాతంత్రం ఇవ్వడం వల్ల కదా పెద్ద తప్పు చేశాడు భగవంతుడు, వీడి మూర్ఖుడు దాన్ని దుర్వినియోగం చేసుకుంటాడని ఆయన ఊహించాలి కదా, ఆయన ఊహించి ఆ స్వాతంత్రం ఇవ్వకపోతే పోయిండేది కదా అని ఎవరైనా ఆర్గ్యూ చేయవచ్చు. ఇది ఎంతవరకు సమంజసం ఈ ఆర్గ్యుమెంట్, దీంతోనే కదా తంట అంత అన్నాం, ఈ స్వాతంత్రం ఇవ్వడం వల్లే కదా తంట అంత, కత్తి ఇవ్వడం ఎందుకు, దాని చేత పొడిపించుకోవడం ఎందుకు, ఇదంతా ఎందుకు, ఈ అవసరం అంతా ఎందుకు, ఏమంటావు సనాతన్ ప్రభు? ఇలా ప్రశ్నేస్తే మనల్ని ఎవరైనా ఏం చేయాలి, ఎలా ఆన్సర్ ఇవ్వాలి, బుద్ధి లేకుండా భగవంతుడు ఏమయ్య నీకు బుద్ధి ఉందా, ఆలోచించి ఇవ్వాలా లేదా, ఇవ్వకుండా నాకు అనవసరం ఇచ్చేసి నన్ను ఇబ్బందుల్లో పెట్టావు, నువ్వు ఇబ్బందుల్లో పడుతున్నావు, ఏమైనా సమంజసంగా ఉందా కృష్ణ గోపాల్ని? స్వాతంత్ర్యం ఇవ్వకపోతే మనం కృష్ణుణ్ణి స్వతహాగా ప్రేమించలేం, కరెక్ట్, వెరీ గుడ్. ఇప్పుడు మనకి ఒక బొమ్మతో మనం ఆడుకోవడంలోని, ఒక జీవం ఉండే బిడ్డతో ఆడుకోవడంలోని రెండింటిలో ఏమిటి తేడా? బొమ్మలో జీవం లేదు, సరే మంచిదే, కనీసం మనం చెప్పిందే ఉంటుంది. జీవం ఉండే పిల్లగాడు అంటే మీద తిరగబడతాడే, ఏది ఆ బిడ్డ చెప్పింది చేయకపోగా తిరగబడే అవకాశం కూడా ఉంది కదా. చూడండి నేను చెప్పేది అర్థం చేసుకోండి, మీరు ఏమంటున్నారు, నేను ఎగ్జాంపుల్ చెప్తుంది ఏంటి, బొమ్మకి బిడ్డకి ప్రాణ ఉండే, ప్రాణ ఉండే బిడ్డకి బొమ్మకి మధ్య తేడా. మనం ఆడుకునేటప్పుడు, మనం ఆ వ్యక్తితో డీల్ చేసేటప్పుడు కనీసం బొమ్మ మనకేం చేయదు, తిరగబడదు, అవునా? మనం చెప్పింది చక్కగా వింటుంది, తిరగబడదు. బట్ జీవం ఉండే బిడ్డ ఒకసారి మనకు అనుగుణంగా ఉండొచ్చు, ఒకసారి మనకి ప్రతికూలంగా ఉండొచ్చు. మరి అట్లీస్ట్ ఇక్కడ అంత అనుకూలంగా జరుగుతుంది కదా, దీంతో పోలిస్తే అది కొద్దిగా విపత్కర పరిస్థితి అనిపిస్తుంది కదా. నేను కావాలని మిమ్మల్ని మిస్లీడ్ చేస్తున్నాను, మీరు ఎలా దీన్ని ప్రతిస్పందిస్తారో చూద్దాం. బొమ్మ ఎఫెక్షన్ ఫీల్ కాదు, ఆ వ్యక్తి ఫీల్ అవుతాడు. అంటే ప్రతిస్పందన ఉంటుంది, బొమ్మలో ప్రతిస్పందన అనేటువంటిది లేదు, వెరస్ వేరే ప్రాణం ఉండేటువంటి వ్యక్తితో ప్రతిస్పందన అనేటువంటిది ఉంటుంది. ఈ ప్రతిస్పందనే ఆనందానికి మూలదాయకం, ప్రతిస్పందన లేకపోతే అది ఆనందం కాదు. అందుకే ఈ ప్రపంచంలో అందరూ కూడా బొమ్మలతో ఆనందానికి విసిగిపోయి వ్యక్తులతో ఆనందానికి పంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, వ్యక్తులతో ఆనందం లేకపోతే బొమ్మల మీద పడుతున్నారు, అవునా? ఇది జరుగుతుందా లేదా? వ్యక్తులతో ఆనందం వాళ్ళకి ఆవిరైపోతే బొమ్మల మీద పడుతున్నారు, బొమ్మల మీద ఆనందం ఆవిరైపోతే వ్యక్తుల మీద పడుతున్నారు, లేదా వ్యక్తుల్ని మారుస్తున్నారు, బొమ్మల్ని మారుస్తున్నారు. బట్ ఫైనల్ గా అందరు తప్పించిపోయే దేనికోసం? ఒక వ్యక్తితో ఆనందం పంచుకొని దాంతో కలిగేటువంటి ప్రతిస్పందనతో ఆనందపడాలనేటువంటిదే ప్రతి ఒక్కరికి ఉన్నది. కాబట్టి ఎప్పుడు చూసినా వస్తువుల కంటే వ్యక్తులతోనే ఆనందం పంచుకోవాలనేటువంటి తపన ప్రతి ఒక్కరికి ఉంది ఈ ప్రపంచంలో, అవునా కాదా? అవునా కదా. మనకు కురువీపుగా ఉండేటువంటి ఒక వ్యక్తినైనా ప్రేమిస్తాం, గాని చాలా అందంగా ఉండేటువంటి బొమ్మను మాత్రం ప్రేమించలేము, ఎందుకంటే ప్రతిస్పందన అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి. సో అందువల్ల భగవంతుడు మనకి ఆ స్వాతంత్రాన్ని ఎందుకు ఇచ్చాడు అని అంటే, ఆయన మీద ప్రతిస్పందన, ఆయన్ని ఆయన ప్రేమకి ప్రతిస్పందిస్తాం అనేటువంటి ఉద్దేశంతో మనకు భగవంతుడు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. బట్ మనం ప్రతిస్పందన ఎలా చూపిస్తున్నాం, కలుషిత స్థితిలో ఎలా చూపిస్తున్నాం ప్రతిస్పందన, అనుకూలంగా చూపించట్లే ఎలా ప్రతికూలంగా చూపిస్తున్నాం. అందుకే మనకి ఆచార్యులు ఏమంటున్నారు, ఆనుకూల్యైన కృష్ణానుశీలనం భక్తి ఉత్తమ అని అన్నారు. ఏమిటి మొత్తం శ్లోకం తెలుసా, గుర్తుందా ఎవరికైనా ఉత్తమ భక్తి అంటే ఏమిటి, అన్యాభిలాషిత శూన్యం జ్ఞానకర్మాది అనావృతం ఆనుకూల్యైన కృష్ణానుశీలనం భక్తి ఉత్తమ. సో అందువల్ల మనం ఎలా ప్రతిస్పందించాలి, అనుకూలంగా ప్రతిస్పందించాలి గాని కృష్ణుని ప్రేమకి ప్రతికూలంగా ప్రతిస్పందించకూడదు. సో కలుషితమైనటువంటి చైతన్యం అంటే ప్రతికూలంగా ప్రతిస్పందించడం, శుద్ధ చైతన్యం అంటే అనుకూలంగా ప్రతిస్పందించడం. సింపుల్ క్యాలిక్యులేషన్. అనుకూలంగా ప్రతిస్పందిస్తే శుద్ధ చైతన్యం, ప్రతికూలంగా ప్రతిస్పందిస్తే కలుషిత చైతన్యం. అది ఇంకో రకంగా చెప్పుకోవాలనుకుంటే, అనుకూలమైనటువంటిగా ప్రతిస్పందించేటువంటి చైతన్యాన్ని ప్రేమ అంటారు, ప్రతికూలంగా ప్రతిస్పందించే చైతన్యాన్ని ఏమంటారు, కామ అంటారు. అందుకే మనకు చైతన్య చరితామతిలో ఏమి డెఫినేషన్ ఇచ్చారు, కృష్ణేంద్రియ ప్రీతి ప్రేమ ఆత్మేంద్రియ ప్రీతి కామ అని చెప్పేసింది. అంటే కృష్ణుని యొక్క ఇంద్రియాలని ప్లీజ్ చేయాలనేటువంటి భావన కలిగితే దాన్ని ఏమన్నారు, ప్రేమ అన్నారు. సొంత ఇంద్రియాలని ప్లీజ్ చేసుకోవాలనే భావన కలిగి ఉంటే దాన్ని ఏమన్నారు, కామ అన్నారు. సో ఇక్కడ దాకా అందరికీ సమాధానం పడినట్లయినా, అందరికీ ఒక అవగాహన వచ్చినట్లయినా, అంటే ముందుకెళ్దాం ఇక్కడ నుంచి. దీనికి సంబంధించిన ప్రశ్న అంటే అడగచ్చు. ఎస్ లక్ష్మి,
బాగా వ్యక్తం అవుతుంది. నేను ఒకదే చదువున్నాను, ఒక వ్యక్తి మనం దూషించినట్టయితే అతని నుంచి దోషం అంటే అతను మనకి అవమానించడం కానీ చేస్తాడు,
ప్రతిస్పందనగా దోషమే వస్తుంది,
దోషమే వస్తుంది. ఒక వ్యక్తి మనం గౌరవించినట్లు లేక పొగిడినట్టయితే అతని గర్వం బయటకు వస్తుంది. ఒక వ్యక్తి మనం ప్రేమని తర్వాత ఆప్యాయతని అందాగా పంచుకున్నట్టయితే అతని నుంచి అనంతమైన ప్రేమని అనంతమైన అనుబంధాన్ని మనం పొందొచ్చు అని.
సో మీ పాయింట్ ఏంటి?
ఈ పాయింట్ లో కృష్ణుడు జీవంతో అదే భావం స్పందిస్తున్నాడు, మనం కలుషితమైన స్వభావం కలిగి ఉన్నాం కాబట్టి ఆ స్పందన మనం సరిగా రిసీవ్ చేసుకోలేకపోతామండి.
వెరీ గుడ్. అంటే కృష్ణుని ప్రేమలో ఏ లోపం లేదు,
లేదు మనలో
మన ప్రతిస్పందనలో లోపం ఉంది, మన ప్రతిస్పందనలో లోపం ఉంది. ఎందుకంటే కృష్ణుని ఎప్పుడు ప్రేమించే వ్యక్తే గాని అసహించుకునే వ్యక్తి మాత్రం కాదు, అది మనందరికీ కూడా తెలుసు,
కన్ఫర్మ్.
కృష్ణుడు ప్రేమమూర్తి, బట్ ఆ ప్రేమను మనం రిసీవ్ చేసుకో, మరి మనం కృష్ణుని మీద అంత ప్రేమను ఎందుకు చూపించలేకపోతున్నామంటే అర్థం ఏమిటి, అర్థం ఇది, మనం కృష్ణుడు ఇంతగా ప్రేమిస్తున్నాడు అనేటువంటి విషయం మనకి తెలియక పోవటం వల్ల. మీరు చెప్పినట్టు సహజ సిద్ధంగా ఏం జరగాలంటే, ఒక వ్యక్తి మనల్ని ప్రేమిస్తుంటే సహజంగా మనలో ప్రతిస్పందన ఎలా కలుగుతుంది, ప్రేమ ప్రతిస్పందనే కలుగుతుంది కానీ విరుద్ధంగా కలగదు. అంటే ఇప్పుడు మనకు అలాంటి విరుద్ధంగా కలుగుతుంది, కృష్ణుని మీద ప్రేమ లేదు, అసలు కృష్ణ అనేటువంటి వాడి గురించి ఆలోచించాం ఎందుకనంటే కృష్ణుని మనల్ని ఇంతగా ప్రేమిస్తున్నాడు అంటే విషయం మనకి తెలియక పోవటం వల్ల.
అది ప్రాపర్ నేచర్ కూడా విన్నాను సరే,
రైట్.
మనం ఒకసారి కృష్ణుని ప్రేమించి మొదలు పెడితే కృష్ణుని మనం ఎంతగా ప్రేమిస్తుందో అర్థం అవుతుంది అని.
వెరీ గుడ్, కరెక్ట్.
మనం ఇంకా ప్రేమ మొదలు పెట్టలేదు కాబట్టి,
నా ఉద్దేశం ఏంటంటే మనం కృష్ణుని ఒకసారి ప్రేమించడం మొదలు పెట్టడం అనేటువంటిది మనం ఎలా మొదలు పెడతాం, మనం మొదలు పెట్టడానికి కూడా ఏదో కొంత ఇన్ఫిడెన్స్ కావాలి. ఆ సోర్స్ ఏమిటి, కృష్ణుడు మనల్ని ఇంతగా ప్రేమిస్తున్నాడు అని మనకు ఒక శుద్ధ భక్తుని చేత తెలియజేయబడటం వల్ల ఆ ప్రారంభ దశలోనైనా కృష్ణుని ప్రేమించడానికి మనం సిద్ధపడతాం. సిద్ధపడితే ఆ ప్రేమ పెరుగుతుంది, ఆ ప్రేమ పెరగడం వల్ల కృష్ణుని ఎంత ప్రేమిస్తున్నాడో పెరుగుతుంది, తెలుస్తుంది. అది ఇంకా తెలుసుకోవడం వల్ల ఇంకా ప్రేమిస్తాం. సో ఇదంతా కూడా ఒక పాజిటివ్ సైకిల్లో వెళుతుంది అన్నమాట. సో దీనంతరికీ మూలం ఎక్కడుంది, కృష్ణుని యొక్క ప్రేమని మనం ఫీల్ అవ్వాలి. అలా ఫీల్ అయితేనే ఈ కలుషిత చైతన్యం పోతుంది, శుద్ధ చైతన్యం వస్తుంది. ప్రస్తుతం కలుషిత చైతన్యంలో కృష్ణుని ప్రేమను మనం ఫీల్ అవ్వట్లేదు, మనం ఇండిపెండెంట్ గా మన ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నాం కలుషిత చైతన్యం. సో అది ఇంకో ఆ డిస్కషన్ వద్దాం మనం. బట్ నా పాయింట్ ఏంటంటే, ఎస్ ఏకో బహుశ్యాం చర్చించుకున్నాం, రైట్. దాని ఎలా అర్థం చేసుకోవాలి, ఎప్పటికీ నువ్వు కూడా ఎప్పటికీ ఉన్నావు, ఎప్పటికీ నేను కూడా ఉన్నాను, మరి మన ఇద్దరం కలిసి ఉంటే నువ్వు నాకు ఇచ్చేదేని, నేను తీసుకునేది ఏమిటి, అది ప్రశ్న అంతేనా. నో, జీవి సృష్టింపబడింది అంటేనే ఆ సృష్టింపబడడంతో పాటు ఏమిచ్చేశాడు, చైతన్యం ఇచ్చేసాడు. జీవి సృష్టింపబడింది అని అంటే అంటే ఒకసారి విస్తారం చెందితే ఆ విస్తారంలో ఏమి ఇవ్వబడింది? చైతన్యం ఇవ్వబడినటువంటి విస్తారం ఏది? అయితే మీరు చెప్తుంది ఏంటంటే అది ఒక టైం ఈవెంట్ కాదు. అది మనం దాన్ని ప్రస్తుతం టైంలో బంధించేసి దాన్ని చూస్తున్నాం కాబట్టి మనకు అదొక టైం ఈవెంట్ గా కనబడుతుంది. కానీ ఇట్ ఈస్ ఎ టైమ్ ఇమ్మెమోరియల్ ఈవెంట్. టైమ్ ఇమ్మెమోరియల్ ఈవెంట్ అని అంటే ఎప్పుడు భగవంతుడు తనకు తాను విస్తారంగా చేసుకున్నాడని ఎవరు కూడా చెప్పలేరు. దానికి ఎవరు అనాది కాలంగా అనాదిగా భగవంతుడు తనను తాను విస్తారం చేసుకున్నాడు. అంటే ఫలానా సమయంలో ఈ జీవి విస్తారం చెందినటువంటి జీవి ఇలా ఉంది, అంతకుముందు భగవంతుడు ఒక్కడే ఉన్నాడు, తర్వాత ఆయన విస్తారంగా చెంది ఈ జీవులన్నీ బయటకు వచ్చాయనేటువంటిది ఎప్పుడు జరిగింది అనేటువంటిది మనం చెప్పలేము. ఎందుకు? అలా చెప్పాలి అంటే మనం టైం దాటెళ్ళాలి. అక్కడికి వెళ్తే టైం దాటెళ్తే అప్పుడు అర్థం అవుతుంది. అక్కడికి వెళ్ళలేదు కదా, మనం ఇక్కడున్నాం కదా. ఇక్కడుండి ఈ టైం ద్వారా దాన్ని లెక్కించడం కష్టం. సో కాబట్టి ఆ చర్చ మనం ముందుకు తీసుకెళ్లలేము. అది టైమ్లెస్ ఈవెంట్, కంప్లీట్లీ డిఫరెంట్ ఈవెంట్. ఇది టైం డిగ్రేడింగ్, ఇక్కడ టైం ఇక్కడ తగ్గిపోతూ ఉంది, అక్కడ టైము పెరిగిపోతూ ఉంది. టైం పెరిగేటువంటి ఒక టైంలో ఒక కొలుచుకునే ఒక ఈవెంట్ ని, టైం తగ్గేటువంటి ఒక టైంలో జరిగేటువంటి ఈవెంట్ ని, రెండింటిని ఎలా పోలుస్తావు? ఈ రెండింటిని ఎలా పోల్చే అవకాశం ఉంది? అలా పోల్చే అవకాశమే లేదు. ఇట్ ఈస్ ఇన్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ ప్లాట్ఫామ్, ఇట్ ఈస్ ఇన్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ ప్లాట్ఫామ్. అర్థమవుతుందా నేను చెప్పింది? కొద్ది కష్టం ఇది అర్థం అవడం, బట్ అర్థం అయ్యే వాళ్ళకి అర్థమైతే చాలు. అందరూ అర్థం కాకపోయినా నష్టం లేదు, బుర్రను మనం గీక్కోవాల్సిన పని లేదు. కృష్ణ చైతన్యం అంటే బుర్ర గీక్కోవడం కాదు, చాలా హ్యాపీగా ఎంత అర్థమైతే అంత. సో ఇప్పుడు మనం పాయింట్కి వచ్చేసాం కదా, క్లియర్ గా అర్థమైంది కదా. అంటే ఇంతవరకు మనం ఎక్కడ దాకా వచ్చాం? చైతన్యం కలుషిత స్థితిలో ఉన్నది. ఆ కలుషిత స్థితికి మూల కారణం ఏంటి? మనకి ఇచ్చినటువంటి స్వేచ్ఛను మనం దుర్వినియోగం చేసుకోవడం వల్ల మనం కలుషిత స్థితికి వచ్చాం. పైగా ఈ భౌతిక ప్రపంచంలో ఏమవుతుంది, ఆ దుర్వినియోగం అనేటువంటిది ప్రతి క్షణం జరుగుతూ ఉంది. ప్రతి క్షణం జరుగుతూ ఉంటే ఏమవుతుంది? ఇంకా లోతుగా చైతన్యం అనేటువంటిది కలుషితం అయిపోతుంది. అవునా? ఒక మీరు ఒక పెరుగుని అప్పుడే పాల్లో మీరు అప్పుడే వేసారనుకోండి, ఒక చల్లచొక్క వేసారనుకోండి, చల్లచొక్క వేస్తే అప్పుడు వెంటనే పాల్లాగే కనబడుతుంది, తర్వాత ఏమవుతుంది? మెల్లమెల్లగా పెరుగు అవుద్ది. దాన్ని ఒక 10 రోజులు వెనక పెట్టేసి ఉంచారనుకో, తర్వాత ఏమవుద్ది? కంపు కొడుతుంది. తర్వాత ఇంకా దాన్ని ఒక 2 సంవత్సరాలు పెట్టి ఉంచారనుకోండి, దాని నుంచి ఏమొస్తాయి? భయంకరమైన పురుగులు వస్తాయి, పెద్ద పెద్దవి. సో మరి అనాది కాలంగా ఇది ఈ పరిస్థితిలో ఉందనుకోండి, మన చైతన్యం అలాగే అనాది కాలం నుంచి దీన్ని కుళ్ళబెట్టి ప్రస్తుత స్థితికి వచ్చాము మనందరం కూడా. మన పతనావస్థ అనాది కాలంగా ఉంది. ఈ జీవుడు ఎప్పుడు ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి భౌతిక ప్రపంచానికి వచ్చాడని ఎవరు కూడా లెక్క కట్టలేరంట. టైమ్ ఇమ్మెమోరియల్, ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్ జీవ హ్యాస్ కమ్ టు దిస్ మెటీరియల్ వరల్డ్. అప్పటి నుంచి చైతన్యం కలుషితం అవుతూ వస్తుంది. ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ప్రభుపాదులు చెప్తారు, ఏంటో తెలుసా? జీవి ఎప్పుడైతే పతనావస్థకి చెందినప్పుడు, మొట్టమొదటి పతనావస్థకి చెందినప్పుడు జీవి ఎలా వచ్చిందంట తెలుసా? బ్రహ్మగా వచ్చిందంట. విన్నారు ఎప్పుడైనా మీరు? బ్రహ్మగా వచ్చిందంట. ఆ బ్రహ్మగా వచ్చిన తర్వాత మెల్లగా ఇంకా పతనం చెంది ప్రస్తుత స్థితికి వస్తుంది. అదే రెక్టిఫికేషన్ పీరియడ్ లో మళ్లీ జీవి ఏం చేస్తుంది? ఈ పతనావస్థ నుంచి మళ్లీ పెరిగి ఎక్కడ దాకా వస్తుంది? బ్రహ్మ దాకా వస్తుందంట. ప్రళయం వచ్చేటప్పుడు ఆ బ్రహ్మ దాన్ని ఏమంటారు, బ్రహ్మలోకంలో తోపాటు ఉండేటువంటి జీవులు బ్రహ్మ అందరు కలిసి మళ్ళీ ఎక్కడికి వెళ్తారు? వైకుంఠానికి వెళ్తారు. సో ఈ ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ అనేటువంటిది ఎలా ఉంది, ఎవల్యూషన్ ఎలా ఉంది అనేటువంటిది మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఏదో రకంగా మనం వచ్చి ఇక్కడ పడ్డాం, అంటే మన చైతన్యం బాగా చెడిపోయి ఇక్కడికి వచ్చి పడింది. సో చెడిపోయిన అవస్థలో, అంటే కలుషిత చైతన్యం అనేటువంటిది ప్రభుపాదుల వారు కరెక్ట్ గా ఇంగ్లీష్ వర్డ్ యూజ్ చేసింది ఏమిటంటే, దేర్ ఆర్ 2 సైకిక్ డివిజన్స్ ఆఫ్ మెటీరియల్ కాన్షియస్నెస్. 2 సైకిక్ డివిజన్స్, దాని తెలుగులో ఏమంటాం? మానసిక విభాగాలు. అంతేనా? మానసిక భాగాలు, మానసిక విభాగాలు, విభజనలు, విభాగాలు అనుకున్నాం. కలుషిత చైతన్యానికి 2 మానసిక విభాగాలు ఉన్నాయి. ఏమిటా 2 మానసిక విభాగాలు? ఐఎమ్ ది కంట్రోలర్ అండ్ ఐఎమ్ ది ఎంజాయర్. దీస్ ఆర్ ద 2 సైకిక్ డివిజన్స్ ఆఫ్ మెటీరియల్ కాన్షియస్నెస్. బట్ ఈ 2 ఒకదాని మీద ఆధారపడి ఉన్నాయి. ఏమిటి? ఐఎమ్ ది ప్రొప్రైటర్ అనే విషయం మీద ఆధారపడి ఉన్నాయి. సో మూడింటిని కలిపేస్తే ఏమిటి? ఐఎమ్ ది ఫస్ట్ వచ్చేటువంటి ఫీలింగ్ ఏమిటి? ఐఎమ్ ది ప్రొప్రైటర్, నేను
యజమాని. దాని నుంచి కలిగేటువంటి రెండు ఫీలింగ్స్ ఏమిటి, నేను భోగిని, భోక్తను, భోగిని కంటే భోక్తను, నేను నియామకుణ్ణి. ఈ మూడు కూడాను కలుషిత చైతన్యానికి ప్రతీక, పరాకాష్ఠ అని చెప్పేసి అనుకోవచ్చు. కలుషిత చైతన్యం బహిర్గతం అయ్యే తీరు ఇలా తీరు, నేను యజమాన్ని, నేను భోక్తని, నేను నియామకుణ్ణి అనే రకంగా బహిర్గతం అవుతుంది కలుషిత చైతన్యం. అలా మనందరికీ బహిర్గతం అవుతుందా లేదా ఆలోచించండి ఒకసారి. అవును అవును, అందరూ నవ్వాల్సిన విషయం లేదు. అంటే ఒక్కొక్క స్టెప్ ఎక్కుంటేనంటే మన స్వశక్తితో ఒక్కొక్క స్టెప్ ఎక్కుంటే వెళ్ళొచ్చు, అదే వర్ణాశ్రమం ధర్మం ఈరోజు పొద్దున్న చెప్పుకున్నాం. బట్ భగవంతుడు ప్లేన్ పంపిస్తే స్టెప్ లెక్కర్లేదు, డైరెక్ట్ గా భగవంతుడి దగ్గరికి వెళ్ళొచ్చు వైకుంఠ విమానం పంపిస్తే. కాబట్టి ఒకటి కృపాసిద్ధం. కృపాసిద్ధం అంటే భగవంతుడు మన మీద అభిమానంతో ప్రేమతో మనకుండేటువంటి కర్మబంధాలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి భగవంతుడు తన దగ్గరికి తీసుకువెళ్ళడం, అదే భక్తి యోగం. వేరే యోగాలన్నీ ఏంటి, కర్మయోగం, జ్ఞానయోగం, అష్టాంగ యోగం, ఇవన్నిటికీ భక్తి యోగానికి ఉన్న ముఖ్యమైన తేడా, ఈ యోగాలన్నింటిలో స్వశక్తి ముఖ్యమైనటువంటిది, భక్తి యోగంలో భగవత్ కృప ముఖ్యమైనటువంటిది. సో వేరే యోగాలు అందరూ కూడా నడుచుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు, ఒక్కొక్క మెట్టు ఎక్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. భక్తి యోగంలో భగవంతుడు, ఇట్స్ లిఫ్ట్ ప్రాసెస్, అందుకే లిఫ్ట్ ప్రాసెస్ అని చెప్పేసి అన్నాను. లిఫ్ట్ లో మనం మెట్లు ఎక్కక్కలే, బటన్ నొక్కి లోన్కి వెళ్లి హాయిగా ఫ్యాన్ ఆన్ చేసుకుని ఉంటే చాలు, డెస్టినేషన్ వచ్చేస్తుంది. ఏదైతే కొడితే అది డెస్టినేషన్ వచ్చేస్తుంది. సో ఇది భక్తి యోగం అంత గొప్పది అన్నమాట. నైస్ ఇజన్ ఇట్? బట్ లిఫ్ట్ లోకి వెళ్ళడానికి ప్రాబ్లం. ఎస్, ఇంకా ఇంకేమున్నాయా? ఎస్ అచ్చిత్ర, బ్రహ్మలోకంలో ఉండే జీవాత్మలు కూడా భగవంతుడికి వైకుంఠ, అన్ని సందర్భాల్లో కాదు, కొన్ని సందర్భాల్లో, అన్ని సందర్భాల్లో కాదు, అన్ని సందర్భాల్లో కాదు, కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే, కొన్నిసార్లు ప్రళయం గనక వచ్చినప్పుడు, అంటే ప్రభుపాదుల వారు భాగవతంలో వివరిస్తారు ఏంటంటే, ప్రళయం మొదట ఎలా వస్తుందంట, అనంత శేషుడి నుంచి అగ్ని బయటకు వస్తుందంట. ఈ అనంత శేషుడి నుంచి అగ్ని బయటకు వస్తే, ఈ బయటకు వచ్చినటువంటి అగ్ని ఈ 14 లోకాల్లో 11 లోకాలకి తాకిడి చేస్తున్నాయి. కొన్ని లోకాలు ఆల్రెడీ బర్న్ అయిపోయి ఉంటాయి. మిగిలిన అప్పర్ ప్లానెటరీ సిస్టమ్ లో స్వర్గం కూడా ఫినిష్ అయిపోతుంది. జనలోక, తపోలోక, మహర్లోక, సత్యలోక. ఈ మహర్లోకంలో ఋషులు ఉంటారు, జనలోకంలో ఉండేటువంటి వాళ్ళు కూడాను ఫినిష్ అయిపోతారు. అంటే జనలోకం వరకు ఈ అగ్ని వచ్చేసి మహర్లోకంలో ఉండే వాళ్ళకి సెగ పుడుతుందంట. సెగ పుడితే ఏం చేస్తారు, మహర్లోకంలో ఉండే వాళ్ళు పైకి వెళ్ళిపోతారు, పైకి పరుగులు పెడతారు అన్నమాట. ఎక్కడికి వెళ్తారు, తపోలోకం వరకు, తపోలోకం నుంచి ఇంకా పైకి వెళ్ళి సత్యలోకం వరకు వీళ్ళందరూ పరిగెడతారు. పరిగెట్టిన వాళ్ళందరూ పరిగెడతారు, కాలిపోయే వాళ్ళందరూ కాలిపోతారు. మీకు చాలా విచిత్రంగా అనిపించవచ్చు, భాగవతం చెప్తున్నటువంటి విషయం ఇది. అంటే అంత తపోశక్తి కలిగినటువంటి వాళ్ళు ఎక్కడి దాకా పరిగెడతారు, బ్రహ్మలోకం వరకు పరిగెడతారు అన్నమాట. పరిగెట్టిన తర్వాత అప్పుడు ఆ అగ్ని అక్కడ దాకా వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా భగవంతుని కృపతో ఎక్కడికి వెళ్తారు, వైకుంఠానికి వెళ్తారు. అది ఆయన చెప్తుంది ఏంటంటే, ఆ డివోటి బ్రహ్మ, ఎగ్జాక్ట్లీ, దోస్ హూ టేక్ షెల్టర్ ఆఫ్ దట్ డివోటి బ్రహ్మ అలాంగ్ విత్ హిమ్, దీస్ డివోటీస్ ఆల్సో గో బ్యాక్. ఆయన చెప్తుంది డివోటి బ్రహ్మ గురించి. డివోట్ ఆ బ్రహ్మ కనుక డివోటి అయితే, మన ఫర్ ఎగ్జాంపుల్ మన పరంపర హెడ్, మన పరంపరకి హెడ్ ఎవరు, బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు అంటే ఈజ్ అ ప్యూర్ డివోటీ బ్రహ్మ. సో ఆయనతో పాటు ఆయన షెల్టర్ తీసుకున్న వాళ్ళందరూ కూడాను భగవంతు ధామానికి వెళ్తారు. బట్ అదర్ బ్రహ్మాస్ కూడా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అదర్ బ్రహ్మాస్ లో కొంతమంది గర్వం ప్రదర్శించేటువంటి బ్రహ్మలు ఉన్నారు. మనకి ఆల్రెడీ మనకి భాగవతంలో కొన్ని ఘట్టాలు ఉన్నాయి అలాంటివి, బ్రహ్మ విమోహన లీల. అయితే అవి రకరకాల కల్పాల్లో జరిగినటువంటివి, ఒకసారి మనం అందరినీ ఒక్క దగ్గర తీసుకురాలేము. ఎందుకంటే ఒక్కొక్కరు ఏ బ్రహ్మ వేరు, ఆ బ్రహ్మ వేరు, ఆ బ్రహ్మ వేరు, రకరకాల బ్రహ్మలు ఉన్నారు కాబట్టి ఒక బ్రహ్మకి ఇవన్నీ అప్లై చేయడానికి వీల్లేదనమాట. సో అందువల్ల కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎవరు కూడా. ఓకే గోపాల్ ఏమే కదా ఉన్నట్టు. ఎస్ ఎస్ ఎస్, ఆయన మన పరంపర హెడ్ ఆయన, కరెక్ట్. విమోహనం చెందాడంటే విమోహనం చెందినటువంటి దాన్ని భగవంతుడు మళ్ళీ ఆ భ్రమను తీసేశాడు కదా. శుద్ధ భక్తుల యొక్క భ్రమలు బద్ధజీవులకు బోధనలు, కరెక్ట్, రైట్ 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 కరెక్ట్. సో అందులో రైట్ అవన్నీ కూడా మనకి మనకి బోధనకి మన బోధన కోసం అవన్నీ జరిగినాయి. అలా చెప్తే పరీక్షిత్ మహారాజ్ బ్రహ్మచంద్రం కూడా అందులో ఆ కోహకే వస్తుందని చెప్పేసి ప్రభుపాదుల వారు. బట్ ఇంద్రుడు బ్రహ్మచంద్రం మాత్రం ఆ కోహకు రాదు అనేటువంటి దృష్టి అర్థం కాదు. ఇంద్రుడు బ్రహ్మచంద్రం వేరు, శనే. సో ఇప్పుడు మనం ఎక్కడిదాకా వచ్చాగాం? కలుషిత చైతన్యం అనేటువంటిది మూడు విభాగాలుగా అనుకున్నాం కదా, రెండు విభాగాలు బట్ దానికి ఒకటి యాడ్ చేశాం మనం. ఏమిటది? నేను యజమాని, నేను నియామకుణ్ణి, నేను భోక్తని. భోక్తని, ఎస్. నో, హీస్ పార్ట్ ఆఫ్ డూయింగ్ హిస్ డ్యూటీ యాజ్ యూనో ఎనిహిలేషన్ పార్ట్ పాస్ట్ టైమ్. ఇట్ ఇస్ పాసిబుల్, డెఫినెట్లీ. అన్ని కలిసి వస్తాయి ఆ టైం, దట్ టైం అన్ని కలిసి. బ్రహ్మాస్ 100 ఇయర్స్ విల్ బి కంప్లీటెడ్ సరిగ్గా ఆ టైంకి అందరు కూడా వెధవులుగా ఉంటారు. అప్పుడు ఈయన కోపం వస్తుంది, ఆయన నోటి నుంచి అగ్ని వస్తుంది, అన్ని కలగలివి పోయేకాలం వచ్చింది అంటాం కదా. కరెక్ట్, అట్లా అనమాట. జీవులకు పోయేకాలం వచ్చినప్పుడు బ్రహ్మకి సమయం అయిపోద్ది, ఆదిశేషుడికి కోపం వస్తుంది, శివుడికి తాండవ నృత్యం చేయాలనిపిస్తుంది. ఇవన్నీ కలగలిపితే లీల ఏమిటి? డివాస్టేషన్ లీల. సో షాల్ వి టేక్ ఎ బ్రేక్ అండ్ గో ఫర్ గాయత్రి అండ్ కమ్ బ్యాక్ ఫర్ డిస్కషన్ అగైన్? థ్యాంక్ యూ. శివ ప్రభుపాద్ కీ జయ్.
హరే కృష్ణ ప్రభు. బయట లెమన్ జ్యూస్ ఉంది, తీసుకోండి. హరే కృష్ణ.
హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ.
హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జయ ప్రభుపాదా జయ జయ ప్రభుపాదా
శ్రీల ప్రభుపాద కీ జయ. ఓం జానతిమిరందస్య జ్ఞానాంజన శ్లాకయా చక్షురుమీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకదామయం దదాతి స్వపదాంతికం వాంఛాకల్పతరుభ్యః కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాళం పంగుం లంగాయతే గిరీం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారీణాం. శ్రీ ప్రవృకు గీత ఈ చర్చ అంత ఎందుకు చేస్తున్నామంటే మూలం లోపం ఎక్కడ ఉంది అనేటువంటిది మనం చర్చిస్తున్నాం. లోపం ఇక్కడ ఏ మూలంలో లోపం ఉన్నది కాబట్టి ఆ మూలంలో ఉండేటువంటి లోపాన్ని మనం సరి చేసుకున్నట్లయితే మిగిలినంతా సరి అవుతుంది. ఆ మూలంలో లోపాన్ని సరి చేసుకోకపోతే బహిరంగంగా ఎలా సరి చేసడానికి ప్రయత్నం చేసినా కూడా బయటికి బానే ఉన్నట్టు ఉంటుంది, కొంతకాలానికి అది కూడా కుళ్లిపోతుంది. అందువల్ల మనం మూలాన్ని మనం సరి చేయడానికి ప్రయత్నించాలి. మూలం ఏమిటి? చైతన్యం. ఒక జీవి ప్రదర్శించేటువంటిది చైతన్యం. ఆ చైతన్యం ఎలా ప్రదర్శింపబడుతుంది అనేటువంటిది ఇప్పుడు మనం చెప్పుకున్నాం. జీవికి చైతన్యం ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎవరిచ్చారు, దేనికోసం ఇచ్చారు, దేనికోసం మనం ఆ చైతన్యాన్ని ఉపయోగించుకుంటూ ఉన్నాం అనేటువంటి విషయం మనం ఇప్పటి వరకు చర్చ చేసుకున్నాం. కలుషిత చైతన్యం కలిగినటువంటి జీవి ఏ రకంగా కలుషిత చైతన్యాన్ని బహిర్గతం చేస్తుంది అనేటువంటిది కూడా చెప్పుకున్నాం. నేను యజమాని, నేను భోక్తని, నేను నియంతని, నేను నియమించేటువంటి వాడిని, నియామకుని అనేటువంటి భావన వ్యక్తం చేస్తుంది, జీవి వ్యక్తం చేస్తుంది. బట్ అది సత్యమా? కాదు. సత్యం ఏమిటి? సత్యం వేరేగా ఉన్నది. ఏమిటా వేరేగా ఉన్న సత్యం? భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నటువంటి సత్యం ఏమిటి? భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వామాం శాంతి మృత్యతి. ఈ సత్యాన్ని గ్రహిస్తేనే జీవి శాంతిగా ఉండగలుగుతుంది. ఏ సత్యాన్ని గ్రహిస్తే? నిజమైన భోక్త కృష్ణుడు, భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం, ఈ ప్రపంచాన్నంతటినీ ఈ విశ్వాలన్నింటినీ కూడా నియంత్రించేటువంటి వాడు భగవంతుడు. సర్వజీవులకి శ్రేయోభిలాషి కూడా భగవంతుడే. ఇది నేను కర్తని, నేను భోక్తని, నేను నియంతని అనేటువంటి భావన ఎలా కూడా కదులుగుతుంది అనంటే, అందరికీ శ్రేయోభిలాషి నేనే అనేటువంటి భావనలో కూడా వ్యక్తం చేయొచ్చన్నమాట. దీన్ని అందరికీ శ్రేయోభిలాషి నేనంటే నేను ఈ ప్రపంచంలో ఉండే మానవ వాళ్ళందరి యొక్క ఎదుగుదలకి నేను పాటుపడతాను అనేటువంటి భావన కూడాను ఈ భావంతో వ్యక్తం చేయవచ్చు. అది సేవాభావం కాదు. అదే భావం నేను నియంతని, నేను నా చేతిలో అందరూ ఉన్నారనేటువంటి భావన. ఆ రకంగా సటిల్ గా నియంతృత్వాన్ని ప్రదర్శించడం, సటిల్ గా కంట్రోల్ ని ప్రదర్శించడం. ఉదాహరణకి ఈ మిషనరీస్ ఏవైతే ఉన్నాయో, క్రిస్టియన్ మిషనరీస్ ఇవన్నీ కూడా, వాళ్ళందరూ కూడా బాహాటంగా బయట చూడడానికి ఎలా కనబడుతున్నారంటే, వారు యాక్చువల్ గా జీవులందరికీ అంటే మానవులందరికీ కూడా ఏ డిస్క్రిమినేషన్ లేకుండా వాళ్ళందరూ కూడా సేవ చేస్తున్నట్టుగా కనబడుతుంటుంది. బట్ వాళ్ళ ప్రోగ్రామ్ వేరేగా ఉంది. ఏమిటి వాళ్ళ ప్రోగ్రామ్? ఏమిటి ప్రోగ్రామ్? ఈజ్ కన్వర్షన్. సో ఒక రకమైనటువంటి అన్రియలిస్టిక్ ఫెయిత్ ని, ఉన్న ఫెయిత్ ని డిస్టర్బ్ చేసి ఒక అన్రియలిస్టిక్ ఫెయిత్ ని ఇవ్వడం కోసం వాళ్ళు దీన్ని ఈ సేవా మార్గాన్ని ఎంచుకున్నారనమాట. అలాగే ఇంకొక ఆయన ఎవడో పొలిటికల్ పార్టీ స్థాపించాడు, ప్రేమే ధ్యేయం సేవే మార్గం అని. అది ఎగిరిపోయింది, పొలిటికల్ పార్టీ ఎగిరిపోయింది, మనిషి ఎగిరిపోయాడు, అందరూ ఎగిరిపోయింది. సో ఈ రకంగా చాలా మంది ఈ కృష్ణ కాన్షియస్ ప్రిన్సిపల్స్ కనబడేటట్టుగా ఉండేటువంటి వాటిని ఉపయోగించుకుని వాళ్ళ యొక్క నియంతృత్వాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తుంటారు. సో ఆ రకమైనటువంటి మోసపూరిత భావంలో మనందరం చిక్కుకోకుండా ఉండాలి అని అంటే తప్పనిసరిగా మనకు శిక్షణ అవసరం. అలా శిక్షణ లేకపోతే మనం రకరకాలైనటువంటి మోసపూరిత భావంలోనే ఈ మూడింటిని ప్రదర్శిస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను అందరికంటే బెస్ట్ డివోటీని, నేను బెస్ట్ డివోటీగా ప్రయత్నం చేయాలి. ఐఎమ్ ద బెస్ట్ బుక్ డిస్ట్రిబ్యూషన్, ఐఎమ్ ద బెస్ట్ కీర్తన లీడర్, ఐఎమ్ బెస్ట్ బ్రాహ్మణ ఇన్ వర్షిపింగ్ ద డీటీ. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏ చైతన్యం నుంచి వస్తున్నాయి? ప్యూర్ కాన్షియస్ నుంచి వస్తున్నాయా, లేకపోతే ఇంకే చైతన్యం నుంచి వస్తున్నాయా? ఆలోచించేయండి. పొల్యూటెడ్ కాన్షియస్ నుంచే వస్తున్నాయి. అంటే నా పాయింట్ ఏంటంటే, మనం కేవలం కార్యకలాపాలు మార్చినంత మాత్రాన చైతన్యం మారిపోయింది అనుకోవడం మూర్ఖత్వం. మనం ఇంతవరకు కూడా భౌతికమైనటువంటి కార్యకలాపాల్లో బాహాటంగా నియుక్తులై ఉన్నాం. ఇప్పుడు ఒక కొత్త సిచ్యుయేషన్ లోకి వచ్చాం. కొత్త సిచ్యుయేషన్ లో అంటే ఒక ఇస్కాన్ సినారియోలోనో, ఒక ఆధ్యాత్మిక సంస్థతో మనం ముడిపడి ఉన్నాం. ఆధ్యాత్మిక సంస్థలో ఆధ్యాత్మిక కార్యకలాపాలు చేస్తున్నాం, బాహాటంగా కనబడే ఆధ్యాత్మిక కార్యకలాపాలు చేస్తున్నాం. కానీ లోన మాత్రం ఇంకా పూర్తిగా చైతన్యం మారలేదు. ఇది ఎలాంటిదనంటే, మీరు హార్డ్వేర్ మార్చినంత మాత్రం సాఫ్ట్వేర్ మారాల్సిన పని లేదు. ఏ కంప్యూటర్ అయినా ఆ విండోసే నడిచేది. కొత్త కంప్యూటర్ కొను, పాత కంప్యూటర్ కొను, ఏది కొను, నడిచే మాత్రం సాఫ్ట్వేర్ ఏమిటి?
సేమ్ విండోస్ సాఫ్ట్వేర్ ఏదైతే ఏ సాఫ్ట్వేర్ అయితే పెడతావు అదే సాఫ్ట్వేర్. సో మన సాఫ్ట్వేర్ ఏమిటి? పొల్యూటెడ్ కాన్షియస్నెస్. ఇప్పుడు కొత్తది కొనుక్కున్నాం, కొత్త కంప్యూటర్ పేరు ఏం పేరు? కృష్ణ కాన్షియస్ యాక్టివిటీస్ అనే కొత్త కంప్యూటర్లో పాత సాఫ్ట్వేరే నడుస్తుంది. ఆ పాత సాఫ్ట్వేర్ ఏంటి? పొల్యూటెడ్ కాన్షియస్నెస్ నడుస్తుంది అన్నమాట. బాగుంది కదా ఎగ్జాంపుల్. అంటే మనకు అర్థం అవడం కోసం నేను చెప్తున్నాను. అంటే ఇది మనం చాలా మంది ఏమనుకుంటే అపోహలో ఉంటాం అన్నమాట. ఏంటి కార్యకలాపాలు మార్చేసినంత మాత్రాన మనం ఏం మార్చేసినట్టు కాదు అని అంటే చైతన్యం కూడా మార్చినట్టు కాదన్నమాట. సో అందువల్ల మరి ఈ చైతన్యం మార్చాలి అంటే, మార్పు జరగాలంటే ఏం చేయాలి? ఈ చైతన్యంలో మార్పు రావాలంటే ఏం చేయాలి? మన వైపు నుంచి ఏం చేయాలి మనం? ఇది ఎందుకంటే అనాది కాలంగా చైతన్యం చెడిపోయిస్తూ వచ్చింది కాబట్టి ఒక్కసారిగా చైతన్యం మారదు. మరి దాన్ని మార్పు చేసుకునేటువంటి పరిస్థితులు మనం కల్పించుకోవాలి. ఆ పరిస్థితులు ఏమిటి? చైతన్యం మారాలంటే ఏం చేస్తే చైతన్యం మారుతుంది?
వెరీ గుడ్, గుడ్. ఇంకా ఎనీ అదర్ సజెషన్స్? గురువుని ఆశ్రయించడం, సేమ్ పాయింట్, గురువుని ఆశ్రయించడం. ఇంకా
చైతన్యం గురించి బాగా అధ్యయనం చేయడం. చైతన్యం గురించి బాగా అధ్యయనం చేసినంత మాత్రం చైతన్యం మారిపోతుందా? మాత్ర వేసుకోకుండా మాత్ర ఏ రకంగా ఎన్ని మూలకాలతో తయారు, ఇందులో కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఉంది, పొటాషియం ఎంత ఉంది, నైట్రోజన్ ఎంత ఉంది అని మనం అధ్యయనం చేయడం వల్ల మనకి మార్పు రాదు. విషయం తెలుసుకుంటే ప్రయత్నం చేయొచ్చు. ఓకే, అండర్స్టూడ్, కరెక్ట్, ఆ పాయింట్ కరెక్ట్, రైట్. ఇంకా ఇప్పుడు మళ్ళీ ముందుకెళ్దాం ఒకసారి. చైతన్యం ఎలా ఏర్పడింది అనుకున్నాం? చైతన్యం యొక్క సంజ్ఞలు ఏమిటి? చైతన్యం యొక్క సంజ్ఞలు అనుకున్నాం కదా, థింకింగ్, ఫీలింగ్, విల్లింగ్. ఈ మూడు ఒకనొక రకంగా వ్యవహరిస్తూ ఉంటే దాని పర్యవసానంగా చైతన్యం ఏర్పడుతుంది. ఏ రకంగా వ్యవహరిస్తూ ఉంటే? నేను భోక్తని అనే థింకింగ్ వల్ల, నేను యజమాని అనే థింకింగ్ వల్ల, నేను నియంత్రణ అనేటువంటి థింకింగ్ వల్ల ఈ చైతన్యం ఏర్పడింది. అంటే ఈ చైతన్యం మార్చుకోవాలంటే ఏం మార్చుకోవాలి? ఆ మూడింటిని మార్చుకోవాలి. నాతో పంచుకోండి ఏదైనా ఉంటే. ఏమండి శాస్త్రి గారు చెప్పండి, ఏమైనా విషయం? తెలుగులోనా? అది ఇందాక చెప్తున్నా, మీరు రాసుకున్నారా? ఆలోచన, అనుభూతి, సంకల్పం, ఈ మూడు, థింకింగ్, ఫీలింగ్, విల్లింగ్. ఆలోచన, చింతన ఒకటే, చింతన, ఆలోచన రెండు ఒకటే. అనుభూతి అంటే ఎక్స్పీరియన్స్, యూనో ఎక్స్పీరియన్స్. విల్లింగ్ అంటే సంకల్పం. సో ఈ మూడింటిని మార్చుకోవాలి. ఈ మూడింటిని ఎలాంటి నుంచి ఎలా మార్చుకోవాలి, దేని నుంచి ఎలా మార్చుకోవాలి? థింకింగ్, ఫీలింగ్, విల్లింగ్ని, ఆలోచన, అనుభూతి, సంకల్పాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి మార్చుకోవాలి? ప్రస్తుతం ఉండే ఆలోచన, అనుభూతి, సంకల్పం ఎలా ఉంది? సెంటర్డ్ అరౌండ్ అజ్ అంటే ఏమిటి? నేను యజమాని, నేను భోక్తని, నేను ఏమంటారు, నియామకుణ్ణి, నేను నియామకుణ్ణి. ఇది ప్రస్తుత చైతన్యం. దీని చుట్టూ ఈ థింకింగ్, ఫీలింగ్, విల్లింగ్ జరుగుతుంది. దీని నుంచి నెక్స్ట్ ఎక్కడికి తీసుకెళ్లాలి దీన్ని? మరి ఇప్పుడు ఆలోచించండి, కృష్ణుడే భోక్త, కృష్ణుడే నియామకుడు, కృష్ణుడే యజమాని. ఈ సత్యం తెలియని వాడు ఎంత కొట్టుకుంటాడో ఆలోచించండి. ఈ సత్యం తెలియకపోతే, అంటే నీలో లోపం నీకు తెలుస్తుంది కానీ సత్యం నీకు తెలియదు అనుకో. కృష్ణుడే భోక్త, కృష్ణుడే యజమాని, కృష్ణుడే నియంత అని తెలియకపోతే వాడు ఎంత మదన పడతాడో ఆలోచించండి ఒకసారి. అంటే ప్రభుపాదుల వారు మనకి ఎంత కృప ఇచ్చారు అనేటువంటిది ఈ ఒక్క ముక్కతో మనకు అర్థమవుతుంది. అంటే నీ డెస్టినేషన్ ప్రభుపాదుల వారు నిర్వచించేశారు. నువ్వు ఎక్కువగా కష్టపడాల్సిన పని లేదు, మానసిక కల్పన చేయాల్సినటువంటి అవసరం లేదు. నిజమైనటువంటి భోక్త, నిజమైనటువంటి యజమాని, నిజమైనటువంటి నియామకుడు కృష్ణుడే అనేటువంటిది చెప్పేయడం వల్ల ఏమైంది అంటే మన హృదయంలోకి ఏదో రకంగా ప్రభుపాదుల వారు ప్రవేశపెట్టేశారు. కాబట్టి ఆ గోల్ నిర్వచింపబడింది కాబట్టి ఆ గోల్ దగ్గరికి వెళ్ళడం ఈజీ. సపోజ్ ఒక సముద్రంలో మనం గతి లేని స్థితిలో ఉన్నాం అనుకోండి, ఆ గతి లేని స్థితిలో ఉండేటువంటి వ్యక్తి తపన తెలుస్తుంది అక్కడ వాడికి, ప్రాబ్లం ఏంటో తెలుస్తుంది, కానీ ఎక్కడికి వెళ్లాలో వాడికి తెలియదు. సో అందువల్ల ఈ మాయావాదులు గాని, కర్మ సిద్ధాంతవాదులు గాని, వేరే వాళ్ళందరికీ కూడా అగమ్య గోచరం. అగమ్య గోచరం అంటే వాళ్ళకి ఎక్కడ ఏం చేయాలో తెలియదు, ఎక్కడికి వెళ్లాలో తెలియదు. సో ఒక ఆచార్యుని యొక్క కృప ఎంత గొప్పదని తెలియడం
ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు. వాళ్ళు మనకు ఒక దిశానిర్దేశం చేసేసారు. ఇది ఒక ఇది మన లక్ష్యం అని చెప్పేసి వారు మనకి ఇచ్చేసారు. ఏమిటా లక్ష్యం? అట్లీస్ట్ ఇప్పుడు వర్క్ చేసుకోవడానికి మనకి ఒక అవకాశం వాళ్ళు కల్పించారు, ఒక ప్లాట్ఫామ్ కల్పించారు వర్క్ చేసుకోవడానికి. ఏమని వర్క్ చేసుకోవడానికి? నేను భోక్తను కాదు, కృష్ణుడు భోక్త. నేను యజమాని కాదు, కృష్ణుడు యజమాని. నేను నియామకుణ్ణి కాదు, కృష్ణుడు నియామకుణ్ణి అనేటువంటి ఒక డెస్టినేషన్ మనకి ఇచ్చేసారు ప్రభుపాదులు వారు, ఆచార్యులు. ఇప్పుడు దాని వైపు మనం ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలంటే మనకు ఒక లైట్ హౌస్ కనబడుతుంది. మనం ఆ లైట్ హౌస్ వైపుకి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి. సో అలా లైట్ హౌస్ల దగ్గరికి వెళ్లాలంటే, ప్రయత్నం చేయాలంటే, ఆ చైతన్య స్థితికి మనం వెళ్లాలంటే, మన వైపు నుంచి ఏం చేయాలి అని అంటే, కొంతమంది కొన్ని రకాలుగా చెప్పారు. మన వైపు నుంచి మనం చేయాల్సింది ఏమిటి? మన ప్రయత్నం ఏమిటి? ప్రస్తుతం మనం అలాంటి ప్రయత్నం చేస్తున్నాం, సీరియస్ గా అలాంటి ప్రయత్నం చేస్తున్నాం లేదా ఆలోచించుకోవాలి. యాక్చువల్ గా చెప్పినట్లయితే మనం ఎవరం కూడా అంత సీరియస్ గా ప్రయత్నం చేయట్లేదు. కాలక్షేపం చేస్తున్నా గానీ ప్రయత్నం చేయట్లేదు. కాలక్షేపానికి ప్రయత్నానికి చాలా తేడా ఉంది. కాలక్షేపం అని అంటే క్షేపణ జరుగుతుంది. కాలక్షేపణ అంటే ఒక సీరియస్ అటెంప్ట్ అనేటువంటిది లేకుండా కాలాన్ని గడిపేయడాన్ని కాలక్షేపం అని చెప్పేసి ఉంటారు. ఒక పర్పస్ లెస్ గా కాలాన్ని గడిపేయడం కాలక్షేపం అని అంటారు. పర్పస్ఫుల్ గా కాలాన్ని గడిపితే ప్రయోజనపూర్వకంగా కాలాన్ని మనం గడిపినట్లే. సో ఆ పర్పస్ఫుల్ గా మనం ఇప్పుడు కాలాన్ని గడపడానికి ప్రయత్నం చేయాలి. ఆ పర్పస్ఫుల్ గా కాలాన్ని గడపడం అంటే ఇందాక అనుకున్నట్టుగా ఆ చైతన్యం నుంచి, ప్రస్తుత చైతన్యం నుంచి మనం బయటపడాలి. ఈ ప్రస్తుత చైతన్యం మనం స్పిరిచువల్ యాక్టివిటీస్ లో లగ్నం అయినప్పటికీ కూడా ప్రస్తుత చైతన్యం ఎలా మనల్ని కబలించేస్తుంది అనేటువంటిది గుర్తించాల్సిన అవసరం కూడా ఉంది మనందరం. అంటే నేను యజమాని, నేను భోక్తని, నేను నియామకుణ్ణి అనేటువంటిది స్పిరిచువల్ లైఫ్ లోకి తీసుకెళ్తే అది ఎలా బహిర్గతం అవుతుందో చెప్పండి నాకు ఒకసారి. అది ఎలా బహిర్గతం అవుతుంది మన జీవితంలో? ప్రస్తుతం అది బహిర్గతం అవ్వాలి. మన కంటామినేటెడ్ కాన్షియస్నెస్ ఉంటే అది డెఫినెట్ గా మనకు బహిర్గతం అయి తీరుతుంది. ఎలా బహిర్గతం అవుతుంది? దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి? ఆ పర్యవసానాలు మనం ప్రస్తుతం అనుభవిస్తున్నావా లేదా, ఆ స్థితిలో మనం ఉన్నావా లేదా ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. ఏమిటా పర్యవసానాలు? దుఃఖం ఎలాగో ఉంది, ఎప్పటి నుంచో ఉంది, బట్ ఆ దుఃఖానికి కారణం కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దుఃఖానికి కారణం ఏంటి? వెరీ గుడ్. నేను అది ఇప్పుడు నేను భోక్తని అనేటువంటి అవగాహన ఇప్పుడు ఉంది కాబట్టి నువ్వు ఎలా చేస్తావు? స్పిరిచువల్ యాక్టివిటీస్ కూడా ఎలా చేస్తావు? ఒక ఫలితాన్ని ఆశించి చేస్తావు, ఒక కొన్ని లక్ష్యాలతో ముందుకెళ్తావు. ఆ లక్ష్యం ఎవరు పెట్టింది అయి ఉండాలి? మనం పెట్టుకునే లక్ష్యం అయి ఉంటుంది. ఎవరు పెట్టింది కాకుండా ఉంటుంది? గురువు కృష్ణులు పెట్టిన లక్ష్యం కాకుండా నీకంటూ కొన్ని లక్ష్యాలు పెట్టుకుంటావు. నీకంటూ కొన్ని లక్ష్యాలు పెట్టుకుని ఆ లక్ష్యాలని మీట్ అవ్వడం కోసం నువ్వు పనిచేస్తావు. అది దేని వల్ల వచ్చింది? ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఎక్కడి నుంచి వచ్చింది? నేను భోక్తని అనేటువంటి దాని వల్ల మెంటాలిటీ వచ్చింది. అంటే తప్పుగా ఎవరు అనుకోవద్దు, నేను ఇది ఎవరినో నేను ఉద్దేశిస్తూ అనట్లేదు, లేకపోతే ఒక సిస్టమ్ను ఉద్దేశిస్తూ అనట్లేదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ప్రతిసారి నేనే వరల్డ్ నెంబర్ వన్ రావాలి బుక్ డిస్ట్రిబ్యూషన్ లో అని ఒక వ్యక్తి ఆలోచన చేశాడు అనుకుంది. ఆలోచన చేస్తే అది సేవాభావం నుంచి పొట్టుకొచ్చింది అని అనడం నాకేం అంత భావ్యంగా అనిపించట్లేదు. సేవాభావం నుంచి పుట్టుకొచ్చింది అని ఎందుకు అనలేకపోతున్నాం? మనకుండే పాత చరిత్ర మహా గొప్పది. మనకున్న పాత చరిత్ర ఏమిటి? ఎక్కడి నుంచి వచ్చాం మనందరం? కాంపిటేటివ్ వరల్డ్ నుంచి వచ్చాం. ఆ కాంపిటేటివ్ వరల్డ్ నుంచి వచ్చినప్పుడు సడన్ గా కృష్ణుని ప్రజల కోసం నేను వరల్డ్ బెస్ట్ బుక్ డిస్ట్రిబ్యూటర్ అయిపోతాను అని అనేసుకోవడంలో అది కేవలం బాహాటంగా చెప్పడమే అలా అవుతుంది, కానీ లోన్ మాత్రం వేరే ప్రోగ్రామ్ ఏదో నడుస్తుందని నా ఉద్దేశం. యు కెన్ కరెక్ట్ మీ ప్రభు, యు కెన్ కరెక్ట్ మీ ఎవరు. సో నా ఉద్దేశం ఏంటంటే ఈ మెటీరియల్ గోల్స్ ఎప్పుడైతే మనం పెట్టుకుంటామో, మెటీరియల్ గోల్స్, ఆ మెటీరియల్ గోల్స్ ఏం చేస్తాయి? మనకు తెలియకుండానే మనలో ఉండేటువంటి కాంపిటేటివ్ స్పిరిట్ ని, మనలో ఉండే భౌతిక చైతన్యాన్ని ఎక్కువ చేసే అవకాశం ఉందన్నమాట మెటీరియల్ గోల్స్. మెటీరియల్ గోల్స్ అంటే ఏమిటి? ద గోల్స్ విచ్ ఆర్ నాట్ సెట్ బై గురు అండ్ కృష్ణ, ద గోల్స్ విచ్ ఆర్ సెట్ బై సెల్ఫ్, వన్ సెల్ఫ్. అంటే మనకు మనంగా పెట్టుకునేటువంటి గోల్స్. దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి ఫ్రూటి మెంటాలిటీ అనేటువంటిది పెరిగిపోతుంది అనమాట. అంటే నేను భోక్తని, నేను నియామకుడిని, నేనే ప్రొపరేటర్ని. ఇప్పుడు నా అడ్వాన్స్మెంట్ కి ప్రొపరేటర్ ఎవరు? నేనే. నేను ఎంత భక్తిలో ముందుకెళ్ళడానికి కారణం ఎవరు? నేను ప్రయత్నం చేశాను కాబట్టి. పొద్దున్న 2:30 లేచాను రోజు. నువ్వు చేసావా? సో ఈ రకంగా నువ్వు మాట్లాడుతున్నప్పుడు నేను పొద్దున్న కృష్ణుడు కూడా నువ్వు నిందిస్తావు అనమాట. నేను రోజు 2:30 లేస్తే నన్ను నువ్వు వైకుంఠానికి తీసుకెళ్ళవాడు, రోజు శుభ్రంగా 7 వరకు పడుకునేవాడు వాడిని నువ్వు తీసుకెళ్తావు. నీకేమైనా బుద్ధిబుర ఉందా? నీకు అసలు నియమాలు ఉన్నాయా నీకు
అని కృష్ణుని ప్రశ్నించే స్థితికి కూడా మనం ఎదిగే అవకాశం ఉందన్నమాట. సో అందువల్ల ఈ కాన్షియస్నెస్ ని చాలా జాగ్రత్తగా ట్రైన్ చేసుకోకపోతే, విత్ పాజిటివ్ విత్ అసోసియేషన్ ట్రైన్ చేసుకోకపోతే, మనం కొన్ని సెట్ గోల్స్ కి మనం అట్రాక్ట్ అయ్యి ఆ గోల్స్ ని మీట్ అవడం కోసం ఏం చేస్తాం, కృష్ణుని నిందిస్తాం, కృష్ణ భక్తుల్ని కూడా అడ్డు తొలగించుకోవడానికి ప్రయత్నం కూడా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. సో అలాంటివి కొన్ని ఉదాహరణలు నాకు చెప్పండి, మన సొసైటీలో కానివ్వండి లేకపోతే వేరే సొసైటీల్లో కానీ అలాంటి కొన్ని ఉదాహరణలు మనం చర్చిద్దాం. భయపడద్దాం, ఎవరిని ఎవరిని టార్గెట్ చేయడానికి మాట్లాడుకోవట్లేదు, మన చైతన్యాన్ని మనం చూసుకోవడానికి. అంటే ఇది ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది, ఈ భౌతిక చైతన్యం అనేటువంటిది ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది, ఆధ్యాత్మికమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది అనేటువంటిది ప్రశ్నించుకోవడానికి. నవ్ది పార్షియాలిటీ. సో డివోటీ, పవర్ ఉండే డివోటీస్ పార్షియాలిటీ చూపించడం ఇంకో రకంగా, అంతేనా? అది ఆ రకంగా బహిర్గతం అవుతుంది. ఇంకా ఇంకే రకంగా బహిర్గతం అయ్యే అవకాశం ఎందుకు, వేరే వాళ్ళ సర్వీసులు ఎందుకు, మీ మీ సర్వీసుల్లో ఎలా బహిర్గతం అవుతుంది చెప్పండి, వేరే వాళ్ళ సర్వీస్ని ఎందుకు గీకడం, మీ మీరు చేస్తున్న ప్రస్తుత సర్వీసుల్లో ఇది మెటీరియల్ కాన్షియస్నెస్ ఎలా బహిర్గతం అవుతుందో చెప్పండి. మీ అందరూ సేవలు చేస్తున్నారు, కృష్ణ చైతన్యంలో చేస్తున్నారు, రోజు కూడా కొన్ని యాక్టివిటీస్ చేస్తున్నారు, ఈ యాక్టివిటీస్ లో ఇది ఎలా బహిర్గతం అవుతుంది చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ లేస్తున్నారు, భాగవతం క్లాస్ వింటున్నారు, జపం చేస్తున్నారు, సేవకు వెళుతున్నారు, డివోటీస్ ని కేర్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా స్పిరిచువల్ యాక్టివిటీస్, సో కాల్డ్ స్పిరిచువల్ యాక్టివిటీస్. బట్ ఉన్న చైతన్యం మాత్రం మెటీరియల్ కాన్షియస్నెస్. దీని పర్యవసానం ఎలా ఉంటుంది అది ఆల్రెడీ చెప్పుకుంది, అది మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఐ ఆల్రెడీ నో దట్ ఐ నో దట్ అండ్ ఐ నో దట్ యు నో దట్. లెట్ ఇస్ నాట్ టాక్ అబౌట్ ఇట్, ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్ దట్ అట్ ఆల్. సో కాల్డ్ స్పిరిచువల్ యాక్టివిటీస్ ఎప్పుడవుతాయని అంటే బికాస్ ఆఫ్ కాన్షియస్నెస్ ఓన్లీ. నేనేమో మూర్ఖంగా చెప్పట్లేదు అవి స్పిరిచువల్ యాక్టివిటీస్ కావు అని, అది మనందరికీ తెలుసు, ఎందుకంటే ఆధ్యాత్మికాచార్యులు ఇచ్చారు కాబట్టి అవి స్పిరిచువల్ యాక్టివిటీసే. బట్ దే బికమ్ సో కాల్డ్ స్పిరిచువల్ యాక్టివిటీస్ బికాస్ ఆఫ్ అవర్ కాన్షియస్నెస్. సో లెట్ ఇస్ అండర్స్టాండ్ దట్. అది ఆల్రెడీ అర్థమైంది, అది మళ్ళీ మనం ప్రత్యేకంగా దాని గురించి స్పష్టం చేయాల్సిన అవసరం లేదు. సో దెన్ నౌ యూ సే హౌ ఇట్ ఇస్ సో కాల్డ్ స్పిరిచువల్ యాక్టివిటీ. సో ఒక రకమైనటువంటి ఆర్టిఫిషియల్ మెంటాలిటీ డెవలప్ అవుతుంది. ఓకే, సో ఇది ఒక పర్యవసానం, లోన ఉదుగుతూ ఉంటుంది, బయట మాత్రం చాలా ఒక 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 స్పిరిచువలిస్ట్ గా ఒక పోచ్ చేసుకునేటువంటి పరిస్థితి మనకు మనం కల్పించుకుంటున్నాం. అంటే ఒక ఒక మోసపూరితమైనటువంటి వాతావరణం మనకు మనం కల్పించుకునే అవకాశం ఉంది. బయట మాత్రం సంతృప్తిగా ఉన్నట్టు ప్రదర్శన, వెరీ గుడ్. సో దాన్ని ఇంకా ఎఫెక్టివ్ గా చేసుకోవచ్చు కదా. నా పాయింట్ ఇక్కడ దేనికనంటే అది అది పాయింట్ అది డిస్ప్యూటెడ్ పాయింట్ కాదు, అది నేను దాని గురించి డిస్ప్యూట్ చేయట్లేదు. నేను చెప్తున్న పాయింట్ వేరే. నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే మీరంటున్న పాయింట్ ప్రకారమే తీసుకుంటే 12 ఏళ్ళలో అగ్నిలో పెట్టినా కూడా అలాగే చల్లగానే ఉంది అది, అప్పుడేంటి పరిస్థితి? ఇది బాత్రూమ్ లాజిక్ అంటారు దీన్ని. బాత్రూమ్ లాజిక్ అంటే ఎక్కడున్నారా అంటే బాత్రూంలో ఉన్నాను అంటాడు. బాత్రూంలో ఉన్న తర్వాత బయటకు రావాలి కదా ఏదో ఒక రోజు. బయటకు రాకుండా బాత్రూంలో ఉన్నాను, బాత్రూంలో ఎప్పుడు పిలిచినా సర్వీస్కి బాత్రూంలో ఉన్నాను, బాత్రూంలో ఉన్నాను ఎవడు పిలవాలి కదా బయటికి. సో నేను ఆ పాయింట్ గురించి మాట్లాడుతున్నాను. ఈ పాయింట్ డిస్ప్యూటెడ్ పాయింటే కాదు, మీరందరూ డిస్ప్యూటెడ్ పాయింట్స్, నేను డిస్ప్యూట్ చేయని పాయింట్స్ మీరు తీసుకురావాల్సిన పని లేదు. అంటే ఐఎమ్ నాట్ ట్రాషింగ్ యూ, ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ. అది కరెక్టే, అది కరెక్టే. బట్ నేను అంటున్న పాయింట్ మీరు గ్రహిస్తున్నారా లేదా అని నేను నా పాయింట్. నేను అంటున్న పాయింట్ ఏంటంటే మీరు ఒక ఒక కడ్డీని మనం ఇనుప కడ్డీని మనం మీరు చెప్తున్న ఉదాహరణ ప్రకారమే అగ్నిలో పెట్టుంచాం, బట్ ఎప్పటికి పెట్టినా కూడా అది అలాగే ఉంది. అంతే దాన్ని ఏమంటారు, నులివెచ్చినగానే ఉంది కానీ అది ఏం అవ్వట్లేదు, అవ్వట్లేదు. అది అలాంటిది ఏదైనా ఉందా, దేన్ని పెడితే అది ఎప్పటికీ కూడా అగ్నిని తీసుకునేటువంటిది ఏదైనా ఒక కడ్డీ ఉందా చెప్పండి. అలాంటిది ఏదో ఒకటి ఉండనే ఉంటుంది సృష్టిలో, డెఫినెట్ గా. ఎంతసేపు పెట్టినా కూడాను అది, ఎందుకంటే అది ఉష్ణవాహకం కాదు కాబట్టి. ఉష్ణవాహకం కనుక పెడితే మీరు వెంటనే తొందరగా అది అది వేడెక్కిపోతుంది. ఉష్ణవాహకం కాని దాన్ని కనుక మీరు పెట్టారనుకో అది ఎక్కువ తొందరగా వేడెక్కదు. నేను మాట్లాడుతుంది ఏమిటంటే ఉష్ణవాహకాన్ని పెడదాం అంటున్నాను. ఉష్ణవాహకాన్ని పెట్టడం అంటే అర్థం ఏమిటి, మన యొక్క చైతన్యాన్ని మనం శుద్ధి చేసుకుందాం. ఇంకో రకంగా ఇంకొక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తే మీరు అంటుంది ఎలాగ చెప్పొచ్చు అంటే,
ప్రభు ల్యాండ్ అలా ఉండి పడిస్తే ల్యాండ్ అలాగే ఉంచేయచ్చు, వర్షం పడినప్పుడు పడుతుంది, పట్టి మొలకెత్తాల్సిన మొలకెత్తుతాయి, ఎందుకు అనవసరంగా? నేనంటుంది ఏం చేయమంటున్నాను, దాన్ని కల్టివేట్ చేసి విత్తనాలు వేసి ఉంచితే పడాల్సిన వర్షం పడుతుంది, పడాల్సిన వర్షం పడితే అప్పుడు ఏమవుతుంది, రావాల్సినటువంటి పంట వస్తుంది. అలా కాకుండా కల్టివేట్ చేయకుండా విత్తనాలు వేయకుండా వర్షం పడితే పడిన ఏదొస్తుంది, పిచ్చి మొక్కలు వస్తాయి. ఏమొస్తాయి అప్పుడు, పిచ్చి మొక్కలు వస్తాయి. శృతి స్మృతి పురాణాది పాంచరాత్రికి విధిమిన ఐకాంతిక హరేర్ భక్తి ఉత్పాతేవ కల్పతే. సో నా పాయింట్ ఏంటంటే భక్తిని ప్రాపర్ గా అప్లై చేయాలి, అంటే కల్టివేట్ చేసి అప్లై చేయాలి. అందుకే మనకు కావాల్సింది ఎవరు, బలరాముడు కావాలి. బలరాముడు కృష్ణుడు ఇద్దరు కావాలి మనకి. ఎందుకనంటే బలరాముడు చేసే పని ఏంటంటే దున్నుతాడు, ఆయన దున్ని ఆయనేమో విత్తనం వేస్తాడు, వర్షించేటువంటి వాడు ఎవడు, కృష్ణుడు. సో వాళ్ళిద్దరు కాంబినేషన్ వల్ల వచ్చేటువంటిది ఏమిటి, భక్తి. సో అందువల్ల నాకు బలరాముడు వద్దు అని అంటే పిచ్చి మొక్కలు మొలుస్తాయి. సో చైతన్యం శుద్ధి కావాలంటే తప్పనిసరిగా ఎవరు కావాలి మనకి, బలరాముడు కావాలి, లేదా బలరాముడు యొక్క ప్రతినిధి కావాల్సింది, గురువు కావాల్సింది. సో గురువు మనకేం చేస్తాడు, చైతన్యాన్ని శుద్ధిపరుస్తాడు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అంతా అదే. ఇప్పుడు మనం ఈ మాటలు మాట్లాడుకోవడమే అంటే ఏమిటంటే దున్నడమే అనమాట. మనం యాక్చువల్ గా ఏం చేస్తున్నాం, చరణ చేస్తున్నాం, చైతన్యాన్ని చరణ చేస్తున్నాం. ఈ చైతన్యాన్ని చరణ చేసేటప్పుడు జనరల్ గా క్షీరసాగర మదంలో ఏమొస్తుంది, హాలాహలం వస్తుంది. హాలాహలం వస్తే అసలు ఈ హోల్ ప్రక్రియకి ఎంతమంది సపోర్ట్ కావాలో ఆలోచించండి. క్షీరసాగర మదనానికి ఎంతమంది సపోర్ట్ కావాలి, మొట్టమొదటి ఎవరు సపోర్ట్ కావాలి, కృష్ణుని సపోర్ట్ కావాలి. కృష్ణుని ఏ రకంగా సపోర్ట్ చేస్తున్నాడు క్షీరసాగర మదనానికి, బేస్ గా కూర్మ రూపంలో పైన మందర పర్వతం మీద కూర్చున్నాడు, పైన కూర్చున్నాడు కదా. తర్వాత ఈ చర్నింగ్ జరిగేటప్పుడు మొట్టమొదటి వచ్చింది ఏమిటి, హాలాహలం వచ్చింది. ఆహ్లాహలం తీసుకోవడానికి సిద్ధంగా ఎవరున్నారు, ఒక వైష్ణవుడు ఉన్నాడు, మహావైష్ణవుడు ఎవరు, శివుడు. ఇదంతా చేసిన తర్వాత చివరిలో ఏమొచ్చింది, అమృతం వచ్చింది. ఇప్పుడు మన చైతన్యం కూడాను మదనం చేసుకునేటప్పుడు మనకు కూడా సపోర్ట్ కావాలి. ఎవరు సపోర్ట్ కావాలి, శివుడు లాంటి ఒక మహావైష్ణవుడు సపోర్ట్. లేకపోతే ఈ హాలాహలం ఏం చేస్తుంది, మనల్ని మింగేసి మనల్ని శుభ్రంగా చంపేస్తుంది అన్నమాట. అందువల్ల ఈ మదనం ఎప్పుడు చేయకూడదు, నీకు సపోర్ట్ లేకుండా మదనం ఎప్పుడు కూడా చేయకూడదు. ఇది ఒక ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. మదనం అనేటువంటిది సపోర్ట్ చేయకుండా, సపోర్ట్ లేకుండా, శాస్త్రానుగతంగా కాకుండా నీకు ఇష్టం వచ్చినట్టు మదనం చేస్తే ఏవో భయంకరమైనటువంటి వస్తాయి. దాన్ని ఏమంటారు, స్పెక్యులేటివ్ ప్రాసెస్ అంటారు అన్నమాట. అది క్షీరసాగర మదనం కాదు, స్పెక్యులేటివ్ ప్రాసెస్. సో మనం అందుకే ఇక్కడ చేస్తుంది మనం అలాంటి మదనం కాదు. మనం చేసేటువంటి మదనం ఎలాంటిది అంటే శాస్త్రాధారంగా మదనం చేస్తున్నాం, వైష్ణవుల యొక్క సపోర్ట్ తీసుకుని మదనం చేస్తున్నాం. సో నా పాయింట్ మీకు అర్థమైంది కదా, మీ పాయింట్ నేను డిస్ప్యూట్ చేయట్లేదు. మీ పాయింట్ ఏంటంటే రైట్ రైట్, సో అది పాయింట్ కాదు, అది మనం డిస్ప్యూట్ చేసే పాయింట్ కాదు. సో కంక్లూజన్ ఏంటి, ఇప్పుడు మనం నేను అడుగుతున్న ప్రశ్నకు మీరు ఇంకా బహుశా ఆలోచించట్లేదు, మీరు దాన్ని హోంవర్క్ ఎక్సర్సైజ్ గానే రాసుకోవచ్చు. కొంతమంది చెప్పారు కొన్ని, ఇది ఏ రకంగా బహిర్గతం అవుతుంది అని అన్నా నేను. అంటే నేను భోక్తని, నేను యజమాన్ని, నేను నియామకుణ్ణి అనేటువంటిది కృష్ణ చైతన్య కార్యకలాపాలు చేస్తూ కూడా ఈ చైతన్యాన్ని ఎలా బహిర్గతం చేస్తాం అనేటువంటిది నేను అడిగాను. రైట్, మెకానికల్ గా జరుగుతున్నాయి. మెకానికల్ గా జరుగుతున్నాయంటే మనం ఒక మెషిన్ లా చేస్తున్నాం అంతే కదా, మీరు అంటుంది ఒక యంత్రంలా చేస్తున్నాం, కానీ దాంట్లో ఏమి లేదు, ప్రీతి ప్రేమ అనేటువంటిది లేదు. వెరీ గుడ్. సో అది ఒక పర్యవసానం. అంటే ఈ చైతన్యం అనేటువంటిది శుద్ధి కాకపోతే దాని పర్యవసానం ఏంటి, యాంత్రికంగా కృష్ణ చైతన్య కార్యకలాపాల్లో నియుక్తులు అవ్వటం, ఇది ఒక పర్యవసానం. ఇంకా అలాంటి పర్యవసానాలు చెప్పండి. ఎస్, లెథార్జీ అంటే కేర్లెస్నెస్, లెథార్జీ నెగ్లిజెన్స్ అంటే మనం ఎవరితో డీల్ చేస్తున్నామో మనకి పట్టట్లేదు. మనం ఏమనుకుంటున్నాం, ఏదో ఒక బొమ్మతో మనం డీల్ చేస్తున్నట్టుగా వ్యవహరిస్తాం. అంటే పూజారి సర్వీసెస్ చేసేటప్పుడు నాకెవరో మొన్న ఎవరో చెప్పారు, ఎక్కడో టెంపుల్లో గౌరవనీత విగ్రహాలు ఇలా ఉంటాయి కదా, ఆయన ఎత్తడం ఎలా ఎత్తాడంటే ఇలా ఈ చెయ్యిని చెయ్యి చివరు పట్టుకుని ఇలా ఎత్తి ఇలా ఢబామను కొడతాడనమాట. అంటే ఆ వ్యక్తి చైతన్యం ఎలా ఉండుంటుందో మనం ఊహించుకోవచ్చు. అక్కడ సాక్షాత్ భగవంతుడు విగ్రహ రూపంలో ఉన్నటువంటి దాన్ని మనం ఎలా మనం వ్యవహరిస్తున్నాం, ఎంత కేర్లెస్ గా వ్యవహరిస్తున్నాం. వైష్ణవులతో కేర్లెస్ గా వ్యవహరించవచ్చు, భగవంతుడితో కేర్లెస్ గా వ్యవహరించవచ్చు. ఇవన్నీ కూడా అన్నో పర్యవసానాలు. ఏంటి ఈ ఈ చైతన్యం, కల్మషమైనటువంటి చైతన్యం యొక్క పర్యవసానాలు ఈ రకంగా బహిర్గతం అవుతాయి. ఇందాక నేను చెప్పినట్టుగా ఈ గోల్స్ లేకపోతే మనీ మైండెడ్నెస్, అట్రాక్టివ్ స్పీచ్ ద్వారా ఇతరుల్ని ఆకర్షించుకోవాలనేటువంటి ఒక భావన, ఇవన్నీ బయటపడతాయి అన్నమాట. నేను మొట్టమొదటి క్లాస్లో చెప్పినట్టుగా జనరంజన్ మనోరంజన్ ప్రోగ్రామ్ అంటే యు ఆర్ నాట్ ప్లీజింగ్ కృష్ణ. మన మాట ద్వారా, మన చేత ద్వారా మనం కృష్ణుని ప్లీజ్ చేయడం కాదు, ఎవరిని అట్రాక్ట్ చేసుకోవడానికి ఇదంతా చేస్తూ ఉండొచ్చు. అంటే లెక్చర్లు ఇచ్చేవాళ్ళు కూడా అలా అయిపోవచ్చు. జనాలు నా దగ్గరకు వస్తే వాళ్ళ దగ్గర నుంచి మంచి డొనేషన్ వస్తుంది. భాగవత కథ చర్చలు, భాగవత సప్తాహ చర్చలు, ఇవన్నీ కూడా మేనిఫెస్టేషన్సే. ఈ కలుషిత చైతన్యం యొక్క మేనిఫెస్టేషన్స్ ఈ రకంగా బహిర్గతం అవుతాయి. కాబట్టి దీన్ని గనక చెక్ చేసుకోకపోతే, ఈ కలుషిత చైతన్యాన్ని చెక్ చేసుకోకపోతే ఇవే ఏమనిపిస్తాయో తెలుసా? ఆధ్యాత్మిక లక్ష్యాలు ఇవే, వీటి కోసమే మనం ప్రయత్నం చేయాలి. పొజిషన్సే. అందుకే ఎవరో ఒక ఆయన మనకి ఫోర్ యు నో దట్ ప్రభుపాద్ సెడ్ ఫోర్ గోల్స్, ప్యూరిటీ ఈజ్ ద ఫోర్స్, బుక్స్ ఆర్ ది బేసిస్, యూటిలిటీ ఈజ్ ద ప్రిన్సిపల్, అండ్ ప్రీచింగ్ ఈజ్ ది ఎసెన్స్. దాన్ని ఎవరో దాన్ని వేరేగా మార్చి చెప్పారు. భక్తి వినోద్ ఎవరు చెప్పారు, ఫెసిలిటీ ఈజ్ ది ప్రిన్సిపల్ నాట్ యూటిలిటీ. ఇంకేదో మార్చి చెప్పాడు, చాలా తమాషాగా చెప్పాడు. అంటే యా, అంటే సత్యం, యాక్చువల్లీ ట్రూ. ఇది గనక చెక్ చేసుకోకపోతే, ఈ చైతన్యాన్ని చెక్ చేసుకోకపోతే ఈ గోల్స్ కోసం మనం పనిచేస్తాం. తప్పనిసరిగా ఈ గోల్స్ కోసం పనిచేస్తాం. ఆధ్యాత్మికంగా కొన్ని లక్ష్యాలు ఏర్పాటు చేసుకుంటాం మనకు మనంగా. అందువల్ల ఆ ఊబిలో పడకుండా ఉండడం కోసం మనం ఏం చేసుకోవాలి? చైతన్యాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. చైతన్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే సరే, ఇప్పుడు సొల్యూషన్కి వద్దాం. ప్రాబ్లమ్స్ ఎన్ని మాట్లాడుకున్నా వాటికి తెగవు, ఎందుకనంటే ఇది అంతులేని ప్రాబ్లమ్స్ ఇవి. సో సొల్యూషన్కి వద్దాం. సొల్యూషన్ ఏంటి? ఇందాకలు అన్నట్టుగా, కొంతమంది అన్నట్టుగా, సరి అయినటువంటి చైతన్యం, శుద్ధ చైతన్యం ఉండేటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్లి ఆయన యొక్క సాంగత్యం తీసుకోవాలి అని చెప్పేసి ఉన్నారు. లేదా ఇంకో రకంగా చెప్పాలంటే, భగవద్గీత భాషలో చెప్పాలంటే ఎలా, తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశాంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన. మరి ఇప్పుడు చెప్పండి నాకు, ఇది సరి అయినటువంటి మూడుతో ఒక స్పిరిచువల్ మాస్టర్ ని అప్రోచ్ అవ్వాలంటే టూ ఎలిమెంట్స్ దాంట్లో కంపల్సరీ. టూ ఎలిమెంట్స్ ఏమిటా? టూ ఎలిమెంట్స్ కంపల్సరీ ఎలిమెంట్స్, సబ్మిసివ్ యాటిట్యూడ్. సబ్మిసివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ ది అంటే వినమ్ర భావన. వినమ్ర భావన ఎలా బహిర్గతం అవుతుంది చెప్పండి? వినమ్ర, మన వినమ్ర భావన, నిజాయితీగా ఉండే వినమ్ర భావన ఎలా బహిర్గతం అవుతుంది? సేవ తర్వాత వస్తుంది. ఫస్ట్ మనం ఒక స్పిరిచువల్ పర్సనాలిటీ దగ్గరికి వెళ్ళేటప్పుడు సేవ చేసాం. ఒక రిలేషన్షిప్ ఏర్పడిన తర్వాతే సేవ చేస్తాం. అది యాక్చువల్ గా నేచురల్ గా డెవలప్ అయ్యే సిస్టమ్ అది. ఫస్ట్ స్పిరిచువల్ పర్సనాలిటీ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుంది? ఏ భావనతో వెళ్ళాలి, ఏ భావనతో మనం వెళ్ళాలి? ఎస్ గోపాల్, వెరీ గుడ్. మన తుచ్చత్వం, తర్వాత ఆయన యొక్క గొప్పతనం. అంటే నువ్వు ఫస్ట్ వెళ్ళినప్పుడు, ఒక స్పిరిచువల్ పర్సనాలిటీస్ ని అప్రోచ్ అయ్యేటప్పుడు ఎలా అప్రోచ్ అవ్వాలో మనకు ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి. ప్రభుపాద అలా అప్రోచ్, ప్రభుపాద అప్రోచ్ అయిన సందర్భం వేరు, అది విషయం వేరు, అది వేరు. సనాతన గోస్వామి అప్రోచింగ్ చైతన్య మహాప్రభు ఎలా అప్రోచ్ అయ్యారు, అందులో చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఉన్నాయి. ఆ డీటెయిల్స్ ఏమిటి? గడ్డి పరకు మనం పెట్టేసుకోవచ్చు, బట్ ఆయన పెట్టిన కారణం వేరు, మనం పెట్టిన కారణం వేరు. గడ్డి పరకు ఏముంది, ఇలా పీకేసి పెట్టేసుకోవడమే. దాని ఉద్దేశం ఏంటి? ఆయన చెప్పిన మాటలు చాలా హృదయాన్ని ఛేదించే విధంగా ఉన్నాయి ఆయన మాటలు. ఆయన ఏమన్నాడు, ఆయన, ఓ మహాప్రభు, మమ్మల్ని చాలా గొప్పవాళ్ళుగా మా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా పేర్కొంటారు, ఎందుకనంటే మేము చాలా జ్ఞానవంతులమని, చాలా భాషలు తెలుసని, చాలా ఉన్నతమైనటువంటి విషయాలు తెలుసని మమ్మల్ని అందరూ, చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు మమ్మల్ని గొప్పవాళ్ళుగా పేర్కొంటారు. నేను ఎంత మూడుకున్నంటే వాళ్ళు పేర్కొన్నటువంటిదంతా నిజమని నమ్మేసుకుంటున్నాను. నేను నమ్మేసుకుని నాకేమైనా నా గురించి తెలిసిందంటే నాకు నా గురించి ఏం తెలియలేదు. అంటే నేను ఒక నా మాటల్లో చెప్తున్నాను, ఆయన ఎగ్జాక్ట్ గా మాటలు అనకపోవచ్చు బట్ ఆ ఉద్దేశాన్ని కనబరిచాడు. కీ అమి అని అంటే నేనెవరో నాకు తెలీదు. సో అందువల్ల దయచేసి మీ కృపని నాకు ప్రసాదించండి. ఆ కృపను ఏ రకంగా ప్రసాదించమన్నాడు? భగవద్ విజ్ఞానాన్ని, నా యొక్క ఐడెంటిటీని తెలియజేయండి అని చెప్పేసి ఆయన అడిగాడు, ప్రశ్న అడిగాడు అనమాట. ఇదే అప్రోచ్ మనకి ఇంకెక్కడ కనబడుతుంది? సేమ్ అప్రోచ్. మీరు ఎక్కడైనా సరే ఒక ట్రూ డిసైపుల్, ఒక ట్రూ స్పిరిచువల్ మాస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సేమ్ టూ సింప్టమ్స్ కనబడతాయి. మీరు ఎక్కడైనా చూసుకోండి, సేమ్ టూ సింప్టమ్స్. ఏమిటా సింప్టమ్స్? టూ సింప్టమ్స్, హౌ ఐఎమ్ వెరీ వెరీ ఫాలన్, హౌ యు ఆర్ వెరీ గ్రేట్ ఎలివేటెడ్ పర్సనాలిటీ. ఈ రెండు కూడా లేకపోతే ఆ ప్రాసెస్ ఆఫ్ అప్రోచింగ్ ఏ స్పిరిచువల్ మాస్టర్ లో ఏదో లోపం ఉందన్నమాట. ఇది ట్రూగా జరగాలి, మనస్ఫూర్తిగా జరగాలి, హృదయపూర్వకంగా జరగాలి. అర్జునుడు ఎలా అప్రోచ్ అయ్యాడు కృష్ణుని ఆలోచించండి. అప్రోచ్ అయిన సందర్భం భగవద్గీతలో ఎక్కడొస్తుంది? కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామిత్వాం ధర్మ సమ్మూఢ చేత యశ్రేయశ్యాన్ నిశ్చితం బ్రూహితన్మే శిష్యస్తేహం సాధి మాం త్వాం ప్రపన్నం. ఓ కృష్ణ, ఇప్పటి వరకు నేను రకరకాలైనటువంటి ఆర్గ్యుమెంట్స్ నేను చెప్పాను, రకరకాల వాదనలు నీకు వినిపించాను. ఈ వాదనలన్నీ వినిపించిన తర్వాత కూడా నాకేం కలగట్లేదు, సంతోషం కలగట్లేదు, సంతృప్తి కలగట్లేదు. పైగా ఏం కలుగుతుంది? బాధ కలుగుతుంది, విపరీతమైనటువంటి హృదయ విదారకమైనటువంటి బాధ కలుగుతుంది. కార్పణ్య దోషో పహత స్వభావ పృచ్ఛామిత్వాం ధర్మ సమ్మూఢ చేత యశ్రేయశ్యాన్ నిశ్చితం బ్రూహితన్మే శిష్య స్నేహం సాధి మాం త్వాం ప్రపన్నం. కాబట్టి నేను నీకు శరణాగతి పొందుతున్నాను, దయచేసి నాకు ఈ యొక్క బాధాస్థితి నుంచి బయటికి తీసి నా నిశ్చితంగా నా యొక్క డ్యూటీ బాధ్యత ఏంటో దయచేసి తెలియజేయని చెప్పేసి అంటున్నాను. అక్కడితో ఆపలేదు. తర్వాత శ్లోకం చాలా ముఖ్యం, 27 ముఖ్యం, 27 కంటే ఇంకా ముఖ్యమైనటువంటిది 28. ఏమిటా 28 చెప్పండి, చదివి చెప్పండి. ఎవరి దగ్గర భగవద్గీత ఉంటే తీసుకురాలేదు భగవద్గీత, నా దగ్గర ఉంది కావచ్చు. నహి ప్రపశ్యామి మమాపనుద్యాది యచ్చోషముచ్చోషనమింద్రియాణం. దీనికి ప్రభుపాదుల వారు ఎంత పెద్ద పొరపాటు రాస్తారో కావండి చూసుకోండి. దిస్ వన్ ఆఫ్ ద హోంవర్క్ ఎక్సర్సైజ్ ఆల్సో, ప్లీజ్ రీడ్ దిస్ విత్ దిస్ పర్స్పెక్టివ్. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్చోషనమింద్రియాణం అవాప్య భూమా మవ మసపత్నం వృద్ధం రాజ్యం సురాణం అపిచాధిపత్యం. ఇంద్రియములను శోషింపజేయనటువంటి ఈ శోకమును తొలగించుకుని మార్గమును నేను గాంచలేకున్నాను. దేవతల స్వర్గాధిపత్యము వలె సంపత్ సముద్రమును మరియు శత్రురహితమును ఒక రాజ్యమును ధరిత్రిపై సాధించినను ఈ శోకమును నేను తొలగించుకొనజాలను. దీని అర్థం ఏమిటి? ఏమనుంటే అడగండి, నన్ను అడగండి. 2nd చాప్టర్ 8 శ్లోకం. దీని అర్థం ఏమిటి? ఇక్కడ అర్జునుడు ఏమంటున్నాడంటే, నాలో ఉండేటువంటి అసంతృప్తి ఎలా తొలగిపోదు, ఎలా తొలగిపోదు? భౌతికమైనటువంటి అడ్వాన్స్మెంట్ ఉన్నా కూడా తొలగిపోదు. ఎంత గొప్ప భౌతికమైనటువంటి అడ్వాన్స్మెంట్, ఎంత భౌతిక అభివృద్ధి అని అంటే, దేవత రాజ్యం నాకు ఇచ్చేసిన అది కూడాను ఎప్పుడు కూడాను సవాలు విసరలేనటువంటి పరిస్థితిలో నన్ను నెట్టేసిన. అంటే జనరల్ గా దేవతలు రాజ్యం చేసేటప్పుడు వాళ్ళ మీదకి ఎప్పుడు సవాళ్లు వస్తుంటాయి, ఎవరి దగ్గర నుంచి? రాక్షసుల నుంచి వస్తూ ఉంటాయి. బట్ నేను నాకు ఫలానా రాజ్యం ఇచ్చేసే, ఎప్పుడు ఎవరు ఎదిరించలేని రాజ్యం ఇచ్చేసే, అది ఇచ్చినా కూడాను నా యొక్క శోకం అనేటువంటిది పోవటం లేదు. కాబట్టి నీలాంటి ఒక స్పిరిచువల్ మాస్టర్ మాత్రమే నాలో ఉండేటువంటి ఈ శోకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయగలరు అనేటువంటి ఒక ఎక్స్క్లూజివ్ అటెంటివ్నెస్ గనక ప్రదర్శించినట్లయితే, అప్పుడు ఆ వ్యక్తి మనకి ఆశ్రయాన్ని ఇస్తాడు. మనందరం ఏమనుకున్నామంటే, స్పిరిచువల్ మాస్టర్ చాలా ఆయన ఏంటంటే, మనకి ఆయన అంటే ఏమి పెద్ద విషయమే కాదు. స్పిరిచువల్ మాస్టర్ని అప్రోచ్ అయ్యే సైన్సే మనకు అర్థం కావట్లేదు. అంటే అంత మెకానికల్ గా జరిగిపోతూ ఉంటావు కదా, నువ్వేం చేస్తూ ఉంటావు అంటే ఆ యజ్ఞంలో కూర్చుంటావు, స్వాహ స్వాహ అంటావు, ఆయన ఏదో పిలుస్తాడు, ఒక మంత్రం ఇచ్చేస్తాడు, ఒక మాల ఇచ్చేస్తాడు, పో అంటాడు, కొత్త పేరు ఇచ్చేస్తాడు, పో అంటాడు, తర్వాత ఆయనకి నీకు సంబంధం లేదు. అంటే మనం దీన్ని ఒక రకమైనటువంటి ఒక కార్యక్రమంగానే చూస్తున్నాం, కానీ దీన్ని ఒక సైన్స్ గా చూడలేకపోతున్నాం. ఈ సైన్స్ ఎలాంటిదినంటే, పర్సనల్గా రిలేషన్షిప్ ఉండాలి. పర్సనల్ క్వశ్చన్స్ అడగాలి. వాళ్ళ దగ్గర నుంచి మనం సూచనలు తీసుకోవాలి. ఆ సంబంధాలు కనుక లేకపోతే డెఫినెట్ గా మనం స్పిరిచువల్ ప్రోగ్రెస్ మనం పొందలేము. సో అందువల్ల సాధారణంగా ఏమవుతుంది అంటే, మనం మెకానికల్ గా ఇవన్నీ చేసేసుకుంటాం కాబట్టి, దీని గురించి ఆలోచించాం కాబట్టి, మనం ఏమనుకుంటాం అంటే ఆటోమేటిక్ గా అడ్వాన్స్ అయిపోతున్నా అని చెప్పేసి అనుకుంటున్నాం. కానీ ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ జరగదు. ఇది ఒక రిలేషన్షిప్. రిలేషన్షిప్ లో మనం ముందుకెళ్లాలి. ఆ రిలేషన్షిప్ లో ముందుకెళ్లడానికి మన ప్రయత్నం మన వైపు నుంచి ఏం జరుగుతుంది, ఇది మనం ప్రశ్నించుకోవాలి. మన వైపు నుంచి ఏమైనా ప్రయత్నం జరుగుతుందా? కృష్ణ చైతన్యంలో అంటే ఒక స్పిరిచువల్ మాస్టర్తో ముందుకెళ్లాలంటే, ఆయనతో రిలేషన్షిప్ తో ముందుకెళ్లాలంటే మన వైపు నుంచి ఏం ప్రయత్నం చేస్తున్నాం? ఎందుకంటే టోటల్ అడ్వాన్స్మెంట్ అంతా దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే, ఆ రిలేషన్షిప్ మీదే ఆధారపడి ఉంటుంది. ఇక్కడ స్పిరిచువల్ మాస్టర్ అన్నాను అన్నప్పుడు మీరు దయచేసి వేరే రకంగా ఎవరెవరినో ఊహించేసుకోకండి. నేను స్పిరిచువల్ మాస్టర్ అన్నాను అంటే నేను ఒకే ఉద్దేశంతో అంటున్నాను. ఏమిటి, నాకు కృష్ణుణ్ణి ఎవడైతే అందించాడో అతనే స్పిరిచువల్ మాస్టర్. ఆ వ్యక్తి దీక్ష గురువా, శిక్ష గురువా, వర్తమ ప్రదక్ష గురువా, ఇవన్నీ కూడా నామినిక్లేచర్. ఇట్ డజంట్ రియలీ మ్యాటర్. నామినిక్లేచర్ డజంట్ రియలీ మ్యాటర్ అంటే, మనం దానికి ఏ పేరు పెట్టుకున్నా కూడాను అది పాయింట్ కాదు. పాయింట్ ఏంటంటే, నాకు కృష్ణుణ్ణి డెలివర్ చేసినటువంటి వ్యక్తి, కృష్ణుడు ఇలా, కృష్ణుడు ఇంత ప్రేమించేటువంటి వాడు, అతని మీద ప్రేమ కలిగించేటట్టుగా నాకు ఇచ్చినటువంటి వ్యక్తి నా స్పిరిచువల్ మాస్టర్. సో అతనితో నేను ఎలాంటి సంబంధాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాను? ఈ స్పిరిచువల్ మాస్టర్ దేని మీద ఆధారపడి ఉండడు? సోషల్ ఆబ్లిగేషన్స్ మీద. ఆయన సన్యాసి అవ్వక్కర్లేదు, ఆయన ఏమో గృహస్థ అవ్వక్కర్లేదు, ఆయన బ్రహ్మచారి అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. చైతన్య మహాప్రభు చెప్పింది ఏమిటి? అదేమిటి, కిబా విప్ర కిబాన్యాసి శూద్రకేననయ ఏ కృష్ణ తత్వవేత్త సే గురు. హూ ఎవర్ ఇస్ డెలివరింగ్ కృష్ణ టు యూ, హీజ్ యువర్ స్పిరిచువల్ మాస్టర్. నిన్ను కృష్ణుడు, నీ హృదయంలో కృష్ణుని ప్రవేశపెట్టగలిగేటువంటి వ్యక్తి మాత్రమే స్పిరిచువల్ మాస్టర్. దానికి సోషల్ కన్వెన్షన్స్ తో సంబంధం లేదు. సో ఆ వ్యక్తితో ఎలా రిలేషన్షిప్ ఏర్పాటు చేసుకుంటున్నాం, ఆ రిలేషన్షిప్ ఏర్పాటు మీదే ఈ మొత్తం అడ్వాన్స్మెంట్ అంతా, కాన్షియస్నెస్ చేంజింగ్ అయ్యేది అక్కడే. లేకపోతే కాన్షియస్నెస్ చేంజ్ అవ్వదు. ఆ వ్యక్తితో రిలేషన్షిప్ ఏర్పాటు చేసుకోవడం, ఆ వ్యక్తిని అప్రోచ్ చేసే విధానం, ఆ వ్యక్తి చెప్పినటువంటి విషయాల్ని స్వీకరించే విధానం, వాటిని ఆచరించే విధానం మీదే మొత్తం అడ్వాన్స్మెంట్ అంతా కూడా ఆధారపడి. సో ఇప్పుడు మనందరం కూడా తీవ్రంగా ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే, నాకు కృష్ణుడు ఎవరి ద్వారా వస్తున్నారు అనేటువంటిది మనందరం కూడా ఒక ప్రశ్న వేసుకోవాలి. నాకు కృష్ణుడు ఎవరి ద్వారా వస్తున్నారు? చాలా మంది ద్వారా రావచ్చు, బట్ ముఖ్యంగా ఎవరి ద్వారా వస్తున్నాడు, ప్రముఖంగా ఎవరి ద్వారా వస్తున్నాడు? కృష్ణుడు. ఆ వ్యక్తితో నేను ఏ సంబంధం పెట్టుకున్నాను? ఆ వ్యక్తికి నేను ఎలా సేవ చేస్తున్నాను? ఆ వ్యక్తితో ఎలాంటి ప్రతిస్పందన జరుగుతుంది? ఎలాంటి వినిమయాలు జరుగుతున్నాయి? ప్రేమ వినిమయాలు జరుగుతున్నాయి? ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఇది జరగకపోతే స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్ జీరో. అంటే ఏదో నడుస్తుంది, బండి నడుస్తుంది, ఒక పైస్ యాక్టివిటీ జరిగినట్టుగా అవుతుంది మనకి. అంటే ఒక పుణ్యకర్మ మనం అక్యుములేట్ చేసుకుంటాం గానీ, బట్ ఒక స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్ అనేటువంటిది జరగదు. ఇది మీకు కాస్త కాంట్రవర్షియల్ గా ఉండొచ్చు, లేకపోతే మీకు ఎలా అనిపించవచ్చు అంటే, మొహం మీద గుద్దినట్టు అనిపించవచ్చు, లేకపోతే ఇదేమిటి ఇలా మాట్లాడుతున్నారు అనొచ్చు. సో ఐఎమ్ ఓపెనింగ్ ఇట్ ఫర్ క్వశ్చన్స్. దీని గురించి చర్చ చేద్దాం. అలా ఏం అనిపించట్లేదా? లేకపోతే మొహమారు పడుతున్నారా మాట్లాడడానికి, ఏమైనా చెప్పడానికి? ఏం నేను అడిగిన ప్రశ్నలు అందరికి అర్థమైనాయి కదా? రైట్, నవదీప్ చెప్పలేదు నష్టం. బట్ ఆయన ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ గుండెలో పెట్టుకుని 40 ఇయర్స్ చేయగలేరు కదా. స్టిల్ మనం అంత ఆ స్ఫూర్తితో ముందుకెందుకు వెళ్ళలేకపోతున్నాం, ఆ స్పిరిట్ని ఎందుకు క్యాచ్ చేయలేకపోతున్నాం? అదేనా ప్రశ్న? అదేనా, లేకపోతే వేరే ఉద్దేశం? వేరే ప్రశ్న అదే కదా. చేసుకోలేకపోతున్నాం అంటున్నాం అంటే అర్థం ఏంటంటే, మనం పెట్టాల్సినటువంటి ఎఫర్ట్ మనం పెట్టట్లేదు అని అర్థం. నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఇదంతా కూడా దానికోసమే. మనం పెట్టాల్సిన ఎఫర్ట్ పెట్టాలి. ప్రభుపాదుల వారితో మనం కంపేర్ చేసుకోలేము. ఎందుకనంటే ప్రభుపాదుల వారు 3 సార్లు మీట్ అయ్యారు కాబట్టి ఆ ఎగ్జాంపుల్ మనం తీసుకోలేం. కాబట్టి నేను కూడా 3 సార్లు మీట్ అయ్యాను, నేను కూడా ప్రభుపాదులు ఆగిపోతానంటే అది మూర్ఖత్వం, అది కరెక్ట్ కాదు. ప్రభుపాద ఆయన కారణజన్ముడు. కారణజన్ముడు అంటే ఈజ్ యాక్చువల్లీ సెంట్ బై కృష్ణ. బట్ అదే ప్రభుపాద యొక్క అసోసియేషన్ తీసుకున్న చాలా మంది వెస్టర్న్ డిసైపుల్స్ కానీ లేకపోతే ఇండియన్ డిసైపుల్స్ కానీ ప్రభుపాద ఉన్నంత కాలం వాళ్ళు చాలా చక్కగా మెలిగి ప్రభుపాదుల వారు పరమపదించిన తర్వాత వాళ్ళు ఫాల్డౌన్ అయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే మనం కేవలం ఫిజికల్ అసోసియేషన్ కాదు అంటుంది. ప్రభుపాదుల వారు మూడో నాలుగు సార్లు భక్తి సిద్ధాంత సరస్వతిని కలిసిన ఒక్కటి మనం అబ్జర్వ్ చేయాల్సింది, వాళ్ల మధ్య ప్రేమ వినిమయం ఎంతగా జరిగిందని ఎలా చెప్పొచ్చు? వాళ్ల మధ్య చాలా డీప్ ఇంటరాక్షన్స్ జరిగాయని ఎలా చెప్పొచ్చు? ఎంత సీరియస్ గా తీసుకున్నాడు అనేటువంటిది అది ఆ వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. బట్ నేను అంటుంది ప్రేమ వినిమయం అంటే ఇద్దరి మధ్య జరగాలి, ఇద్దరు దాంట్లో పార్టిసిపేట్ అవ్వాలి. ఆలోచించండి ఒకసారి ఈ సంబంధాల గురించి ఆలోచిస్తే మనకు చాలా లైట్ వస్తుంది. ట్రూ, కష్టం. సో ఆయన ఆ వ్యక్తి లేకపోయినా కూడాను ఆయన ఏదైతే క్రియేట్ చేస్తాడో అదంతా రిజల్ట్స్ అన్ని కూడా ఆయనకి ఇస్తున్నారు. అదొకటి. బట్ మీరు అది ప్రభుపాదుల వైపు నుంచి చెప్తున్నారు, నాకు రెండు వైపుల నుంచి కావాలి. నాకు ఒక ప్రేమ వినిమయం ఉంది అని అంటే ఇద్దరు అందులో పార్టిసిపేట్ అయి ఉండాలి. వాళ్ల మధ్య సాన్నిహిత్యం ఎంత గొప్పగా ఉందా అని మనం ఎలా చెప్పగలం? ఎస్
ప్రభు, ఒకసారి రాధాకుండంలో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు ప్రభుపాద్ వారు డిస్కషన్ చేసేటప్పుడు, సో ఈవందో ప్రభుపాద్ వారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారితో నిరంతరంగా కాంటాక్ట్ లేదు కూడా, బట్ ప్రభుపాద్ వారి మీద ఎంత అఫెక్షన్ కాన్ఫిడెన్స్ ఉండింది అంటే, వీళ్ళందరూ ఏమంటే నాకు ఆ రూమ్ కావాలి ఈ రూమ్ కావాలనేసి వీళ్ళు కొట్లాడుకుంటున్నారు. కానీ సో మై ఎయిమ్ ఈస్ టు డిస్ట్రిబ్యూట్ బుక్స్, వెనెవర్ యూ గెట్ మనీ ప్లీజ్ డిస్ట్రిబ్యూట్ బుక్
రైట్. అనే మూడు సార్లు ఆయనకి ఎంత కాన్ఫిడెన్స్ వచ్చేసిందంటే ప్రభుపాదుల వారి మీద, తన హృదయంలో జ్వలిస్తున్నటువంటి విషయాన్ని కూడా పంచుకునేంత అభిమానాన్ని చూరగొన్నాడు అభయ్. అంటే ఆయన ఎంత ప్రేమించి ఉండి ఉండొచ్చు కదా. మనం అనుకుంటాం భక్తి సిద్ధాంతం ఊరికనే చెప్పేస్తారా, ఎవరినైనా ఆయన హృదయం ఊరికనే రివీల్ చేస్తారా ఎవరికైనా సరే, ఆయన హృదయాన్ని గెలుచుకుని ఉంటాడు అభయ్ కాబట్టి ఆయన ఆ రకంగా చెప్పగలిగాడు. భక్తి సిద్ధాంత ఆగంజలిబే అంటే అగ్ని చుట్టుకుంది. సో వీళ్ళు ఏదో గొప్పది చేస్తారని నేను అనుకోవట్లేదు, కాబట్టి నీ దగ్గర ఎప్పుడైనా డబ్బుంటే దయచేసి పుస్తక ముద్రణ చేయు, తర్వాత ప్రచారానికి వెళ్లి భారతదేశం పాశ్చాత్య దేశాలకు వెళ్లి ప్రచారం చేయి. కన్సిస్టెంట్ గా ఇదే వాక్యాన్ని మళ్లీ మళ్లీ చెప్పడం జరిగింది భక్తి సిద్ధాంతం. సో అంటే వాళ్ళిద్దరి మధ్య చాలా లోతైనటువంటి ప్రేమ బంధం ఉందని మనకు తెలుస్తుంది, వాళ్ళిద్దరి మధ్య సంభాషణ బట్టి తెలుస్తుంది. అంటే ఇది దేని మీద ఆధారపడి ఉండదు, ఎన్నిసార్లు కలిసే ఉన్న దాని మీద ఆధారపడి ఉండదు. నువ్వు చాలా సార్లు స్పిరిచువల్ మాస్టర్ని కలిసి ఉండొచ్చు లేదా సంభాషించవచ్చు, కానీ ఆయన కాన్ఫిడెన్స్ నువ్వు విన్ చేసుకోవాలి అని అంటే నీ దగ్గర ఏముండి ఉండాలి, సర్వీస్ యాటిట్యూడ్ ఉండి ఉండాలి. ప్రభుపాదుల వారి దగ్గర ఆ సర్వీస్ యాటిట్యూడ్ ఉండి ఉంది కాబట్టి భక్తి సిద్ధాంతం ఆ విధంగా రివీల్ చేయగలిగారు అన్నమాట. సో ఆ సర్వీస్ యాటిట్యూడ్ ఎప్పుడైతే మనం పెంపొందించుకుంటామో మనకేమొస్తాయి, ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. కాబట్టి స్పిరిచువల్ మాస్టర్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ తెప్పించుకోవడం చాలా సులభం కాదు, చాలా కష్టం. ఉదాహరణకి భక్తి సిద్ధాంత ఉదాహరణనే తీసుకుందాం. మొట్టమొదటి వెళ్ళినప్పుడు ఆయన గౌరకిషోర్దాస్ బాబాజీ దగ్గరికి వెళ్ళినప్పుడు జరిగింది ఏంటి, ఈయన కూడా ఇలాగే వెళ్ళాడు. ఈయన సరెండర్లో ఏం లోపం లేదు, భక్తి సిద్ధాంత సరెండర్లో లోపం లేదు. మీరు చాలా మహానుభావులు గొప్పవాళ్ళు, నేనేమో ఈ భౌతిక ప్రపంచంలో చిక్కుకుని ఉన్నాను, దయచేసి నన్ను అప్లిఫ్ట్ చేయండి అని అడిగాడు. ఈయన సరెండర్లో ఏం లోపం లేదు. కానీ గౌరకిషోర్దాస్ బాబాజీ చెప్పింది ఏమిటి, రిజెక్టెడ్ అంటే నీకేమైనా పిచ్చి పట్టిందా, నువ్వు చాలా పెద్ద స్కాలర్ నాకేమీ రాదు, అంటే నువ్వు నన్ను హాస్యాస్పదంగా నా దగ్గరకు వస్తున్నావా అని చెప్పేసి హేళనగా కొద్దిగా మాట్లాడినట్టుగా అనిపించింది. సో మళ్లీ మళ్లీ పట్టుదలతో ఆయన ఎంత సిన్సియారిటీతో వెనక్కి వచ్చాడో చూడండి. సో ఫైనల్ గా ఆయనే ఉన్నాడు, నేను చైతన్య మహాప్రభుని కనుక్కొని చెప్తానని చెప్పేస్తున్నాడు. మళ్లీ ఆయన వెనక్కి వచ్చి మీరు చైతన్య మహాప్రభుని కనుక్కున్నారా అని చెప్పేసి అన్నారు. తర్వాత ఫైనల్ గా ఈయనకి గురి కుదిరింది అనమాట. ఎవరికి? గౌరకిషోర్దాస్ బాబాజీ గురి కుదిరింది. సేమ్ ప్రిన్సిపల్ ఇక్కడ మీరు 2-8 తర్వాత 2-9 వచ్చింది, 2-7 తర్వాతే భగవాన్ వాచ రాలే, తేడా ఉంది రెండింటికి. 2-7 తర్వాత 2-8 లోనే భగవాన్ వాచ ఎందుకు రాలేదు? కృష్ణ ఇస్ టెస్టింగ్ అర్జున. కృష్ణ అర్జున్ టెస్ట్ చేస్తున్నాడు. ఏమిటి, నువ్వు నీ బాత్తో నాకు సరెండర్ అవుతున్నావా లేకపోతే నా మీద నీకు నమ్మకం ఉండి సరెండర్ అవుతున్నావా అనేటువంటిది టెస్ట్ చేస్తున్నాడు. కాబట్టి 2-8 తర్వాత అప్పుడు భగవాన్ వాచ అని వచ్చింది.
2:9 లో. ఇవి సూక్ష్మాలు. ఈ సూక్ష్మాలు ఎవరి వాళ్ళు తెలుస్తాయి? మనకి ఆచార్యులు ఎక్స్ప్లెయిన్ చేస్తే తప్ప మనకి తెలియదు అన్నమాట. సో సేమ్ పాయింట్ మనం కూడాను అప్లై చేయాలి, సేమ్ ప్రిన్సిపల్ మనం అప్లై చేయాలి. ఏమిటా ప్రిన్సిపల్? స్టెడ్ ఫాస్ట్నెస్. స్టెడ్ ఫాస్ట్నెస్ అంటే వదలకూడదు. వాళ్ళ లోటస్ ఫీట్ ని వదలకూడదు. నైషా మతిస్తావ దురుక్రమాంగ్రై స్పృశంతి అనర్ధోపగమో యదర్థ మహీయసాం పాద రజోభిషేకం నిష్కించనానాం వ్రీణీతయావత్. ప్రహ్లాద మహారాజు ఏమంటున్నాడు? వారి యొక్క పాదధూలతో నువ్వు స్నానం చేయాల్సిందే. స్నానం చేస్తే తప్ప మతిర్న కృష్ణే పరతస్వతో వా మితోభిపద్యేత గ్రహవ్రతానాం అదాంత గోభీర్ విషతాంత మిశ్రం పునః పునః చరివిత చరవనానాం. నీకు మతి కృష్ణమతి రాదు. నువ్వు కృష్ణమతి కావాలంటే తప్పనిసరిగా ఏం చేయాలి? వాళ్ళ యొక్క పాదధూల్లో నువ్వు స్నానం చేయాలి. అంటే ఏంటి? టేక్ ద స్పిరిచువల్ మాస్టర్ వెరీ సీరియస్లీ. టేక్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద స్పిరిచువల్ మాస్టర్ వెరీ సీరియస్లీ. యూ కెనాట్ ఎఫర్ట్ టు ట్రీట్ ద స్పిరిచువల్ మాస్టర్ లైక్ ఇస్ అన్ ఆర్డినరీ పర్సన్. ఫర్ యూ హీఈస్ కృష్ణ. హీఈస్ రిప్రజెంటేటివ్ ఆఫ్ కృష్ణ, సో హీస్ యాజ్ గుడ్ యాజ్ కృష్ణ. స్పిరిచువల్ మాస్టర్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ కృష్ణ. సాక్షాధరిత్వైన సమస్త శాస్త్ర. సో ఎప్పుడైతే మనం ఆ రకంగా డెవలప్ చేసుకుంటామో, ఆ రకమైనటువంటి రెస్పెక్ట్ఫుల్ యాటిట్యూడ్ ఎప్పుడైతే డెవలప్ చేసుకుంటామో, అప్పుడు ఆ ఇన్స్ట్రక్షన్స్ వస్తే వాటిని పాటించాలనేటువంటి మనకి డిటర్మినేషన్ వస్తుంది. కాబట్టి మీరు ఎక్కడైనా చూడండి, సౌనకుడు సూతకోస్వామితో మాట్లాడేటప్పుడు ఆ సంభాషణ చదవండి మొత్తం. ఇది హోంవర్క్ ఎక్సర్సైజ్. ఫస్ట్ క్యాంటో ఫస్ట్ చాప్టర్ హౌ సౌనక అండ్ అదర్స్ అప్రోచ్డ్ సూత. సూత గోస్వామిని ఆయన దగ్గరికి వెళ్లి ఆయనతో మాట్లాడేటప్పుడు వీళ్ళు మాట్లాడిన మాటలేంటి, స్పష్టంగా వీళ్ళు మాట్లాడినటువంటి మాటలేంటి, ఈ రెండు పాయింట్స్ అందులో ఉన్నాయా లేదా? ఈ రెండు పాయింట్స్ అందులో ఉన్నాయా లేదా? ఏ రెండు పాయింట్స్? వాళ్ళ యొక్క పతిత స్థితి, వారి యొక్క సూత గోస్వామి యొక్క ఉచ్చ స్థితి గురించి అందులో సంభాషణ జరిగిందా లేదా? ఇప్పుడు 19th చాప్టర్కి వెళ్ళండి. ఫస్ట్ క్యాంటో 19th చాప్టర్ వెన్ సుఖదేవ గోస్వామి అపియర్డ్. అప్పుడే సుఖదేవ గోస్వామి కనబడతాడు పరీక్షిత్ మహారాజ్కి. కనబడిన వెంటనే ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు పరిశీలించండి. ఇది కూడా హోంవర్క్ ఎక్సర్సైజ్. శాస్త్రం చదవాలంటే ఇలా చదవాలి. శాస్త్రం ఏదో పుస్తకం పట్టేసుకొని నిద్రపోవడం కాదు, శాస్త్రం చదవడం. 19th చాప్టర్ పరీక్షిత్ మహారాజు మాట్లాడిన మాటలేమిటి? సుఖదేవ గోస్వామి కనబడిన వెంటనే పరీక్షిత్ మహారాజు మాట్లాడిన మాటలేమిటి? ఆ మాటల్ని ప్రస్తుత మనం డిస్కస్ చేసుకునేటువంటి విషయ ఆధారంగా చూడండి. 19th చాప్టర్ 19th చాప్టర్ లో చాలా పార్ట్ పరీక్షిత్ మహారాజు ఆ తీరానికి వెళ్ళాడు, అక్కడ ఉండేటువంటి వాళ్ళతో మాట్లాడాడు, ఇవన్నీ ఉంటాయి. అన్ని దాటిన తర్వాత అప్పుడే ఆ సమయానికి సుఖదేవ గోస్వామి అక్కడికి అలా వస్తాడు. వస్తే అప్పుడు తర్వాత ఈయన మాట్లాడతాడు. ఆయన చూడగానే ఈయన కొన్ని మాటలు మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? సో ఇవన్నీ కూడా తెలియజేస్తుంది ఏమిటినంటే, ఎవరు కూడా స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్, అలాగే మన లాస్ట్ టైం కూడా మనం చెప్పుకున్నాం, నారదుముని భక్తి వేదాంతుల ఎడల ఎలాంటి భావన కలిగి ఉన్నాడు, అది కూడా 5th చాప్టర్ లో ఉంది. నారదుని భక్తి వేదాంతులు ఎలాంటి భావన కలిగి ఉన్నాడు, ఇవన్నీ మనకు తెలియజెప్పేది ఏమిటంటే, దీస్ ఆర్ ఆల్ డ్రై వుడ్స్. డ్రై వుడ్స్ కి వెట్ వుడ్స్ కి తేడా ఇది అనమాట. డ్రై వుడ్ అని అంటే ఎండినటువంటి గడ్డి బాగా తడి గడ్డికి. మనం అంటాం కదా, మనం ఏమంటాం, మాటికి కోట్ చేస్తుంటాం కదా, ఏమిటిది, సాధుసంగ సర్వశాస్త్ర కోయి లవమాత్ర సాధుసంగ సర్వసిద్ధ. లవమాత్ర అంటే 1/6 సెకండ్. ఈ 1/6 సెకండ్ లో అంత స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్ వచ్చేసింది అంటే అర్థం ఏమిటి? ఇక్కడ ఏదో ఒక గ్రాస్ అనేటువంటి, అంటే ఇలా పడిందో లేదో, ఒక అగ్ని రవ్వ ఇంది మీద పడిందో లేదో, వెంటనే ఒక పెద్ద మంట అయింది అంటే ఇది ఏమై ఉండాలి? బాగా ఎండిపోయినటువంటి గడ్డి అయి ఉండాలి. అలా ఎండిన గడ్డి కాకపోయి అంటే ఏమై ఉంటుంది? ఆ స్పార్క్ కాస్త నిర్వీర్యం అయిపోతుంది. సో అందువల్ల, సో మనం ఎలా తయారవ్వాలి అనంటే, మనం ఎండుగడ్డిలా తయారవ్వాలి. ఎండుగడ్డిలా తయారైతే ఎప్పుడైతే స్పార్క్ వస్తుందో వెంటనే, స్పార్క్ పడిన వెంటనే ఒక పెద్ద జ్వాల వస్తుంది అనమాట. ఆ జ్వాలలో ఏమంతా కూడా పోతుంది, ఈ కంటామినేటెడ్ కాన్షియస్నెస్ అంతా కూడా మాడి మస్ అయిపోతుంది అనమాట ఆ జ్వాలలో. అందుకే లాస్ట్ టైం మీకు నేను చెప్పినప్పుడు నేను కొన్ని విషయాలు మీకు చెప్పాను, గుర్తుందో లేదో. మనం వేదిక లిటరేచర్ లో ఎక్కడ కూడా మళ్లీ మళ్లీ వచ్చి బాబు నాయన నీకు దండం పెడతాను మంచి డివోటి అవురా అని ఎక్కడ చెప్పిన సందర్భాలు ఎక్కడ కూడా లేవు. స్పిరిచువల్ మాస్టర్ వస్తాడు, వచ్చి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆయన మట్టుగా ఆయన వెళ్ళిపోతాడు. ఈయన చేయాల్సిన పని ఏంటి, ఆ ఇన్స్ట్రక్షన్స్ నే పరమావధిగా భావించి జీవితం మొత్తం ఆ ఇన్స్ట్రక్షన్స్ ని ఫుల్ఫిల్ చేయడానికే ప్రయత్నం చేయాలి. సో అలాగే ప్రభుపాదులు వారు మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, చైతన్య మహాప్రభు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ ని మనకి అర్థమయ్యేలా కొంతమంది భక్తులు చెప్తూ ఉన్నారు. సో అందువల్ల మనం చేయాల్సింది ఆ లక్ష్యంతోనే మనం ముందుకెళ్లాలి. అంటే వాళ్ళ మీద ఎంత రెస్పెక్ట్ పెంచుకుంటే, ఎంత వినమ్రత భావం పెంచుకుంటే అంత వాళ్ల ఉద్యమానికి మనం భాగస్థులు అవుతాం, వాళ్ల ఉద్యమంలో భాగస్థులు అవుతాం. సో అది మనం చేయాల్సింది. ఆ రెస్పెక్ట్ ఎప్పుడు పెరుగుతుంది, వాళ్ళ యొక్క సాక్రిఫైసెస్, వాళ్ల గొప్ప క్వాలిటీస్ మనం ఎప్పుడైతే మెడిటేట్ చేస్తామో వాళ్ళ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది. సో వన్ ఆఫ్ ద 9 క్వశ్చన్స్ ఏమిటో చూడండి ఒకసారి. సో దానికి ఉద్దేశించబడింది ఈ 9 క్వశ్చన్స్. ఎలా ఇప్పుడే చెప్పేస్తాను ఆ 9 క్వశ్చన్స్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. టేక్ వన్ గివ్ టు అదర్స్. సో చదవనా నేను తొందరగా, దానికి ఏంది గంట సేపు చేస్తారు లేకపోతే అన్ని లేకపోతే ఇద్దరు కలిపి చూడండి సరిపోతుంది. చదవనా? నెంబర్ వన్, వాట్ క్వాలిటీస్ అండ్ ఆర్ సాక్రిఫైసెస్ ఆఫ్ శ్రీల ప్రభుపాద్ అండ్ దట్ ఆఫ్ యువర్ దీక్ష గురు శిక్ష గురుస్ హ్యావ్ యూ బీన్ మెడిటేటింగ్ దిస్ వీక్? ఇది ఫస్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ పర్పజ్ ఏంటి? వి డెవలప్ గ్రేట్ రెస్పెక్ట్, గ్రేట్ గ్రాటిట్యూడ్, ప్రభుపాదుల వారి యొక్క లేదా మీ యొక్క దీక్ష శిక్ష గురువుల యొక్క ఏ ఏ లక్షణాలని, దివ్య లక్షణాలని, ఏ ఏ త్యాగాల్ని మీరు నిత్యము గుర్తు చేసుకుంటూ ఉన్నారు? ఇది ప్రశ్న. ఇలా గుర్తు చేసుకుంటేనే ఇది ఇంపెటస్. దేనికి ఇంపెటస్? ఇది స్ఫూర్తినిస్తుంది. దేనికి? వాళ్ళు ఇచ్చినటువంటి సూచనలని, సిద్ధాంతాలని హృదయపూర్వకంగా స్వీకరించి ఆచరించాలనేటువంటి స్ఫూర్తి వచ్చేదే దీని నుంచి. సో డెఫినెట్ గా ప్రతి వీక్ కూడాను ఇది జరగాలి. ప్రతి వీక్ ఇది జరగాల్సింది. మైండ్ షుడ్ బి ఎంగేజ్డ్. మనస్సు అనేటువంటిది దీని మీద లగ్నం చేయాలన్నమాట. ఇది ధ్యాయంస్తో వాంస్తస్య యస్య స్త్రీ సంధ్యాం వందే గురు శ్రీ చరణారవిందం. ఇది ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ దిస్ క్వశ్చన్. మైండ్ ఏదో ఆలోచించే బదులు దాని బదులుగా ఇది ఆలోచించాలి. ప్యూరిఫై అవుతుంది మైండ్, ప్యూరిఫై అవుతుంది మైండ్. ప్యూరిఫై అయినప్పుడు ఏమవుతుంది? యువర్ అటెంటివ్నెస్ టు రిసీవ్ ఇన్స్ట్రక్షన్స్ విల్ బి గ్రేటర్. అంటే గురువు ఇచ్చినటువంటి సూచనల్ని తీవ్రంగా పరిగణించే శక్తి మనలో పెరుగుతుంది అన్నమాట. వాళ్ళ యొక్క త్యాగాలు, వాళ్ళ యొక్క గొప్ప లక్షణాలు మనం నిత్యం గుర్తు పెట్టుకుంటూ ఉంటాం. వాళ్ళు ఊరికనే చెప్పలే నయమశారణ్యంలో ఋషులు, ఊరికనే సూత గోస్వామి వాళ్ళకంటే చాలా చిన్నవాడు, వయసులో చాలా చిన్నవాడు, బట్ వాళ్ళు మాట్లాడింది ఎంత గొప్ప డీప్ రియలైజేషన్ తో మాట్లాడారు సూత గోస్వామితో. అలాగే ఈయన ఎంత వినమ్రంగా మాట్లాడాడు. పరీక్షిత్ మహారాజు ఏమన్నాడు తెలుసా? నీలాంటి గొప్పవాళ్లు నాలాంటి మూర్ఖుల దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. ఆయన క్షత్రబంధు. క్షత్రబంధు అని అంటే నేను క్షత్రియుని కూడా కాదు, క్షత్రియు యొక్క బంధువుని. నిజమైన క్షత్రియులు ఎవరు? నా తాతలు. వాళ్లు కృష్ణుడికి చాలా ప్రియమైనటువంటి వాళ్లు, కాబట్టి కృష్ణుడికి నీ మీద ఉండేటువంటి గౌరవంతో వాళ్ల బంధువులైనటువంటి క్షత్రియుల దగ్గరకు వచ్చి వాళ్ళకి నేను బంధువుని కాబట్టి నువ్వు నా దగ్గరకు వచ్చా ఉన్నాడు. ఎంత వినయం ఒట్టి పడుతుంది అంటే ఆయన ఎంత గొప్పటి ఓటి. ఒక రకంగా చూస్తే వేరే దాంట్లో భాగవతం ఏం చెప్తున్నారంటే పరీక్షిత్ మహారాజ్ ఈజ్ ఈక్వల్ ఇన్ డివోషన్ విత్ సుఖదేవ గోస్వామి. వాళ్ళిద్దరికి ఇద్దరు కూడా చాలా గొప్ప డివోటీస్. బట్ ఈయన ఈయన వినమ్రత ఎంత గొప్పగా ఉందో చూడండి. ఎక్కడి నుంచి వచ్చింది ఆ వినమ్రత? ఎంత గొప్ప కల్చర్ అది. ఆ కల్చర్ని మనం అడాప్ట్ చేసుకోవాలి. అంటే ఇవన్నీ కూడా మనం స్టడీ చేసేటప్పుడు ఆ కల్చర్ గ్రహించాలి. పైపోయిన మాటలు ఎవడైనా అనేస్తాడు, ప్రభు మీరు చాలా గొప్పవారు, ప్రభు మీరు చెప్పింది ఏమైనా కూడా చేస్తాను ప్రభు అని ఇలా ఇలా అనేటువంటి వాళ్ళు నేను ఎంతో మందిని చూశాను, ఇలా చేతులు తిప్పేసేటువంటి వాళ్ళు. రియల్లీ ఫీలింగ్ దట్ ఐఎమ్ రియల్లీ ఫాలన్, ఐఎమ్ రియల్లీ ఫాలన్, ఐఎమ్ నో హోప్ వాట్స్ ఎవర్, కృష్ణ కైండ్లీ అప్లిఫ్ట్ మీ. అయినంద తనుజ కింకరం పతితం మాం విషమే భవాంబుదో కృపయా తవ పాద పంకజ స్థిత ధూళి సదృశం విచింతయా. ఫీలింగ్లీ ఇఫ్ యూఆర్ ఏబుల్ టు డూ ఇట్. ఇది ఇది ఫీలింగ్ ఎప్పుడవుతుంది? ప్రాక్టీస్ చేయాలి. మనకంత మనం నిజంగా అంత గొప్ప చైతన్యం అంత పుట్టలేదు కాబట్టి మనం ప్రాక్టీస్ చేయాలి. ఎలా ప్రాక్టీస్ చేస్తాం? సో నెక్స్ట్ అంటే ఇప్పుడు ఇవన్నీ ఈ క్వశ్చన్స్ అన్ని ఎలా ఆధారపడి ఉంటాయంటే గురు డిసైపుల్ రిలేషన్షిప్ మీద ఆధారపడి ఉంటాయి. సెకండ్ క్వశ్చన్, నువ్వు ఆ ఫీలింగ్ తో గురువు దగ్గరికి వెళ్ళావు, వెళ్తే ఆ గురువు ఏం చేస్తాడు? నువ్వు ఆ ఫీలింగ్ తో గురువు దగ్గరికి వెళ్తే ఫస్ట్ గురువు నుంచి ఏమొస్తుంది? కృష్ణుని యొక్క గ్లోరిఫికేషన్ వస్తుంది. నీకు కొన్ని అందులో ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి. సో శ్రవణం, సో శ్రవణం ఎలా చేయాలి? ఎన్ని రకాల శ్రవణం ఉంది? ఎన్ని రకాలుగా రకరకాల వ్యక్తులు చేస్తారు? మనకుండే చైతన్యం బట్టి ఎన్ని రకాలుగా చేస్తూ ఉంటాం? ఇదంతా మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకోబోతున్నాం. రకరకాల శ్రవణాల్లో రకాలు, బట్ సరిగ్గా శ్రవణం చేస్తే ఈ రెండో పాయింట్ మనం అప్లై చేస్తాం. ఆ రెండో క్వశ్చన్, వాట్ స్పెసిఫిక్ క్వాలిటీస్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ హ్యావ్ యూ బీన్ వర్కింగ్ ఆన్ యాజ్ సజెస్టెడ్ బై యువర్ సుపీరియర్స్ ఫ్రమ్ హోమ్ యు ఆర్ రిసీవింగ్ కృష్ణ కాన్షియస్ ఇన్స్ట్రక్షన్స్? సో నా లైఫ్ లో నేను ఏ నాకుండా నాకున్న సూచనలు ఏంటో ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. భాగవతం క్లాసులో సూచనలు రావు, అవి జనరల్ సూచనలు. భాగవతం క్లాసులో జనరల్ సూచనలు, దాన్ని ఎలాగైనా ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు, మనకు అప్లై చేసేసుకోవచ్చు. ఎవరో ఒక ఆయన భాగవతం క్లాస్ చెప్తూ ఒక మాట అన్నాడంట, మనం కలియుగంలో ఉన్నాం, ఏది మంచి ఫుడ్ సరిగ్గా లేదు కాబట్టి అప్పుడప్పుడు చవన్ ప్రాస్ తీసుకోవాలన్నాడంట. వీడు అదే పట్టుకున్నాడు, మొత్తం క్లాస్ అంతా వదిలేశాడు, ఒకటి పట్టుకున్నాడు అనమాట. ఈరోజు భాగవతం క్లాస్ మొత్తం ముఖ్యమైన సూచన ఏమిటంటే చవన్ ప్రాస్ తిన్నాను, ఇదొకటే ముఖ్యమైన సూచన వాడు కనబడింది. సో ఇలా ఇన్స్ట్రక్షన్స్ తీసుకునేటప్పుడు, స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ కానప్పుడు మనం ఇంటర్ప్రిట్ చేసుకుని మనకి ఇష్టం వచ్చిన అందులో తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ క్వశ్చన్ లో ఏమని అంటున్నారంటే, నువ్వు ఎవరి దగ్గర నుంచి అయితే ఆ స్ఫూర్తిని పొందుతున్నావో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ప్రభు నేను కృష్ణ చైతన్యంలో ముందుకు సిన్సియర్ గా వెళ్లాలనుకుంటున్నాను, నేనేం చేస్తే ముందుకెళ్లగలుగుతాను, ఏ ఏ క్వాలిటీస్ మీద వర్కౌట్ చేసుకోవాలి, ఏ ఏ ఇన్స్ట్రక్షన్స్ దానికి ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో దయచేసి ఇవ్వండి అని అర్థించాలి. మీరు వెళ్ళి వెళ్ళిన వెంటనే ప్రభు ఇన్స్ట్రక్షన్స్ ఎవరు రాసేవ్వండి ప్రభు అని అంటే ఇచ్చేస్తారండి ఇవ్వరు. వాళ్ళు కన్విన్స్ అవ్వాలి, ఏంటి నువ్వు సిన్సియర్ స్టూడెంట్, యూఆర్ ఎ సిన్సియర్ స్పిరిచువల్ స్పీకర్ అని వాళ్ళు కన్విన్స్ అవ్వాలి. వాళ్ళు కన్విన్స్ అవ్వకుండా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడంటే వాడు కూడా మూర్ఖుడే అనమాట అర్థం. ఇలా వెళ్ళి వెళ్ళగానే ఇచ్చేసాడంటే మూర్ఖుడే అనమాట అర్థం. సో నువ్వు కన్విన్స్ చేయాలి ఆ వ్యక్తిని, రియల్లీ యువర్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్పిరిచువల్ లైఫ్ అని కన్విన్స్ చేయాలి. చేసినప్పుడు వాళ్ళు కొన్ని సూచనలు చేస్తారు, నువ్వు ఇందులో బాగుంది కానీ ఇందులో కొద్ది సరి చేసుకోవాల్సింది ఉంది అని వాళ్ళు చెప్తారు. అదే నీకు లిబరేషన్ కి మార్గం అనమాట, అదే లిబరేషన్ కి మార్గం. సో అది సెకండ్ క్వశ్చన్. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం పడుతుంది, బట్ ఎనీవే ఐ విల్ ఎక్స్ప్లెయిన్. హౌ డు యూ సీ దట్ యువర్ హియరింగ్ అండ్ చాంటింగ్ ఈజ్ హెల్పింగ్ యూ ఇన్ డెవలపింగ్ డీప్ రిలేషన్షిప్ విత్ వైష్ణవాస్ సుపీరియర్స్ పియర్స్ జూనియర్స్ ఎస్పెషలీ విత్ యువర్ టీచర్స్ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్? వాట్ స్పెసిఫిక్ థింగ్స్ డూ యూ డూ టు డెవలప్ సచ్ డీప్ రిలేషన్షిప్స్? హోల్ సాధన ప్రోగ్రాము మనం మాయవాదుల్లా చేయకూడదు. మాయవాదులు కూడా బాగా సాధన చేస్తారు, మనకంటే బాగా సాధన చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు వేదాధ్యయనం చేస్తారు, పొద్దున్నే లేస్తారు, సరిగ్గా తినరు, బట్ ఎవరితోని కలవరు. వాళ్ళ సాధనకి మన సాధనకి తేడా అది ఒకటే, వాళ్ళు ఎవరితోని కలవరు. కావాలంటే ఆ ఏర్పేడ ఆశ్రమం ఎక్కడో ఉంది, కావాలంటే ఎవరు మన ఈయనే చెప్పాడు నాకు, మన శాస్త్రి గారు చెప్పారు నాకు చాలా రోజుల క్రితం. నిజమేనా శాస్త్రి ప్రభు, విశ్వంబర ప్రభు, నిజమేనా నేను చెప్పిన మాట నిజమేనా? మీరే నాకు చెప్పినట్టు గుర్తు. కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్ వచ్చినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ నాకు చెప్పడం ఇప్పటికీ గుర్తుంది నాకు. ఉపనిషత్తులు చదువుకుంటారంట, తర్వాత ఎవడు ఎవరితో పట్టించుకోడు అనమాట. సో సరే మంచిదే, వాళ్ళు వైష్ణవాల మన అందరం కూడా మనస్ఫూర్తిగా ఆశిద్దాం. బట్ ఇదే ప్రోగ్రామ్ మనం ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఏమిటో ఇంప్లిమెంటేషన్, నీ మంగళారతి నీదే, నీ శాస్త్ర స్టడీ నీదే, నీ జపం నీదే, వేరే వాడు చచ్చినా నీకు పట్టదు. ఇది మాయవాద రకమైనటువంటి, అంటే నీకు ఫిలాసఫీ కరెక్ట్ ఉండొచ్చు బట్ నీ వ్యవహారం మాత్రం ఎలా ఉంది? మాయవాది వ్యవహారం ఉందన్నమాట. సో కాబట్టి నీ సాధన ఏం చేయాలి? సాధన ఏం చేయాలి అని అంటే వైష్ణవ సంబంధాలు పెరిగే విధంగా సాధన చేయాలి. నీ సాధనలో నీకు స్ఫూర్తి కలుగుతుందా లేదా, నీకు కృష్ణ కాన్షియస్ ఇచ్చేటువంటి వారి మీద నీకు అభిమానం పెరుగుతుందా లేదా? పక్క ఉండేటువంటి వైష్ణవుల ఎడ్ల ప్రేమభావం ఉందా లేదా? లేకపోతే ఒక సాధారణ ప్రజానీకం మీద మిత్రత్వ భావం ఉందా లేదా? పునశ్చ భూయాం భగవన్ మహిమ్నో, ఈ శ్లోకం రాసుకోండి, పునశ్చ భూయాన్ భగవన్ మహిమ్నో. ఈ శ్లోకం నాకు రెండు లైన్లు తెలుసు, బట్ ఒక మొదటి లైన్ తెలుసు, అది ఎక్కడుందో చూసుకోండి. ఎయిటీన్ చాప్టర్ లో ఉంది, 1854 ఫస్ట్ క్యాంటో, 18 చాప్టర్ 19 చాప్టర్ లో ఉంది. యాక్చువల్లీ 19 చాప్టర్ అనుకుంటా, 24 or 25. ఎవరైనా ఎత్తికి చెప్తారా? ఇందులో ఉంటుంది మీకు, దీంట్లో ఇండెక్స్ లో ఉంటుంది. సరే ఏదేమైనా కూడాను దీని ఈ శ్లోకం అర్థం చెప్తాను, తర్వాత మీరు ఎత్తుక్కోండి. పునశ్చభూయాన్ భగవన్. ఆయన ఏమంటున్నాడు పరీక్షిత్ మహారాజు, ఇలా చెప్తున్నాడు అనమాట. ఏమంటున్నాడంటే, ఓ ప్రభు, ఓ కృష్ణ, మళ్లీ నేను పుట్టాల్సి వస్తే నీ భక్తుడిగానే పుట్టని, నెంబర్ వన్. నెంబర్ టూ, నీ భక్తుల సాంగత్యంలోనే నేను ఉండని. నెంబర్ త్రీ, సాధారణ జడ్లియాళ్ళ మైత్రీ భావన కలిగి ఉండేటట్టుగా నేను మళ్లీ పుట్టాలనుకుంటా. ఒకవేళ నేను పుట్టాల్సి వస్తే ఈ యొక్క పాము కాడుతో నేను చచ్చిన తర్వాత మళ్లీ పుట్టాల్సి వస్తే నాకు ఈ రకమైనటువంటి పుట్టుక కావాలి. నీ మీద ప్రేమ ఉండే విధంగా, వైష్ణవుల ఎడ్ల వైష్ణవుల సాంగత్యం ఉండే విధంగా, సాధారణ జనుల ఎడ్ల ప్రేమ మైత్రిపూర్వకమైనటువంటి వ్యవహారం ఉండే విధంగా నాకు మళ్లీ అలాంటి స్థితిని కలుగు చేయని చెప్పేసి పరీక్షిత్ మహారాజు అడుగుతున్నాడు. అంటే మన సాధన ఏం చేయాలంటే ఈ మూడింటిని మనల్ని తీసుకురావాలి. భగవంతుని మీద ప్రేమ, భక్తుల సాంగత్యం కోసం ఆరాటం, సాధారణ జనుల ఎడ్ల మిత్రత్వ భావం, ఇది పెరగాలి మన సాధన ద్వారా. ఇలా పెరగట్లేదు అని అంటే మన సాధనలో ఏదో ఒక లోపం ఉన్నది. సో అందువల్ల ఈ మూడో క్వశ్చన్ ఏంటంటే, నీ చాంటింగ్ హీరింగ్ ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది, నీ లైఫ్ లో ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? సో మీరు అనొచ్చు నాకు అలా జరగట్లేదు, జరగకపోతే జరిగేటట్టు చేసుకో. అందుకే అక్కడ ఏమన్నా రాసాం చివరిలో, ఏమన్నాం, వాట్ స్పెసిఫిక్ థింగ్స్ డూ యూ డూ టు డెవలప్ సచ్ డీపర్ రిలేషన్షిప్స్? నువ్వేమైనా ప్రయత్నం చేస్తున్నావా అలా జరగడానికి, ఏమైనా ప్రయత్నం చేస్తున్నావా? సో ఎవరితోనైనా రిలేషన్షిప్ పెంచుకోవాలంటే ఏం చేయాలి? రూపగోస్వామి చెప్పిన ప్రకారం, దదాతి ప్రతిగ్రహణాతి గుహ్యమాఖ్యాతి పృచ్చితి భుంక్తే భోజేతి చేవ షడ్విధం ప్రీతి లక్షణం. ఇవే, డోంట్ అప్లై అదర్ థింగ్స్, డోంట్ అప్లై. మీరేదో అక్కడ దొంగలించిన ప్రసాదంలో ముక్క వాడికి పెడితే వాడికి మీకు రిలేషన్షిప్ పెరుగుద్ది అనుకోవద్దు, దయచేసి. ఉన్నది పోద్ది అనమాట. లేదా ప్రజల్ప చేస్తే పెరుగుతుంది అనుకోవద్దు, అవన్నీ కూడా భక్తిని పూర్తిగా నాశనం చేస్తాయి. సేమ్, ఫాలో ది ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ది ఆచార్యస్. దదాతి ప్రతిజ్ఞాతి అంటే నేను బ్రహ్మచారి, నేనే ఇవ్వగలను. నీకుండే ఫెయిత్ నువ్వు, నీకుండే అభిమానాన్ని నువ్వు, నీకుండే కృష్ణుని మీద ఉండే ప్రేమ నువ్వు పంచుకో రోజు. వాళ్ళ దగ్గర ఉండేటువంటి ఫెయిత్ ని నువ్వు స్వీకరించు, దాన్ని వృద్ధి చెందించుకో. ఇది దదాతి ప్రతిజ్ఞాతి గుహ్యమాఖ్యాతి పృచ్చితే. చెత్త మాటలు మాట్లాడే బదులు ఇవి మాట్లాడుకుందాం. సో ఈ రకంగా సేమ్ థింగ్, మనం ఏం చేస్తున్నాం అనేటువంటిది, అంటే వైష్ణవ సంబంధాలు మెరుగుపరచుకోవడానికి మన వైపు నుంచి ఏం చేస్తున్నాం. ఇది థర్డ్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్, షేర్ విత్ యువర్ అసైన్ ఫ్రెండ్స్ అండ్ సీనియర్స్ స్పెసిఫిక్ మీనింగ్ ఫుల్ ఇన్స్పైరింగ్ ఇంటరాక్షన్స్ విత్ అదర్ వైష్ణవాస్. మిమ్మల్ని అందరినీ గ్రూపులుగా చేయడానికి ముఖ్య కారణం ఏమిటంటే ఈ కృష్ణ కాన్షియస్ ఎక్స్చేంజెస్ పెరగడం కోసం. అంటే మీరు వేరే వేరే డివోటీస్ తో ఏ సందర్భాల్లో, సేవ సందర్భంలోనో, లేకపోతే అనొచ్చు ఈరోజు కీర్తన ఎంత ఉత్సాహంగా ఉంది, పలానా డివోటీ సాంగత్యం వల్ల నేను జనరల్ గా డాన్స్ చేయాలని అనుకోని వ్యక్తిని కూడా ఈరోజు అంతగా డాన్స్ చేశాను. ఇవన్నీ కూడా ఇన్స్పైరింగ్ ఇంటరాక్షన్స్ విత్ అదర్ డివోటీస్. పలానా వ్యక్తి స్ఫూర్తి వల్ల నేను బుక్ డిస్ట్రిబ్యూషన్ ప్యూర్ గా చేయాలని నిర్ణయించుకున్నా. ఇవన్నీ కూడా ఇన్స్పైరింగ్ ఇంటరాక్షన్స్. ఈ ఇంటరాక్షన్స్ ని పంచుకునే ఒక ప్లాట్ఫామ్ మనకు కావాలి. ఆ ప్లాట్ఫామ్ ఏమిటి? అసైన్ డివోటీస్. ప్రతి ఒక్కరు మీ అందరికీ ఫ్రెండ్స్ ఉన్నారు, అలాగే మీకంటే జూనియర్ గా ఉండే భక్తులను కూడా ఇన్స్పైర్ చేసే విధంగా మీరు అవి పంచుకోవచ్చు. ఇది ఫోర్. ఫైవ్, షేర్ బ్రీఫ్లీ అబౌట్ యువర్ సాధన సచ్ యాజ్ మంగళారతి, భాగవతం క్లాస్, హీరింగ్. ఒక రిజిస్టర్ లో రాయడం వేరు, ఒక డివోటీతో చర్చించడం వేరు. రిజిస్టర్ లో రాయడం ఒక ఇంపర్సనల్, అంటే అది రాయాలి తప్పనిసరిగా, అది రికార్డుకు ఉండాలి అది. బట్ ఒక డివోటీతో కొద్దిగా పంచుకోవడం, నిన్న నాకు లేట్ అయిపోయింది, అందువల్ల నేను ఎంత ప్రయత్నం చేసినా లేవలేకపోయాను, 4:45 లేచాను, అందుకే జపం టైంకి వచ్చాను, కానీ మంగళారతికి రాలేకపోయాను. ఆ భావన, ఆ సంస్కారం ఎంత గొప్పది. ఎవరికి చెప్పకుండా వచ్చేసి కూర్చొని ఎవరికి అకౌంటబుల్ గా లేకుండా ఉండేటువంటిది ఎంత, అదేం సంస్కారం ఆలోచించండి. ఒక కమ్యూనిటీలో ఉండేటప్పుడు అకౌంటబిలిటీ చాలా ఇంపార్టెంట్. ఆ అకౌంటబిలిటీ లేకపోతే ఇంపర్సనల్ నేచర్ అనేటువంటిది పెరిగిపోతుంది అన్నమాట. సో అందువల్ల మంగళారతి కానీ లేకపోతే జపం విషయంలో కానీ లేకపోతే వేరే విషయంలో కానీ ఏదైనా మిస్ అయినా కారణం ఏంటి, అవన్నీ కూడా వేరే డిబోట్ ఇస్తూ చెప్పుకునేటువంటి ఒక ప్రేమ బంధాన్ని ఏర్పాటు చేసుకోండి, ఒక ప్రేమ వినిమయాన్ని ఏర్పాటు చేసుకోండి. ఎవరికి అకౌంటబుల్ గా ఉండాలని అనుకోవద్దు. ఎవరికి అకౌంటబుల్ గా ఉండాలి, మీ అథారిటీకి అకౌంటబుల్ గా ఉండాలి. అథారిటీ అంటే ప్రతిసారి రేవతి రామారావు వచ్చి డోర్ కొట్టి నేను ఫలాన దాని వల్ల రాలేకపోయాను చెప్పక్కర్లేదు. ఆయన అసైన్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పుకున్నా సరిపోతుంది. సిక్స్త్ క్వశ్చన్, వాట్ రియలైజేషన్స్ హ్యావ్ యూ బీన్ గెటింగ్ త్రూ యువర్ వేరియస్ సర్వీసెస్ టు గురు అండ్ కృష్ణ. చూడండి, మనం సాధన ఒక ఎత్తు అయితే చాలా ఎక్కువ సమయం రోజు గడుపుతుంది దేంట్లో, సర్వీస్ లో. సర్వీస్ ఏం చేయాలి, మనలో రియలైజేషన్స్ ని తీసుకురావాలి. సర్వీస్ రియలైజేషన్స్ తీసుకురావట్లేదు అని అంటే అది కృష్ణ చైతన్య పరంగా నువ్వు చేయట్లేదనే లెక్క. కృష్ణ కాన్షియస్ సర్వీస్, కృష్ణ కాన్షియస్ రియలైజేషన్స్ తీసుకురావట్లేదు అని అంటే దాన్ని కృష్ణ చైతన్య పరంగా చేయట్లేదు. దాన్ని కేవలం ఒక బాహ్యంగా ఒక యాక్టివిటీకి మాత్రమే చేస్తున్నాం. మన దృష్టిలో మన కృష్ణ చైతన్యం దేని మీద ఆధారపడి, నేను జపం చేసినప్పుడే కృష్ణ చైతన్యంలో ఉన్నా, లేదా నేను భాగవతం క్లాస్ తింటున్నప్పుడే కృష్ణ చైతన్యంలో ఉన్నా, మంగళారతి అవుతున్నప్పుడే కృష్ణ చైతన్యంలో ఉన్నాను. అవన్నీ అయిపోయిన తర్వాత నా కృష్ణ చైతన్యం కూడా ఎగిరిపోయి ఏం చేస్తున్నా, మామూలుగా యాక్టివిటీస్ లో పాల్గొంటున్నా. అవన్నీ కూడా భౌతికమైనటువంటి యాక్టివిటీస్ లాగే చేస్తున్నాను. నో, అవన్నీ కూడా కృష్ణ చైతన్య సహితంగా ఎలా చేయాలి, కృష్ణ చైతన్య సహితంగా చేస్తే దానివల్ల ఎలాంటి రిలేషన్షిప్, ఎలాంటి రియలైజేషన్స్ కలుగుతున్నాయి. సపోజ్ మీరు బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు, బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు రకరకాలైన, అసలు మీరందరూ కూడా చాలా అదృష్టవంతులు, ఎందుకంటే మీరు డైరెక్ట్ గా కృష్ణ కాన్షియస్ యాక్టివిటీస్ లో పాల్గొనే అవకాశం ఉంది. నేను ఈ క్వశ్చన్ వీళ్ళకి ఇచ్చాను అనుకోండి, బయట పనిచేసేటువంటి డివోటీస్ కి ఇచ్చాను అనుకోండి, ఇది చాలా కష్టం. దీని ఆన్సర్ చేయడం చాలా కష్టం. ఎందుకు, వాళ్ళది అది ఆక్యుపేషనల్ డ్యూటీ, అది కృష్ణ సర్వీస్ కాదు, అది ఆక్యుపేషనల్ డ్యూటీ. వీడు సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళి ఏం రియలైజేషన్స్ వస్తాయి, కృష్ణ చైతన్య సంబంధ రియలైజేషన్ అంటే వాళ్ళు అప్లై చేస్తేనే, ఈ ప్రాసెస్ అప్లై చేస్తేనే రియలైజేషన్స్ వస్తాయి. అంటే అక్కడుండే ప్రణాళిక, అక్కడుండేటువంటి వాతావరణం ఎలా కృష్ణ చైతన్యానికి విరుద్ధమైంది అనేటువంటిది ఒక రకమైనటువంటి ఆలోచన అనేటువంటిది వస్తుంది. సో ఆ రియలైజేషన్స్ రాయాలి, అందుకోసం ఇది ఏర్పాటు చేయబడింది అన్నమాట. నెక్స్ట్ 7, హౌ ఆర్ యూ కీపింగ్ అప్ యువర్ హెల్త్ ఇన్ సర్వీస్ టు కృష్ణ. మనం జనరల్ గా ఏమనుకుంటామంటే బాడీ ఇంపార్టెంట్ కాదు, సోల్ ఇంపార్టెంట్. బట్ యాక్చువల్ గా బాడీ లేకపోతే మనం కృష్ణుడికి సర్వీస్ చేయలేం, కాబట్టి బాడీని కూడా చూసుకోవాలి. సో సింపుల్ సింపుల్ థింగ్స్ ఏమైనా ఉంటే, ఏమైనా ప్రాబ్లమ్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే డివోటీస్ కి చెప్పుకుంటే వాళ్ళు మనకి ఏదైనా సజెషన్ ఇస్తారు, ప్రాపర్ డైరెక్షన్ వెళ్ళొచ్చు. ఈ రోజుల్లో భయంకరంగా ఉంది ఈ అల్లోపతి మెడిసిన్, భయంకరంగా ఉంది. అల్లోపతికి మెడిసిన్ తీసుకుంటే సస్తాం. సో ఆల్టర్నేటివ్ మెడిసిన్ అనేటువంటిది డెవలప్ చేయాలి. చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సిద్ధ ఆయుర్వేద అనేటువంటిది ఒకటి ఉంది, కొంతమంది డివోటీస్ దాని మీద వర్క్ చేస్తున్నారు. మీరు ఆశ్చర్యపోతారు, ఆ వైద్యం తీసుకుంటే ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఆల్రెడీ పోయినాయో నాకు తెలుసు. ఒంగోలు ఆయుర్వేదం వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు ఈ రోజు వాళ్ళు. సో మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్నో తొలగించుకోవచ్చు వైష్ణవ సంబంధాల వల్ల, ఎన్నో తొలగించుకోవచ్చు. ఎక్కడైతే వర్క్ అవుతుందనంటే మన దగ్గర కూడా తీసుకొస్తే అది ఇక్కడ కూడా వర్క్ అవుతుంది, డెఫినెట్ గా వర్క్ అవుతుంది. సో ఆ కాన్షియస్నెస్ ఉండాలి. పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటానంటే కాదు, అది కాన్షియస్నెస్ ఉండాలి. ఫస్ట్ సాధన సర్వీస్. సో హెల్త్ ఇంపార్టెంట్ కదా అని చెప్పి 24 గంటలు జిమ్కి వెళ్ళి లేకపోతే పలాందానికి వెళ్ళి ఇలాంటి పనులు మనం ఎలాగో చేయము. ప్రభుపాదలో ఒకసారి ఆయన లెక్చర్ ఇస్తున్నప్పుడు వెనక నుంచి కరాటే స్కూల్ నుంచి ఊ ఆ అనేది శబ్దం వస్తే ప్రభుపాదలు అన్నారు, ఏమన్నారు మీకు బహుధ గుర్తే ఉండుంటే ఉంటుంది అనమాట, దే ఆర్ సింప్లీ వేస్టింగ్ దేర్ టైం అని చెప్పేసి ప్రభుపాదలు అన్నారు. సో ఎంత మేరకు అయితే మనం తీసుకోవాలో అంత మేరకు తీసుకోవాలి, బట్ టూ మచ్ అబ్జార్ప్షన్ ఇన్ బాడీ ఈజ్ ఆల్సో డేంజరస్. 8, వాట్ స్పెసిఫిక్ చేంజ్ ఆఫ్ హార్ట్ దట్ యు ఐడెంటిఫై అండ్ వాట్ మిస్కన్సెప్షన్స్ ఆర్ యు ఐడెంటిఫైయింగ్ ఆర్ గెటింగ్ ఫ్రీడ్ ఫ్రమ్. అంటే దీన్ని ఆత్మావలోకనం అంటారు. ఈ ప్రాసెస్ ని అప్లై చేసేటప్పుడు ఈ హార్ట్ లో ఎలాంటి చేంజెస్ కలుగుతున్నాయో మనం చూసుకోవాలి. నేను ఫస్ట్ టైం ఒక చాలా గొప్ప డివోటీ అసోసియేషన్కి వెళ్ళిన తర్వాత, ఒక రెండు రోజులు ఆ అసోసియేషన్లో ఉన్న తర్వాత నేను బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత ఒక మహారాజుకు ఒక లెటర్ రాశాను అన్నమాట. ఆ లెటర్లో ఏం రాశాను, అమ్మో వీళ్ళు చాలా సీరియస్ డివోటీస్, వీళ్ళ దగ్గరికి వెళితే నాకు ఏదో మంట అంటుకుంటున్నట్టుగా ఉంది అని చెప్పేసి రాశానమాట. రాస్తే ఆయన నాకు రిప్లై రాశారన్నమాట, సో దట్ అసోసియేషన్ ఆఫ్ డివోటీస్ హ్యాడ్ చర్న్డ్ దిస్ ఫీలింగ్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్. అంటే దాన్ని ఈ రకంగా తీసుకోవాలని నాకు తెలియదు, నేను దాన్ని ఒక భయంకరంగా తీసుకున్నాను. కానీ ఆ అసోసియేషన్ తీసుకోవడం వల్ల నాలో ఉండే ఇన్సెక్యూరిటీస్, ఇండిపెండెంట్ నేచర్ బయటకు వస్తుందని నేను దాన్ని అర్థం చేసుకోలేకపోయాను. ఆయన చెప్పినంత వరకు, ఆయన చెప్తే నేను చాలా లైట్ ఫీల్ అయ్యాను. ఎందుకు లైట్ ఫీల్ అయ్యానంటే, ఓ ఆ ఎఫెక్ట్ దీని మీద పడడం వల్ల ఇవి బయటికి పోతున్నాయి. అంటే నా ఫాలన్ కండిషన్ కూడా నాకు తెలియదు, నేను ఎంత ఇండిపెండెంట్ గా ఉన్నానో, నేను ఎంత గొప్పవాడిని అనుకుంటున్నాను నాకు నేను అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నాకు అర్థం కాలేదు ఆ పరిస్థితి, అర్థం కాలేదు. అప్పుడు ఆయన నాకు హెల్ప్ చేయబట్టి నాకు అర్థమైంది, ఓ అంటే అసోసియేషన్ తీసుకోవడం వల్ల నా హృదయంలో ఫలానా ఫలానా మార్పులు వస్తున్నాయి అన్నమాట అని పరిశీలించాలన్నమాట. అంటే అలాగే మనం ఎప్పుడైతే క్లాసుల్లోని సాధనలోని మనం ఉండేటప్పుడు మన హార్ట్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయి, ఆ మార్పుల్లో ఎలాంటివి మనకు తెలుస్తాయి, కొన్ని అపోహలు పోతూ ఉండొచ్చు, కొన్ని అపోహలు గుర్తిస్తూ ఉండొచ్చు. మనకి జరిగేటువంటి అపోహలు కొన్ని నిజాలు అనుకుంటున్నాం కానీ ఇప్పుడే సరిగ్గా తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మొన్న కంటెంట్ బేస్డ్ ఎడ్యుకేషన్, పర్సన్ బేస్డ్ ఎడ్యుకేషన్ గురించి చెప్పినప్పుడు కొంతమంది కొన్ని అపోహలు తొలగిపోయినాయో లేకపోతే డౌట్లు వచ్చినాయో, ఏవో ఒకటి జరిగింది. మొత్తం మీద యుద్ధం అయితే జరిగింది, అంతర్యుద్ధం అయితే జరిగింది, అవునా కాదా? ఈ అంతర్యుద్ధం జరిగింది అని అంటే ఆ సీరియస్ గా నేను, అందుకే నాకు ప్రభు చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను. ప్రభు అన్నారు అన్నమాట, వీళ్ళు చాలా కొంతమందికి ఇది చాలా గట్టి టాపిక్ లాగే ఉంది అని అంటే నేను చాలా సంతోషం ప్రభు, అంటే నేను చెప్పింది సీరియస్ గా తీసుకున్నారు కాబట్టి ఆ యుద్ధం జరిగింది, లేకపోతే లైట్ గా తీసుకున్నట్టు ఆ యుద్ధం జరిగి ఉండదు కదా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇది సీరియస్ గా తీసుకుంటేనే యుద్ధం వస్తుంది, అంతర్యుద్ధం జరుగుతుంది. నా అంతర్యుద్ధంలోనే ఏమొస్తుంది, అపోహలు ఏమో తెలుస్తాయి, సరైనటువంటివి ఏమో తెలుస్తాయి. సో వెరీ గుడ్. సో ఆ రకంగా తీసుకోవాలి. వాట్ స్పెసిఫిక్ చేంజ్ ఆఫ్ హార్ట్ అంటే మన చైతన్యంలో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి చెప్పడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి మనకి. నెంబర్ 9, వాట్ క్వశ్చన్స్ ఆర్ యూ గెటింగ్ యాజ్ పార్ట్ ఆఫ్ బ్రహ్మ జిజ్ఞాస, జీవస్య తత్వ జిజ్ఞాస, కామస్య నేంద్రియ ప్రీతి లాభో జీవేత యావత జీవస్య తత్వ జిజ్ఞాస నార్థోయశ్చేహ కర్మభి. హ్యూమన్ లైఫ్ మీన్స్ తత్వ జిజ్ఞాస, బ్రహ్మ జిజ్ఞాస. బ్రహ్మ జిజ్ఞాస లేనటువంటిది నిర్జీవమైనటువంటి జీవం, నిర్జీవమైనటువంటి ఆధ్యాత్మిక జీవనం అది. బ్రహ్మ జిజ్ఞాస, తత్వ జిజ్ఞాస లేకపోతే అది నిర్జీవమైనది. కాబట్టి రెగ్యులర్ గా మన క్వశ్చన్స్ వస్తూ ఉండాలి. ఆ క్వశ్చన్స్ ని సాటిస్ఫై చేసుకోవడానికి, అడగడానికి మనకు ఒక మిత్రుడు లేకపోతే ఒక సుపీరియర్ కావాలన్నమాట. సో ఈ రకంగా దయచేసి ఈ 9 ని మీరు అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి. ఎవ్రీ వీక్ దీన్ని అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి, ఇది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. మీరు ఎలా అప్లై చేస్తున్నారో నాకు తెలియజేయండి, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను నిజంగా తెలుసుకోవాలనుకుంటున్నాను. ముందు చాలా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే ఇవన్నీ చాలా కొత్త కొత్తగా ఉంటాయి. ఇవన్నీ ఎప్పుడు మనకి, వీటికి మనం కొత్తగానే ఉన్నాం కదా, మనకి తెలియదు. బట్ ఇవి చాలా ఉపయోగకరమైనటువంటివి నా ఉద్దేశం. యు వాంట్ టు మేక్ ఎనీ కమెంట్స్? ఇంకేమైనా ఉన్నాయా, ప్రశ్నలు ఏమైనా అడగాల? రైట్. మీరేమైనా సజెషన్ చేయాలనుకుంటే నాకు సజెషన్ చేయొచ్చు, నేను ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చి సజెషన్ చేయొచ్చు. మీకు ఏదైనా బాధాకరంగా ఉంటే నాకు తెలియజెప్పచ్చు, ఎందుకంటే ఇంత పెద్ద గ్రూప్ లో మీరు బాధపడి నన్ను ఎదిరించి మాట్లాడితే మీకు అది మంచిగా అనిపించకపోవచ్చు. బట్ ఎదిరించాలనుకుంటే రూమ్ లోకి వచ్చి ఎదిరించవచ్చు, నో ప్రాబ్లం, దానికి నేను సిద్ధమే. ఐఎమ్ జస్ట్ బీయింగ్ ఓపెన్ అండ్ ఆనెస్ట్, ఇట్స్ నాట్ ద టైమ్, జస్ట్ ఫర్ ద ఫన్ ఐఎమ్ సీయింగ్. సో మనం ఓపెన్ హార్ట్ టాక్ మనం మాట్లాడుకోవచ్చు. మీకు పూర్తి స్వాతంత్రం ఉంది నా దగ్గరకు వచ్చి మాట్లాడడానికి, మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి, లేకపోతే మీ ఉద్దేశం వేరేగా ఉంటే దాన్ని చర్చించడానికి కూడా పూర్తి స్వాతంత్రం అందరికీ ఉంది. ఓకే, ఈరోజు ఎక్కువ క్వశ్చన్స్ తీసుకోలేకపోతున్నాం ఎందుకంటే టైం అయిపోయింది, బట్ నెక్స్ట్ టైం మోర్ క్వశ్చన్స్ విల్ టేక్. సో నన్ను 3 గంటల పాటు భరించినందుకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఒకవేళ మనసు బాధ కలిగించుంటే క్షమాపణలు. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్ కీ జై. నేను 2 మైండ్స్ లో ఉన్నాను, రావాలా వద్దా అనేటువంటి, రావాలా వద్దా అనేటువంటిది నేను డిసైడ్ చేయలేను.
అక్కడ ఉండేటువంటి డివోటీస్ డిసైడ్ చేయాలి. వాళ్ళు నా ప్రజెన్స్ కావాలి తప్పదు అనుకుంటే నేను రాలేను. ఒకవేళ నా ప్రజెన్స్ అవసరం లేకపోయినా వాళ్ళు వాళ్ళ సర్వీసెస్ చేసుకుంటారు అనుకుంటే, నేనైతే నా హార్ట్ అయితే ఇక్కడే ఉంది, రావాలనే ఉంది. ఎందుకంటే ఈ టెంపో నేను మిస్ చేస్తాను.